ఇప్పుడు మనం ప్రార్థన కొరకు తల వంచుకుందాము. మా పరలోకపు తండ్రి, నిన్ను ఆరాధన చేయుటకు నీ యొద్దకు వచ్చుటకు ఈ మరి ఒక తరుణాన్ని బట్టి ఈ రాత్రి నీకు ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాము. మేము సజీవులుగా ఉన్నందుకు మరియు మాలో నివసించు నిత్య జీవం యొక్క ఈ ఘనమైన ప్రత్యక్షతను కలిగి ఉన్నందుకు కృతజ్ఞులమైంటున్నాము. నీ వాక్యమును కలసి పఠనము చేయుటకు జగత్తుకు పునాది వేయబడినప్పటి నుండి మరుగు చేయబడిన ఈ గొప్ప మర్మములను పఠనము చేయుటకు తండ్రి, ఈ రాత్రి మేము వచ్చింటిమి. మాకది బయలుపరచున్నది గొర్రెపిల్ల ఒక్కడు మాత్రమే. ఈ రాత్రి ఆయన మా మధ్యకి వచ్చి ఆయన వాక్యమును తీసుకుని అది మాకు బయలుపరచవలనని నేను ప్రార్థిస్తున్నాను. తద్వారా ఈ అంత్యకాలములలో ఆయనకు శ్రేష్టమైన సేవకుల మగుటకు మేమెరుగునట్లుగా, ఓ దేవా, మేము ఇప్పుడు అంత్యకాలంలో ఉన్నామని చూచుచుండగా ప్రభువా, మా స్థానాన్ని మేము ఎరుగునట్లు మాకు సహాయం చేయము. మరియు బలహీనమైన ఉనికిని ప్రభు త్వరగా వచ్చు నిశ్చయతను ఎరుగునట్లు చేయము. యేసు నామములో అడుగుచున్నాము, ఆమేన్. ప్రభు యొక్క మందిరములకు వెళ్ళదామని వారు నాతో అన్నప్పుడు నేను సంతోషించితిని అని దావీదు అన్నాడని నేను అనుకుంటున్నాను. వచ్చుట ఎనున్నది అది ఎల్లప్పుడూ గొప్ప ధన్యత. మరియు వాక్యమును చదువుట ఈ గొప్ప నిరీక్షణను మనకిస్తున్నది. ఇప్పుడు అనేకులు నిలబడి ఉన్నారు. నేనెంత త్వరగా కొనసాగించాలో అంత త్వరగా కొనసాగిస్తాను. అయితే గతించిన ఈ రెండు పర్యాలు కూడా నేను ఎలాగూ పరిశుద్ధాత్మ సన్నిధిలో ఆనందించానో మీరు అలాగూ అనుభవించారని నేను నమ్ముతున్నాను. ఎంతో కాలము సంభవించున్నది సంభవించునని నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఈ ప్రత్యక్షతను గూర్చి, ముద్ర విప్పబడుటను గూర్చి అది నేను చదువుచున్నాను. సంవత్సరాల క్రితము ఇక్కడ నేను అది చదువుచుంటిని, సుమారు 20 సంవత్సరాల క్రితము లేక సుమారు అంతే. అయితే ఎలాగైనా ఖచ్చితంగా నేను తృప్తి చెందలేదు. అక్కడ ఒకటి ఉన్నట్టుగా గుపిస్తున్నది, ప్రత్యేకించి ఈ ముద్రలు, ఎందుకంటే ఈ ముద్రలు సంపూర్తి గ్రంథము. చూశారా, అది గ్రంథము. సంపూర్తి గ్రంథము ఒక గ్రంథము ముద్రించబడినది. ఉదాహరణకు ఇక్కడ నా యొద్ద ఒకటి ఉన్నట్లయితే నా భావం ఏంటో మీకు చూపుతాను. ఇక్కడ ఒక ముద్ర, అదొకటి. అది చుట్టబడినట్లుగా మీరది చుట్టండి, ఈ విధముగా మీరది చుట్టండి. మరియు ఆఖరణ చివరన చిన్న ముక్క అతుక్కొని ఉంటుంది. అలాగూ అది మొదటి ముద్ర. సరే, తరువాత గ్రంథం యొక్క మొదటి భాగము అది. అటు తరువాత ముద్ర ఈ విధంగా చుట్టబడుతుంది. దాని ప్రక్కగానే అది ఈ విధంగా ఇక్కడ చుట్టబడుతుంది. తరువాత చివరన ఇక్కడ ఇంకొక అతుకుంటుంది. అర్థం, రెండు ముద్రలు. ఆ విధంగా బైబిల్ గ్రంథం అంతా చుట్టలలో వ్రాయబడినది. కాబట్టి ఈ ముద్రలో విప్పబడుటనగా అది గ్రంథం యొక్క మర్మములు తెరవబడుట. గత రాత్రి మీలో చాలా మంది గుర్తు పెట్టుకున్న విధంగా యిర్మీయాలో అతడు ఏ విధంగా వ్రాస్తున్నాడో మీరు చదివి ఉన్నారా? ఏ విధముగా ఆ ముద్రలు వ్రాయబడి చెరలో నుండి 70 సంవత్సరాల తర్వాత అతడు తిరిగి వచ్చే వరకు ఉంచబడుట. అతడు తిరిగి వచ్చి అతని స్వాస్థ్యమును అర్థించాడు. దాని నిశ్చయంగా చదువుటకు నేను ఇష్టపడుతున్నాను. కాదు, దానినంతటినీ తెలియపరచుటకు మార్గం లేదు. ఎందుకనగా అది నిత్యమైన వాక్యము, అది నిత్యమైన గ్రంథము. కాబట్టి ప్రాముఖ్యమైన స్థలములను ఒక విధంగా తాకనయున్నాము. మరియు ఈ రోజు పట్టణం చేస్తూ మీరు అది చదువున్నట్లు చాలా లేఖనాలు వ్రాసుకున్నాను. మీరు పట్టణం చేస్తున్నప్పుడు టేపులు దాని గురించి చాలా విషయాలు బయలుపరచును. అనేక విషయాలున్నవి. గదిలో నా కది బయలుపరచబడినట్లుగాని వేదిక పైన నిలబడి నేను మీకు బయలుపరచబడినట్లయితే అది అద్భుతకరం. అయితే మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఒత్తిడిలో ఉంటారు మరియు కొన్ని కార్యాలు దాటవేసి ప్రజల యొక్క ప్రాముఖ్యమైన పొందుకుంటూ ప్రయత్నిస్తారు. అది వారు చూడలాగున. సహోదర ఆన్గ్రెన్ ఇప్పుడే పాడిన ఆ పాట నేను నిజంగా అభినందిస్తున్నాను. మహిమ నుండి క్రిందకు ఆయన యొక్క మహిమ నుండి రానట్లయితే ఈ రాత్రి మనం ఎక్కడుండే వారము? కాబట్టి మనకు సహాయం చేయుటకు ఆయన క్రిందకు వచ్చినందుకు కృతజ్ఞులము. ఇప్పుడు చాలా మంది నిలబడి ఉండగా ఇక్కడ మనము తొందరపడదాం. మనకు సాధ్యమైనంత వరకు నేరుగా తొందరపడదామని నేను చెప్పట్లేదు, కానీ ఎంత త్వరగా ప్రారంభించాలో అంత త్వరగా ప్రారంభిద్దామని నా భావం. ఇప్పుడు మనము త్రిప్పుదాము, తర్వాత మనం మొదటి అధ్యాయము 2, 3, 4, 5 గత రాత్రి చూచి ఉన్నాము. ఈ రాత్రి ప్రకటన 6వ అధ్యాయాన్ని ప్రారంభించుకుంటున్నాము. ఈ అధ్యాయాన్ని మనం చదివినప్పుడు పలు స్థలాలను ఆపాదించుచున్నాము, చివరికి పాత నిబంధన క్రొత్త నిబంధన వలె. కారణం ఏదనగా సంపూర్తి గ్రంథము యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత ఉంటున్నది. చూశారా, అదంతా కూడా ప్రభు అయిన యేసు యొక్క ప్రత్యక్షత, యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత. అది దేవుడు గ్రంథములో ఆయనకు ఆయన బయలుపరచుకునుట, గ్రంథములో క్రీస్తు ద్వారా ఆయనకు ఆయన బయలుపరచుకునుట. క్రీస్తే దేవుని యొక్క ప్రత్యక్షత. దేవుని బయలుపరచుటకు ఆయన వచ్చాడు, ఎందుకంటే ఆయన మరియు దేవుడు ఒకటే. లోకమును ఆయనతో సమాధాన పరచుకున్నటకు క్రీస్తులో దేవుడు ఉండెను. మరో మాటల్లో, క్రీస్తు ద్వారా ఆయనకు ఆయన బయలుపరచుకున్నంత వరకు దేవుడు ఎవరైనది నీకు తెలియదు. అప్పుడు నీవు చూడగలుగుతావు. సంవత్సరముల క్రితము నేను తలస్తూ ఉండేవాడను, ఏదనగా బహుశా దేవుడు నా మీద కోపంగా ఉండును కాని క్రీస్తు నన్ను ప్రేమిస్తున్నాడు అని. కనుగొన్నప్పటికీ అది ఒకే వ్యక్తి అయ్యున్నది. చూశారా, సాక్షాత్తు దేవుని యొక్క గుండె క్రీస్తు. ఇది మనము పఠనం చేస్తూ దాన్ని మనము సరిపోల్చుదాము. బైబిల్లోని ప్రకటన మొదటి 3 పుస్తకములు మనము బాగుగా వాటిని తరచి చూచున్నాము. అది సంఘకాలాలు, 7 సంఘకాలములు. ఇప్పుడు 7 సంఘకాలములు, 7 ముద్రలు, 7 బూరలు మరియు పాత్రలు మరియు కప్పల వంటి అపవిత్రాత్మలు మరియు ఇవన్నీ కలిసి ఉన్నవి. నేను ఒక పెద్ద చిత్రమును కలిగి ఉండి నేను చూచినట్లుగా దానిపై వ్రాసి, గమనించారా ఏ విధముగా ఒక్కొక్కటి దాని స్థానము కలిగి ఉన్నదో చూపించవలనని ఇష్టపడుతున్నాను. చిన్న కాగితం ముక్క పైన నేనది గీచుకున్నాను. అయితే నేను అది మీకు తెలుసు, ప్రతిదీ ఇంతవరకు ఖచ్చితంగా వచ్చుచునే ఉన్నది. సమయము కాలములు అవి వచ్చిపోవచ్చుండగా ప్రతిదీ సంపూర్తిగా కలిసి ఉన్నవి. కాబట్టి అదంతా సరికాకపోవచ్చును, అయితే అందును గూర్చి నేను ఎరిగినంత వరకు అది శ్రేష్టమైనది. ఎలాగైనా నేను ఎరిగి ఉన్నాను. నేను మంచి చేసినంత వరకు, నేను మంచి చేయటకు ప్రయత్నిస్తూ నేను తప్పు చేసినట్లయితే నేను ఎరిగినంత వరకు మంచిది. అందుకు దేవుడు తప్పక నన్ను క్షమించును, నేను తప్పు చేసిన తప్పిదముల కొరకు. అయితే ఇప్పుడు ఆ మొదటి 3 పుస్తకములు, 7 సంఘకాలములు తర్వాత మనము కనుగొంటున్నాము. ప్రకటన 4వ అధ్యాయంలో యోహాను పైకి ఎత్తబడుట. అవునా, మనము సంఘాలను చూస్తున్నాము. సంఘ కాలాలను గురించి ఎక్కువగా చెప్పబడలేదు. ప్రజలు ఆశ్చర్యపడబోచున్నది అక్కడే అని నేను అనుకుంటున్నాను. వారు ఆ జరగబోవు కార్యములకు, శ్రమకాలములకు సంఘమును అన్వయించుచున్నారు. ఆదివారం నిన్న నేను చెప్పినట్లుగా మొదటి విషయం ఏదో తెలుసా? ఆ శ్రమలు బలవంతంగా ప్రవేశించును మరియు మీరు ఆశ్చర్యపడతారు. మొదటిగా వచ్చినది ఎత్తబడుట, అది ఎప్పటి వలె ఉండును, అది జరిగిపోతుంది, మరి నీవది ఎరుగవు. చూశారా, ఆ సంఘానికి, ఆ అన్యుల సంఘానికి పెళ్లి కుమార్తెకి ఎక్కువగా వాగ్దానం చేయబడలేదు. మీ మనసులో మీరు గుర్తుంచుకోవాలని నేను కోరుతున్నాను. సంఘము మరియు పెళ్లి కుమార్తె ఉన్నదని. అవునా, మీరు ఎల్లప్పుడూ 3, 3గా లెక్కించవలేను. 4, 3, 3, 7, 10, 12, 24, 40, 40, 50, 60 ఆ విడదీయని సంఖ్యలు. బైబిల్ గ్రంథము మరియు దేవుడు ఆయన వర్తమానములను, బైబిల్ గ్రంథములోని సంఖ్యలను అందించాడు. మరియు ఆ సంఖ్యలలో నుండి ఏదో ఒకటి వెడలిపోయినడేలా నీవు జాగ్రత్తగా గమనించు. తరువాత అది సరిగా రాదు. నీవెక్కడ ప్రారంభించావో అక్కడికే రావలసి ఉన్నది. సహోదరు వెయిల్, సహోదరు లీ వెయిల్, అతడు ఇక్కడ ఉన్నాడని అనుకుంటున్నాను. త్రో తప్పిన కొందరిని గూర్చి నిన్నటి దినమును మేము మాట్లాడుతున్నాము. అది గురిని చూచి కొట్టుటలాంటిది. ఆ తుపాకి సరిగ్గా గురిని నిలిపి, సరిగ్గా శిక్షణ పొంది, సరిగ్గా పేలిస్తే అది గురిని తాకుతుంది. బ్యారెల్ కదలకున్నడలా, లేదా మరొక వైపు మరలయ్యడలా, లేక తొనకనియడలా, లేదా ఏదైనా, లేదా గురి తప్పును, అది మరలా ప్రారంభించాలంటే చేయవలసిన ఒకటి మరలా ప్రారంభం నుండి సరిగ్గా చూచి పేల్చాలి. లేకపోతే అది గురిని తాకదు. లేఖనము చదువు విధము అది అని నేను అనుకుంటున్నాను. మనం ఇక్కడ ప్రారంభించినది సరిగా రానియడలా, అది కాదది మీరు చూచినలా ఎక్కడో ఒక చోట తప్పిదము చేశాము. నీవు వెనుకకు రావలసి ఉన్నది. నీ మనస్సుతో దాని నీవు గ్రహించలేవు. అది కేవలము పరలోకంలో ఉన్న ఏ మనిషిడు కాని లేక భూమిలో ఉన్నవారు కాని లేక భూమి కింద ఉన్నవారు కాని లేక ఇది వరకును లేక రాబో కాలంలోను ఏ మానవుడు దానిని చేయలేడని లేఖనము ద్వారా మనకు ఇంత క్రితమే తెలుసుకుని ఉన్నాం. గొర్రెపిల్ల మాత్రమే అది చేయగలదు. కాబట్టి సెమినరీ అరుపులు అవి ఏమైనను అవి వట్టివి చూశారా. అది బయలుపరచుటకు గొర్రెపిల్ల దానిని తీసుకోవలసి ఉన్నది. అయితే అంతే కాబట్టి ఆయన మనకు సహాయం చేయనని మనము నమ్ముదాము. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న వాటిని చూచుటకు 4వ అధ్యాయంలో యోహాను కొనిపోబడ్డాడు. అయితే 4వ అధ్యాయంలో సంఘము ముగుస్తుంది మరియు క్రీస్తు సంఘమును కొనిపోవును. ఆయన కలుసుకున్నటకు మధ్యాకాశమునకు కొనిపోబడును మరియు ఆయన సంఘముతో రాజులకు రాజు ప్రభువులకు ప్రభువుగా ఆయన తిరిగి వచ్చు వరకు 19వ అధ్యాయం వరకు అగుపించడు. బహుశా ఆయన వచ్చు లోపల ఏదో ఒక రోజు మనము తెలుసుకుంటాము అని నేను నిరీక్షిస్తున్నాను. మనము అలా కాకపోతే అది ఎలాగైనా మనము చూస్తాము, కనుక అది సమస్య కాదు. ఇప్పుడు ఈ 5వ అధ్యాయంలో ఈ ముద్దలు విభబడుచుండగా మనము ఇప్పుడు 7 ముద్దలు గ్రంథము. మొదటిగా మనము మొదటి ముద్ర చదువుదాము. గడిచిన సాయంకాలము వెనుకు చెప్పబడిన దానిని కొంచెం చూద్దాం. ఇంకా ఆ గ్రంథము అసలైన యజమాని హస్తాల్లో దేవుని చేతుల్లో ఉండుట యోహాను చూచినని మనము కనుగొన్నాము. అది ఏ విధముగా పోగొట్టబడినదో మీకు జ్ఞాపకమున్నదా? ఆదాము ద్వారా సాతాను యొక్క జ్ఞానము కొరకు అతడు జీవగ్రంథమును పోగొట్టుకున్నాడు. అతని వారసత్వాన్ని సమస్తాన్ని పోగొట్టుకున్నాడు మరియు విమోచనకు వేరే దారి లేదు. తరువాత దేవుడు మానవ రూపము తాల్చి మనలను విమోచించుట కొరకు దిగివచ్చి మనకు విమోచకుడాయను. ఇప్పుడు ఈ మరమైన కార్యములు ఈ చివరి దినాల్లో మనము మనకు తెరవబడనని గడిచిన దినాల్లో మనము కనుగొని ఉన్నాము. ఇందులో ఇంకా మనము చూస్తున్నాము తన యొక్క హక్కును పొందుటకు రక్త సంబంధిక విమోచకుడు రాబోచున్నాడన్న ప్రకటన యోహాను వినిన వెంటనే అది చేయగల ఏ మనుషుడు లేడు, పరలోకంలో ఏ మనుషుడు లేడు, భూమిలో ఏ మనుషుడు లేడు, భూమి కింద ఏ మనుషుడు లేడు. గ్రంథాన్ని చూచుటకు ఎవరు యోగ్యుడు లేడు. అది ఆలోచించు, చివరికి అది చూచుటకు యోగ్యుడు అయిన వ్యక్తి లేడు. యోహాను ఏడుస్తూ ఉన్నాడు, అది అతను ఎరిగిన్నాడు. అలాంటప్పుడు ఇక విమోచనకు తరుణం లేదని, ప్రతిదీ విఫలమైపోయినది. చాలా త్వరగా అతని ఏడ్పు ఆగిపోవటం మనం చూస్తున్నాము. త్వరగా ఎందుకనగా 4 జీవుల్లో ఒకరు లేక పెద్దల్లో ఒకరు ప్రకటన చేశారు. పెద్దల్లో ఒకరు అన్నారు, యోహాను ఏడవద్దు, ఎందుకనగా యూదా గోత్రపు సింహము జయించను, మరో మాటలో జయం పొందెను మరియు గెలిచెను. యోహాను తిరుగుగా గొర్రెపిల్ల వచ్చుడు అతడు చూశాడు. అతడు కోయబడి రక్తము కారుచు గాయములతో ఉండి ఉండవచ్చును. అది వధింపబడినది చెప్పబడినది వధింపబడిన గొర్రెపిల్ల అని. అది ఇంకా రక్తముతో ఉండి ఉండెను. మీరు గొర్రెపిల్లను కోస్తే గొర్రెపిల్లను చంపినట్లయ్యుండును. సిలువ మీద ముక్కలుగా నరకబడెను. ప్రక్కలో బల్లెము, కాళ్ళు చేతులలో శీలలు మరియు నొసట్న ముళ్ళు. ఆయన భయంకర స్థితిలో ఉండెను. ఈ గొర్రెపిల్ల ముందుకు వచ్చినది. విమోచన పూర్తి హక్కులు గల పత్రమును పట్టుకుని సింహాసనంపై ఆశ్రుండయున్న ఆయన వద్దకు వెళ్లినది. గొర్రెపిల్ల వెళ్లి సింహాసనమందు ఆశ్రుండయున్న ఆయన చేతుల నుండి గ్రంథమును తీసుకునేను మరియు తీసుకుని ముద్రలు విప్పి గ్రంథమును తెరచను. అది జరిగిన తర్వాత పరలోకంలో గొప్ప సంఘటన జరుగుట మనం చూస్తున్నాం. 20 నలుగురు పెద్దలు జీవులు పరలోకమున అన్ని యోగ్యుడు అని కేకలు వేయసాగిరి. ఇక్కడ దూతలు వచ్చి పరిశుద్ధుల ప్రార్థనలో పాత్రలు కృమ్మరించారు. బలిపీఠం కింద ఉన్న భక్తులు అరుపులు అరుస్తున్నారు, ఓ గొర్రెపిల్ల నీవే యోగ్యుడు, ఏలయనగా నీవు మమ్ము విమోచించున్నావు, నీవు మమ్మను రాజులుగా యాజకులుగా చేస్తున్నావు, మేము భూమిని ఏలుదము. ఓ మై, ఆయన గ్రంథంలో విప్పినప్పుడు అలాగూ జరిగెను. మీరు గ్రహించారా? గ్రంథము వాస్తవముగా జగదుత్పత్తికి పునాది వేయకముందే పథకము చేయబడి వ్రాయబడి ఉండెను. ఈ గ్రంథము, బైబిల్ గ్రంథము, వాస్తవముగా భూమికి పునాది వేయబడక ముందే వ్రాయబడిను. గొర్రెపిల్ల అయ్యుండి భూమికి పునాది వేయబడక ముందే వధింపబడి ఉండెను. మరియు ఆయన పెళ్లి కుమార్తెలోని సభ్యులు, వారి యొక్క పేరులు జగత్తుకు పునాది వేయబడక మునిపే గొర్రెపిల్ల జీవగంధమందు పెట్టబడిను, మరియు అది ముద్రించబడి ఉండెను. అన్నును గూర్చి ఎవరి పేర్లైతే అందులో వ్రాయబడి ఉన్నవో ఇప్పుడు తెరవబడెను. ఎంతటి గొప్ప విషయం! యోహాను అది చూచినప్పుడు అతడు చెప్పాడు, పరలోకమందున్నవన్నీ, భూమి కింద ఉన్నవన్నీ, ప్రతిదీ చెప్పడం విన్నాడు. ఆమేన్. ఆశీర్వాదములు మరియు ఘనత. అతడు మంచి సమయాన్ని కలిగి ఉన్నాడు, ఎందుకనగా గొర్రెపిల్ల యోగ్యుడు. ఇప్పుడు గొర్రెపిల్ల నిలబడి ఉన్నది. ఈ రాత్రి 6వ అధ్యాయంలో మనం ప్రవేశిస్తుండగా ఆయన గ్రంథమును ఆయన చేతిలోనికి తీసుకున్నాడు. అది బయలుపరచటకు మొదలు పెట్టాడు. ఈ దినమున ఖచ్చితంగా ప్రజలు ఆత్మ సంబంధులని నేను నిరీక్షిస్తున్నాను. ఈరోజు సుమారు 12 గంటలకు అది అలా కానట్లయితే దానిమీద నేను ఘోర తప్పిదము చేసి ఉండేటివాడను. చెప్పుడుకు నేను రాసుకోబోతున్న ఒకదానిని పరిశుద్ధాత్మ గదిలోనికి వచ్చి సరిచేశాడు. పాత సందర్భ అంశం నుండి నేనది మాట్లాడుచున్నాను. దాని గురించి నా యొద్ద ఏదీ లేదు. 2వ ముద్రను గురించి నాకేమీ తెలియదు, ఏమీ తెలియదు. అయితే నా యొద్ద చాలా సంవత్సరాల క్రితం మాట్లాడి వ్రాసుకున్న ఒక పాత సందర్భాంశం నా యొద్ద ఉన్నది. ఈ సందర్భాంశము నేను సమకూర్చుకున్నాను. డాక్టర్ స్మిత్ అంశము, గొప్పవారైన అనేక మంది ఉపదేశకుల అంశములు నేను సమకూర్చుకున్నాను. వారందరూ అది నమ్మారు, కాబట్టి నేను అది వ్రాసుకున్నాను. సరే, నేను ఆ కోణం నుండి చదివాను. అది నేను చెప్పబోతున్నాను. అక్కడ పగలు సుమారు 12 గంటలు పరిశుద్ధాత్మ గదిలోకి నేరుగా దూసుకుని వచ్చాడు. సమస్తమును నాకై తెరవబడినది. ఈ మొదటి ముద్ర తెరవబడిను. ఈ రాత్రి ఇక్కడ నేను నిలబడి ఉండుట ఎంత నిశ్చయమో అంత నిశ్చయంగా నేను చెప్పబోతున్నాను. ఇది సువార్త సత్యము. నేను అది ఎరిగి ఉన్నాను. ఎందుకనగా ప్రత్యక్షత వాక్యములకు విరుద్ధమైన ఎడలా, అలాంటప్పుడు అది ప్రత్యక్షత కాదు. మీరు చూశారా, కొన్ని నిజంగా సత్యముగా కాన్పించను, అయినను అవి సత్యము కాదు. చూశారా, అవి అలాగే అనిపిస్తవి, అయితే అవి కావు. ఇప్పుడు మనము గ్రంథముతో గొర్రెపిల్లను చూచుచున్నాము. ఇప్పుడు 6వ అధ్యాయంలో చదువుచున్నాము. ఆ గొర్రె పిల్ల ఆ 7 ముద్రలలో మొదటి దాన్ని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవుల్లో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను. దానిమీద ఒకడు విల్లు పట్టుకుని కూర్చుని ఉండెను. అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను. అతడు జయించుచు జయించుటకు బయలు వెళ్ళెను. ఇప్పుడు అది మొదటి ముద్ర. దేవుని కృప వలన ఈ రాత్రి మనము విశదపరచ ప్రయత్నించబోతున్నాము. నా శక్తి కొలది దానిని విశదపరచ ప్రయత్నించబోవు ఏ మనిషినైనను నేననుకుంటున్నాను. నీవు చేయుచున్నదేదో నీవు గ్రహించుకుంటే నీవు అపాయకరమైన స్థలములో నీవు నడుస్తున్నావు. అవునా? కాబట్టి ప్రత్యక్షత ద్వారా అది నాకొచ్చినట్లయితే నేను మీకు చెప్తాను. నా సొంత మనస్సుతో నేను తీసుకునేటలా అలాంటప్పుడు నేను ముందుగానే దాని గురించి చెప్పేవాడను. అయితే ఈ రాత్రి ఇక్కడ నేను నిలబడి ఉండుట ఎంతటి నిజమో అంత నిజంగా ఈరోజు సర్వశక్తిని మంతుని యుద్ధ నుండి స్వచ్ఛముగా నా యుద్ధకు వచ్చినది. అది ఈ లేఖన భాగమునకు వచ్చినప్పటికీ అలాంటి విషయాలు చెప్పుటకు నేను ఇష్టత చూపను. నేనిప్పుడు దేని గురించి మాట్లాడుతున్నానో మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. అవునా? విషయాలు నీవు చెప్పలేవు. అవి ముందే జరగకుండా ఉన్న సంగతులు ముందు ఇక్కడ పెట్టబడితే అక్కడది పెట్టబడి వరకు నీవది చెప్పలేవు. అవునా? మీరు చదువుతున్నారా? మీరు ఒకటి వింటున్నారా? అవునా? ఇప్పుడు 7 ముద్రల చుట్టబడిన గ్రంథము గొర్రెపిల్ల ద్వారా విడుదల చేయబడినది. ఈ రాత్రి ఆ స్థలాన్ని మనము సమీపిస్తున్నాము. దేవా, మాకు సహాయము చేయము. ముద్రలు విప్పబడి విడుదల నొందుచుండగా గ్రంథం యొక్క మర్మములు బయలుపరచబడును. ఇప్పుడు చూడండి, ఇది ముద్రించబడిన గ్రంథము. ఇప్పుడు మనమది నమ్ముతున్నాము, అవును కదా? మనమది నమ్ముతున్నాము, అది ముద్రించబడిన గ్రంథము. ముందెన్నడు ఇది మనకు తెలియదు, అయితే ఇది ఉన్నది. అది ఏడు ముద్రలతో ముద్రించబడినది, అనగా గ్రంథము వెనుక గ్రంథము ఏడు ముద్రలతో ముద్రించబడినది. ఈ రకమైన పుస్తకం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే దానికి అడ్డంగా త్రాడు చుట్టినట్లు ఏడు తాళ్లు చుట్టినట్లుగా ఉండును. అయితే ఇది ఈ రకమైన పుస్తకం కాదు. అది ఒక చుట్ట, తర్వాత చుట్ట విప్పినప్పుడు అది ఒకటి, తర్వాత చుట్టలో ఉన్నది సంఖ్య రెండు. ఇక్కడే అది ఏమై ఉన్నదని చెప్తుంది. అదొక మర్మం. అయితే అయినప్పటికీ మనము దాన్ని పరిశీలించున్నాము. అయితే జ్ఞప్తించుకో, గ్రంథము ముద్రించబడి ఉన్నది, మరియు గ్రంథము ప్రత్యక్షతల యొక్క మర్మముల గ్రంథము. అది యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత. చూశారా, ప్రత్యక్షతల యొక్క గ్రంథము. ఇప్పుడు చూడండి, కాలకాలాలలో మానవుడు పరిశోధించి అందులోకి వెళ్ళుటకు ప్రయత్నం చేశాడు, అవునా? మనమందరము. నాకు జ్ఞాపకం ఉన్నది ఒకసారి, అయితే ఇక్కడ మిస్టర్ బొహనాన్ ఇక్కడ ఉన్నట్లయితే, లేక వారి వారు ఎవరైనా ఉన్నట్లయితే, నేను అది అవమానోకై కాదు చెప్పుట, మిస్టర్ బొహనాన్ నా యొక్క ప్రాణమిత్రుడు, మరియు నేను అక్కడ పనిచేస్తున్నప్పుడు అతను పబ్లిక్ సర్వీస్ కు సూపరింటెండెంట్ గా ఉండెను. నేను మొదట రక్షించబడినప్పుడు ప్రకటన గ్రంథాన్ని చదువుతున్న గురించి అతనికి చెప్పుచుటిని. అతడన్నాడు, నేను అది చదువుటకు ప్రయత్నించాను అని చెప్పాడు. మిస్టర్ బహనాన్ మంచి మనిషి, అతడు సంఘ సభ్యుడు, మరియు అతడు దేనికంతటికి సంబంధించిన వాడో నాకు తెలియదు, కాని అతడు చెప్పాడు, యోహాను ఎర్రని మిరియాలతో కూడిన భోజనము ఆ రాత్రి కడుపు నిండా తిని నిద్రపోయి ఉండునని నేను అనుకుంటున్నాను అని. నే అతనితో చెప్పాను, అది నా ఉద్యోగమంత విలువ ఎంతైనాను. నేను చెప్పాను, అది నీవు చెప్పడానికి సిగ్గుపడవా, నేను చిన్న బాలుడును. అయితే నేను అన్నాను, దేవుని వాక్యం గుర్చి అలా చెప్పుటకు నీవు సిగ్గుపడవా? చూశారా, చిన్నవాడను, చిన్న ప్రాయము, 21-22 సంవత్సరాలు, ఉద్యోగం దొరుకుట అరుదు, నిరుద్యోగ పరిస్థితి. అయితే ఆయనను అక్కడ భయమున్నది. దేవుని వాక్యమునకు హీనముగా మాట్లాడటం విన్నప్పుడు భయము కలిగిను. అది సత్యం, అంతా సత్యం. కాబట్టి చివరికి అది కల కాదు, లేక సంఘటము కాదు, యోహాను తినినందున వచ్చినది కాదు. అతను పద్మస్తీపం మీద ఉండెను, ఎందుకనగా దేవుని యొక్క వాక్యమును పుస్తక రూపమున పెట్టుటకు ప్రయత్నం చేశాడు, మరియు రోమా ప్రభుత్వం ద్వారా దేశ బహిష్కరణ చేయబడ్డాడు. ప్రభు దినమందు అతడు దీపంపై ఉండెను, విస్తార జలముల వంటి స్వరం అతడు విన్నాడు. చూచుటకు వెనుకకు తిరిగాడు, ఏడు సువర్ణ దీపస్తంభములు అతడు చూశాడు, మరియు వాటి మధ్య దేవుని కుమారుడు నిలబడి ఉండట చూశాడు. ఇప్పుడు తరువాత గ్రంథము ప్రత్యక్షమై ఉన్నది, ప్రత్యక్షత అయి ఉన్నది. కాబట్టి ఒక దానిని తెలియచేయు ఒకటి, ప్రత్యక్షత ప్రత్యక్షత పరచు ఒకటి. ఇప్పుడు గమనించు, కాబట్టి నీవు అది మర్చిపోవద్దు. ఆఖరి కాలముల వరకు అది మూయబడినది. గమనించారా, దాని యొక్క మరమంతా ఆఖరి కాలం వరకు అది మూయబడినది. ఇక్కడ లేఖనములో మనమది కనుగొంటున్నాము. ఇప్పుడు ముద్రలు ఇవ్వబడినప్పుడు గ్రంథం యొక్క మర్మము బయలుపరచబడినది, మరియు ముద్రలు సంపూర్తిగా విప్పబడినప్పుడు విమోచన సమయము అయిపోయినది. ఎందుకనగా గొర్రెపిల్ల ఆయన యొక్క హక్కులను అడుగుట మధ్యవర్తిత్వపు చోటును విడిచిపెట్టాడు, దాని మధ్య ఆయన మధ్యవర్తి. అయితే ముద్రలు విప్పబడుతున్నప్పుడు, వాటి మీద నిజమైన ప్రత్యక్షత సంభవించినప్పుడు, పరిశుద్ధ స్థలం నుండి గొర్రెపిల్ల వచ్చుచున్నది. అది వాక్య ప్రకారముగా ఉన్నది. గత రాత్రి మనం చదివాము, ఆయన మధ్య నుండి వచ్చాడు, గ్రంథమును తీసుకున్నాడు. కాబట్టి ఆయన ఇక మధ్యవర్తి కాదు, ఎందుకనగా ఆయన వారు సింహమని పిలిచారు, మరి అది రాజు, మరియు అలాంటప్పుడు ఆయన మధ్యవర్తి కాదు. ఈ ముద్రలోని నటికులను మొదట సంఘకాలంలో ఉండినప్పటికీ, ఈ ముద్రలోని నటికులు మొదటి సంఘకాలంలో ఉండినప్పటికీ, ఇప్పుడు గుర్తుంచుకోండి, కాబట్టి మీరు దాని యొక్క వెనుకటి గాథను ఎంత చక్కగా గ్రహించవలెనో అంతగా గ్రహించదరు. నటికులు దానిని ఆ విధముగా పెట్టవలనుకుంటున్నాను, ఎందుకనగా నటుడు అనగా తన ముసుగును మార్చుకునివాడు. గ్రహించారా? ఈ రాత్రి నటనలో సాతాను తన ముసుగును మార్చుకుంటను మనం చూడబోతున్నాము, మరియు అందరూ నటులు, క్రీస్తు ఆయన చేసినది ఆయన నటించను. ఆత్మ నుండి మానవుడిగా ఆయన అయినప్పుడు ఆయన కేవలము నటుని వస్త్రము మానవ శరీరం ధరించి రక్త సంబంధిగా విమోచకుడొకటకు మానవ రూపమున దిగివచ్చను. ఇప్పుడు మీరు గమనించారా, అది కేవలము నటుని రూపము. అది ఆ కారణం చేత అవన్నీ కూడా ఉపమానాలు, మరియు అవి ఇక్కడున్న విధము మృగములు జంతువులు మొదలైనవి. అది ఒక నటన. మరియు ఈ నటులు మొదటి సంఘకాలమునందు ఉండేవి, ఎందుకనగా ఏడు సంఘకాలలో క్రీస్తు తనకు తాను బయలుపరుచుకున్నాడు. మీరు అది గ్రహించారా? మంచిది, చూశారా? ఏడు సంఘకాలాలకు క్రీస్తు తనకు తాను బయలుపరచుకొనుచున్నాడు. ఆ తర్వాత ఈ సంఘకాలాల గుండా గొప్ప గందరగోళం వచ్చుచున్నది. ఆ తర్వాత సంఘకాలం యొక్క ముగింపులో ఈ పోగొట్టుబడిన మర్మములను ఏడవ దూత వర్తమానము తీసుకుని సంఘానికి దానినిచ్చును. చూశారా? మనమది గ్రహిస్తాము. అయితే అప్పుడు వాటిని వాటి వాస్తవమైన స్థానములో బయలుపరచబడలేదు. ఇప్పుడు బైబిల్ కాలములలో మర్మములు అక్కడ ఉండెను. ఇక్కడ యోహాను చూచినట్లుగా ఈ కార్యములు జరుగుట వారు చూశారు. ఇప్పుడు అతడు చెప్తున్నాడు, అక్కడ ఒక తెల్లని గుర్రంపై స్వారీ చేయవాడు అని. అయితే దాని యొక్క మర్మమేంటి? ఆ స్వారీ చేయవాంతో ఒక మర్మం పోవుచున్నది. అదేమై ఉన్నది వారికి తెలియదు. అయితే అది బయలుపరచబడవలసి ఉన్నది. గొర్రెపిల్ల తండ్రి సింహాసనం విడిచిన తర్వాత అది బయలుపరచబడును. రక్త సంబంధమైన విమోచకునిగా ఆయన యొక్క మధ్యత్వము అయిన తర్వాత ఇక్కడ నేను ఒకటి వదిలిపెట్టబోతున్నాను. ఎవరైనా ఈ టేపులు తీసుకున్నట్లయితే ఏ మనుషుడైనను తాను అనుకున్నది మాట్లాడగలడు. తన ఒప్పుకోలు ఏదైనా చెప్పుకోవటానికి హక్కు కలదు. అయితే మీకు తెలుసా, ఒక సేవకుడు తన ప్రజల మధ్యకు ఇది వద్దనుకున్న ఎడలా అలాగైతే తీసుకోవద్దని చెప్పండి. అయితే నేను ఎవరి యొద్దకు మాట్లాడుటకు పంపబడ్డాను? ఇది ఆ ప్రజల యొద్దకు. కాబట్టి సత్యమేదో నేను బయలుపరచబడవలసి ఉన్నది. అవునా? గొర్రెపిల్ల ఇక్కడ వెనుక విజ్ఞాపన కాలంలో భూమికి పునాదులు వేయబడినప్పటి నుండి అక్కడ పేర్లు పెట్టబడి ఉన్నవని ఆయనకు తెలుసు. భూమి మీద ఆ పేర్లు బయలుపరచబడినంత వరకు ఆయన మధ్యవర్తిగా ఉండవలసి ఉండును. మీరది గ్రహిస్తున్నారా? పరిపూర్ణంగా ముందు నిర్ణయం. చూశారా? మంచిది, ఆయన అక్కడ ఉండవలసి ఉన్నది. ఎందుకనగా నిత్య జీవమునకు దేవుడు నిర్ణయించబడిన వారి కొరకు చనిపోవుటకు ఆయన వచ్చెను. చూశారా? అవునా, ఆయన భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి ఆయన వారిని చూశాడు. ఆయన స్వంత చిత్తమును బట్టి కాదు, ఆయన చిత్తము ఎవరు నశించకుండా ఉండుట. అయితే ఆయన భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి ఎవరో ఎవరు కాదో ఆయన ఎరుగును. కాబట్టి అక్కడ ఒక్క పేరు లేనంత వరకు, భూమి మీద వెల్లడి కానంత వరకు, ఆ యొక్క పేరును జాగ్రత్త తీసుకునే కొరకు క్రీస్తు మధ్యవర్తిగా అక్కడ ఉండవలసిన్నది. అయితే ఆ చివరి పేరు క్లోరాక్స్ లో లేక బ్లీచ్ లో వేయబడిన వెంటనే ఆయన విజ్ఞాపన దినములు ముగియను. అపవిత్రుడు అపవిత్రుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుని పరిశుద్ధునిగానే ఉండనిమ్ము. చూశారా? ఆయన పరిశుద్ధ స్థలమును విడుచును. అడు తర్వాత అది న్యాయ తీర్పు స్థానమవును. అప్పుడు క్రీస్తుకు బయటనున్న వారికి శ్రమ. ఇప్పుడు గమనించుడి, అయితే తండ్రి యొద్ద నుండి తన యొక్క విజ్ఞాపన స్థానమును గొర్రెపిల్ల విడిచినప్పుడు అది బయలుపరచబడును. అది ప్రకటన 5. ఇప్పుడు ఆయన ముద్రల గ్రంథము తీసుకుంటున్నాడు. ముద్రల గ్రంథము లేక ముద్రలతో ముద్రించబడిన గ్రంథము, వాటిని విప్పి చూపించుచున్నాడు. చూడు, ఇప్పుడు కాలం యొక్క ముగింపులో మధ్యవర్తిత్వము అయిపోయిన తర్వాత సంఘకాలములు ముగుస్తున్నవి. ఆయన మొదటి కాలములో ఎఫెసు కాలములో వచ్చాడు, బయలుపరుచుకున్నాడు, వర్తమానికుని పంపాడు. మనం ముందుకు వెళుచుండగా ఏమి జరిగినదో గమనించుడి. ఇక్కడ దాని యొక్క ప్రణాళిక ఉన్నది. మొదటి విషయం జరుగుతున్నది, మొదటిగా పరలోకమందు ఒక ప్రకటన ప్రకటించబడ్డది. ఏమి జరిగినది? ఒక ముద్ర తెరవబడినది. అదేంటి? ఒక మర్మము తెరవబడ్డది. అవునా? మరియు ఒక మర్మము తెరవబడినప్పుడు అప్పుడు ఒక బూర ఊదబడినది. అది యుద్ధమును ప్రకటించును, ఒక తెగులు వచ్చును, మరియు సంఘకాలము తెరవబడును. చూశారా యుద్ధం యొక్క భావమేంటి? ఇంకా సంపూర్ణముగా బయలుపరచబడని దేవుని మర్మమును సంఘం యొక్క దూత పట్టుకును. అయితే అతడు అది చేస్తున్నప్పుడు దేవుని మర్మము అతడు పట్టుకును. మర్మము అతనికి ఇవ్వబడిన తర్వాత ప్రజల యొద్దకు అతడు వెళ్ళును. అతడు అక్కడ ఏమి చేయును? ఆ వర్తమానమును ప్రకటింపనారంభించును. అదేమి ప్రారంభించును? ఒక యుద్ధమును, ఒక ఆత్మీయ యుద్ధమును ప్రారంభించును. తరువాత ఆ కాలంలో ఎన్నికైన వారితో కలిసి ఆయన వర్తమానికుని దేవుడు తీసుకును, నిద్రపుచ్చును. అడు తరువాత దాని తృణీకరించిన వారిపైకి ఆయన తెగులను పంపును, ఒక తాత్కాలిక న్యాయ తీర్పు. మరియు అదైన తర్వాత అది వెళ్లిపోతుంది, మరియు వారు సమస్థాపకం చేసి సమస్థాపకంలోకి తీసుకొస్తారు. జాన్ వెస్లీ మిగతా వారి వలె ఆ మనిషి కార్యమును మొదలు పెడతారు. తిరిగి అది గందరగోళంలోకి వెళ్తుంది. తర్వాత ఇంకొక మర్మం వస్తుంది. తర్వాత ఏం జరుగుతుంది? సంఘకాలం కొరకు మరొక వర్తమానికుడు భూమి మీదకి వస్తాడు. చూశారా, తర్వాత అతడు వచ్చినప్పుడు అతడు బూర ఊదును, అతడు యుద్ధమును ప్రకటించును. చూశారా, ఆ తర్వాత ఏం జరుగుతుంది? చివరిగా అతడు కొనిపోబడతాడు. తర్వాత అతడు పరుండబడిన తర్వాత తెగులు వచ్చును, వారిని నాశనం చేయును, ఆత్మీయ మరణము సంఘమును తాకును, మరియు ఆ గుంపు వారు ఆమె వెళ్లిపోవును. తర్వాత ఆయన ఇంకొకరి మీదకి వెళ్ళును. ఓహో, ఇది ఘనమైన ప్రణాళిక. ఆ యొక్క ఆఖరి దూత యుద్ధకు వచ్చే వరకు అలాగే ఉండును. అతనికి ఏ ప్రత్యేకమైన మర్మము లేదు. అయితే ఆ యొక్క ఇతర కాలాలలో పోగొట్టబడినదంతా అతడు పోగు చేసి ఇంకా నిజంగా బయలుపరచబడని సత్యములంతా చూశారా, ప్రత్యక్షత వచ్చినట్లుగా. ఆ తర్వాత అతని దినాలలో ఆ విషయాలు బయలుపరచును. మీరు చదవాలనుకుంటే అక్కడే అది ఉన్నది. ప్రకటన 10:1-4 వరకు మీరు అది పొందుకుంటారు. సరే, చూశారా, గ్రంథాన్ని తీసుకుని ముద్రల యొక్క గ్రంథాన్ని తీసుకుని వాటిని విప్పి 7వ దూతకు చూపెను. ఇది మాత్రమే దేవుని యొక్క మర్మము, 7వ దూత యొక్క పరిచర్య ఉంటుంది. ఇప్పుడు మనం సంఘకాలాల గుండా వచ్చాము. చరిత్రతో సహా అది నిరూపించి ఉన్నది. చూశారా, అది 7వ సంఘ కాలం యొక్క దూత వర్తమానము. సరే, క్రితములోని మర్మములన్నీ గతంలోని అన్ని సంగతులను బయలుపరచును. ప్రకటన 10:1-7 అదంతా. ఇప్పుడు జ్ఞప్తించుకోండి, 7వ దూత దినాలలో అతడు బూర ఊదబోచుండగా, సువార్త బూరను గట్టిగా ఊదుచుండగా, దేవుని మర్మాలన్నీ అతడు ముగించును. ఆరంభ సంఘకాలంలో ఉన్నట్లు ఇక్కడ వచ్చును. కొద్దిసేపటి తర్వాత మనమది సిద్ధాంతమును పొందుకుంటాము. మరియు ఆ తర్వాత మొదటిగా అది ఒక మాటగా ఉండును, తరువాత అది ఒక సిద్ధాంతము, తరువాత శాస్త్రముగా మారును, తరువాత అది సంఘంపైకి పోయి అంధకార కాలంలోనికి వెళ్లినది. అటు తర్వాత అంధకార కాలంలో నుండి లూథర్ ద్వారా మొదటి సంస్కరణ వచ్చినది. మరియు ఆ సంఘకాలంలో జరిగిన మరోమైన అన్నీ అతడు తనతో తీసుకుని వచ్చాడు. అప్పుడు ఉన్నవన్నీ అయితే వాటిని అతడు ముగించలేదు. ఆ తర్వాత వెస్లీ శుద్ధీకరణతో వచ్చాడు, మరియు ఇంకా కొన్నిటితో వచ్చాడు. ఇంకా అవి ముగించలేదు. మిగిలిన తుంపలను ఎక్కడివక్కడ విడిచిపెట్టాడు. బాప్తిస్మునకు బదులు చిలకరింపు మొదలైనవి. లూథర్ ప్రభుని యేసుక్రీస్తుకు బదులుగా తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మను తీసుకున్నాడు. ఈ పలు విధాలన్నీ తీసుకున్నాడు. అటు తర్వాత పరిశుద్ధాత్మ బాప్తిసంతో పెంతికోస్తు కాలం వచ్చినది, మరియు దాన్ని వారు కించపరిచారు. ఇక కాలాలు లేవు. అదంతా అంతే. అది ఫిలడెల్ఫియా లేక ఇప్పుడు లౌదిక కాలము. ప్రతి ఒక్కసారి కాలం యొక్క వర్తమానికుడు కాలం యొక్క ముగింపులో వచ్చుట లేఖనము చదువుడు ద్వారా మనము కనుగొంచున్నాము. పౌలు కాలం యొక్క ముగింపులో వచ్చాడు. ఇరేనియస్ కాలం యొక్క ముగింపులో వచ్చుట మనం కనుగొంటున్నాము. మార్టిన్ కాలం యొక్క ముగింపు, లూథర్ కాథలిక్ కాలం యొక్క ముగింపు, వెస్లీ లూథర్ యొక్క కాలం ముగింపు, పెంతికోస్తు శుద్ధీకరణ కాలం యొక్క ముగింపు, పరిశుద్ధాత్మ బాప్తిసంలోకి పెంతికోస్తు కాలం యొక్క ముగింపులో వాక్య ప్రకారంగా మనము పొందుకోవలసి ఉన్నది. మీకు చూపించుటకు దేవుడు ఈ రాత్రి నాకు సహాయం చేయునుగాక. దీని ద్వారా మనము చూడవలసి ఉన్నది చివరి కాల వర్తమానికుడు అప్పటి వరకు విడిచిపెట్టబడినట్లుగా కనబడు భాగములన్నింటినీ కూర్చి సంఘము ఎత్తబాటు కొరకై దేవుని సమస్త మర్మాలను ప్రత్యక్షపరచును. ఆ తర్వాత రాబోచున్న 7 మర్మయుక్తమైన ఉరుములను గుర్చి అవి చివరికి వ్రాయబడలేదు. అవునది నిజం. అందువలన ఎత్తబట్టుకు కావలసిన విశ్వాసం కొరకు, పెళ్లి కుమార్తెను క్రమములో ఉంచుట కొరకై ఈ చివరి దినాలలో 7 ఉరుముల గుండా ఆయన బయలుపరచునని నేను నమ్ముచున్నాను. ఎందుకనగా మనమిప్పుడు ఏమి కలిగి ఉన్నామో దానితో మనము చేయలేము. అక్కడ ఒకటి ఉన్నది, మనము ముందుకు వెళ్లవలసి ఉన్నది. మనకు చివరకు దైవిక స్వస్థతను గూర్చిన విశ్వాసం కూడా లేదు. ఈ భూమి నుండి ఎత్తబట్టుకు, ఒక క్షేమంలో మార్చబట్టుకు చాలంత విశ్వాసం కలిగి ఉండవలసి ఉన్నది. ప్రభుచితమైతే కొద్దిసేపు తర్వాత అది మనం కనుక్కుంటాం, అది ఎక్కడ వ్రాయబడినదో తెలుసుకుంటాము. అది తర్వాత ఈ దుర్మార్గపు కార్యములు చేయువారి యొక్క న్యాయ తీర్పు. ఇప్పుడు చూడండి, చివరి ముద్ర విప్పబడినంత వరకు ఈ కాలంలో ముద్రలో విప్పబడుట చూస్తారు. ఇప్పుడు వారు ఈ ముద్రలు గమనించుచున్నప్పుడు, మరియు వారేమి చేయుచుండిరో అనుకునిచుండిరి, కాలం యొక్క ముగింపులో, సంఘకాలం యొక్క ముగింపులో ఈ చెడు కార్యములు చేయువారందరూ, 7 ముద్రలలో ఈ చెడు కార్యములు చేయువారందరూ అనగా సంఘములో మరోమైన కార్యములు చేయువారు శ్రమకాలంలో కలుసుకుంటారు. ఒక్క నిమిషంలో మనం అది కనుగొందాము. చివరికది ఒక సంఘం పేరుతో చేయుట. సంఘము అని తమకు తాము పిలుచుకుంటారు. అది నిజమో కాదో చూడండి. ఎందుకో నాకు తెలియకుండగానే సంఘ శాఖలకు నేను వ్యతిరేకిగా ఉండుట ఆశ్చర్యము కాదు. చూశారా, వారు ముగించారు. ఇప్పుడు అది వెనుక చిన్నగా ప్రారంభమై ఇంకా చెడిపోయిన స్థితికి వెళ్లిపోయినది. ప్రజలు అందులోకి వెళ్లిపోయి ప్రజలు ఓ అవును ఇది చాలా బాగుంది అని చెప్పారు. అయితే కడవర దినాలలో ఈ విషయాలు బయలుపడినవి. చివరికి అవి ఎంతో చెడిపోయినంతగా అయిపోయి శ్రమకాలంలోకి వెళ్లిపోతారు. క్రీస్తు యొక్క పెళ్లి కుమార్తె శ్రమంలోకి వెళ్తుందని ఒక మనుష్యుడు ఎలాగూ చెప్పగలుగుతాడు? అది నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. చూశారా, ఆమె శ్రమలకు ముందే తీసుకునబోబడినది. అయితే సంఘము తీర్పు తీర్చబడి ఉండగా, వారికి వారే తీర్పు తీర్చుకుని రక్తమును అంగీకరించుండగా, ఏ విధంగా దేవుడు సంపూర్ణంగా పాపరహితుడిగా ఉండిన ఒక మనిషిని దేవుడు తీర్పు తీర్చగలడు? ప్రతి తిరిగి జన్మించిన విశ్వాసి, నిజమైన విశ్వాసి ఖచ్చితంగా సంపూర్ణంగా దేవుని ఎదుట పాపరహితుడు. అతడు తన కార్యాలపైన నమ్మిక ఉంచట్లేదు. అతని ఒప్పుకోలంతా యేసు రక్తములో వేయబడినది. అలాగని బైబిల్ చెప్తుంది. అవునా, దేవుని మూలముగా పుట్టినవాడు పాపము చేయడు, ఏలేనగా అతడు పాపము చేయజాలడు. యేసుక్రీస్తు రక్తం యొక్క బ్లీచి అతనికి దేవునికి మధ్య ఉన్నప్పుడు ఒక మనుషుడిని ఒక పాపిగా ఎలాగూ చేయగలుగుతావు? అక్కడ అది ఏమీ మిగలకుండా అది పాపమును పారత్రుడును. చూశారా, ఏ విధముగా పవిత్రమైన క్రీస్తు రక్తము అక్కడ పాపమును ఉంచగలదు? ఆయన ఉండనివ్వడు. యేసు చెప్పియున్నాడు, పరలోకమందున్న మీ తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు, ఉండుడి. మరియు పరిపూర్ణతగా ఉండుట అను తలంపును కూడా మనమెట్లు ప్రారంభించగలము? అయితే యేసు అది కోరినట్లయితే దానికి మార్గాన్ని ఆయన చేకూర్చవలసి ఉన్నది. ఆయన సొంత రక్తము ద్వారా ఆయనది చేయవలసి ఉన్నది. ఇప్పుడు గత కాలములో విడిచిపెట్టబడిన మర్మములన్నీ బయలుపరచబడుతున్నవి. ఇక్కడ అంత్యకాలంలో తలంపు ఏదనగా, ఎంతో కాలమునందు ఆరంభమైన మర్మములు సంఘకాలములు గుండా వచ్చినవి. ఇక్కడ చివరి దినములలో ముద్రలు విప్పబడినప్పుడు బయలుపరచబడును. విజ్ఞాపన సమయము సుమారు ముగియుచున్న తర్వాత, ఆ సమయములో అటు తర్వాత ఎవరైతే వెనుకనున్నారో వారి కొరకు తీర్పులు ఎదురుచూచును. వారు దానిలోనికి పోయేదరు. అది పెళ్లి కుమార్తె రంగం మీద నుండి కొనిపోబడిన తర్వాత. ఓ, ఒక లేఖనము చదువుదాము. మీరు కొన్ని లేఖనాలు వ్రాసుకుంటారని ఇష్టపడతారా? ఒక క్షణము, 2 తెస్సలోనికలు తీద్దాం. ఒక నిమిషం, ఇది చూడండి, అది ఒక మనోహరమైన చిత్రం. నేను అది ఇష్టపడతాను. మనం అది చూద్దాము. అవును, 2 తెస్సలోనికయులు 2:7 నేను కోరుచున్నాను. మనం చూద్దాం, 2 తెస్సలోనికలు 2:7 అది సరేనని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు నేను దేనిని వణుకుతూ భయంతో వ్రాసితిని దీనిని ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది కాని ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును. ఎవరు అడ్డగించుచున్నవాడు? చూశారా, ఒక మర్మము, ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఆ యొక్క మొదటి సంఘకాలంలోనే ఉన్నది. ఇక్కడ పౌలు రాస్తూ చెప్తున్నాడు ధర్మ విరోధ సంబంధమైన మర్మమని. ధర్మ విరోధ సంబంధమైనది అంటే ఏంటి? ధర్మ విరోధ సంబంధమైనదనగా ఒకటి నీవు చేయకూడదని ఎరిగి ఉండి ఇలాగైనా నీవు చేయుట. ఈ రోజు భూమి మీద అలాంటి వారు ఉన్నారని పౌలు చెప్తున్నాడు. ఓ, అయితే అది మనము ఒక నిమిషంలో ఆ భాగాన్ని చదువుదాము. కొంచెం ముందుకు ప్రారంభిద్దాము. 3వ వచనం, ఏ విధముగానైనను ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి. మొదట భ్రష్టత్వము సంభవించి నాశనపాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే కాని ఆ దినము రాదు. అవునది నిజం. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో, దానిని అంతటినీ ఎదిరించుచు, దానికి అంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు దేవుని ఆలయములో కూర్చున్ను కనుక పాపములు క్షమిస్తూ, నేనింకను మీ యొద్ద ఉన్నప్పుడు ఈ సంగతులు మీతో చెప్పినది మీకు జ్ఞాపకము లేదా? అతని బోధనలో కొన్నిటి క్రింద నేను కూర్చుండవలయునని కోరుచున్నాను. మీరు ఆ విధముగా లేరా? కాగా వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలనని వానిని అడ్డగించినది ఏదో అది మీరు ఎరుగుదురు. అప్పుడు కాదు. చూశారా, అప్పుడు కాదు. అయితే తన సొంత కాలమందు ఆ ముద్ర విప్పబడినప్పుడు అదేమయ్యున్నది ఖచ్చితంగా మనకు తెలుసు. ఈ ధర్మ విరోధి ఎవరు? ఈ పాప పురుషుడు ఎవరు? ధర్మ విరుద్ధ కార్యాలు చేయు ఇతడెవరు? అయితే అతని కాలమందు వాడు బయలుపరచబడును. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది కాని మోసగాళ్లు, మీరు చూశారా, ప్రజలను ఒక దాని యందు మోసం చేస్తారు. చూడండి, ఇది వరకు అడ్డగించుచున్నవాడు దేవుడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును. సంఘము, క్రీస్తు పెళ్లి కుమార్తె, అప్పుడా ధర్మ విరోధి బయలుపరచబడును. ముద్ర విప్పబడినప్పుడు అతని యొక్క కాలములలో పౌలు చెప్పాడు, నా యొక్క కాలములో కాదు కాని అతడు బయలుపరచబడు కాలములో అని. చూశారా, ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వాణిని సంహరించి కొంచెం సేపైన తర్వాత మనమది పొందుకోబోతున్నాము. తన నోటి ఊపిరి చేత అదేమైంది గమనించు, తన ఆగమన ప్రకాశం చేత నాశనము చేయును సాతాను కార్యములతో అతని రాకడయుండును. అతను ఒక మనిషి, అతని క్రియలు సాతాను క్రియలను అనుసరించి ఉండును. అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచిక్రియలతోనూ మహత్కార్యములతోనూ మరియు దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ జనులను దుర్నీతితో మోసగించుచు నశించుచున్న వారిలో ఈ పెళ్లి కుమార్తెలో కాదు, అటువంటి కార్యముకై ఎదురు చూచు వారిలో. ఎందుకనగా సత్య విషయమైన ప్రేమను అవలంబకపోయిరి. క్రీస్తు సత్యమయ్యున్నాడు మరియు క్రీస్తు వాక్యమయ్యున్నాడు. అయితే వారు ఒక ఆచారము కలిగింద కోరుచున్నారు. చూశారా, తాము రక్షపడుటకై ఇందుచేత ఒక అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. అదక్కడ ఇట్లు తర్జుమా చేయబడి ఉండవలను. నేను నిఘంటువులో చూచినట్టుగా ఆ అబద్ధము అని, ఒక అబద్ధం కాదు, ఆ అబద్ధము అదే హవతో చెప్పెను. వారు సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై. ఎంతటి గొప్ప ప్రకటన! ఓహో, పెళ్లి కుమార్తె కొనిపోబడిన తర్వాత అప్పుడు పాప పురుషుడు తనకు తాను బయలుపరచుకొనును. ఆమె నిజమైన క్రీస్తు యొక్క పెళ్లి కుమార్తె ప్రతి సంఘకాలంలో ఏర్పరచబడుతుంది. గత దినము నేను ఒక వివరణ ఇచ్చున్నాను. పెళ్లి కుమార్తె నివాస గృహానికి వెళ్తుంది. అందును గూర్చి నీకేమీ తెలియదు, అది నిజం. ఒకరన్నారు, సరే సహోదర బ్రహాం, అది చాలా చిన్న మంద అవుతుంది. యేసు చెప్పాడు అది నోహు దినముల్లో ఉన్నట్లుగా అని. ఇప్పుడు అందును గుర్చి ఆయన మాట్లాడండి. చూశారా, నీటి ద్వారా 8 మంది రక్షింపబడి, అలాగే మనుష్య కుమారుని రాకడా ఉండును. ఈ రాత్రి 800 మంది ఎత్తబడట్లో వెళ్లినట్లయితే అందును గూర్చి రేపు ఒక్క మాట మీరు వినరు, లేక మరొక దినానో లేక మరొకసారియో వినరు. వారు వెళ్ళుదురు, అందును గూర్చి మీకేమీ తెలియదు. చూశారా, అది అలాగే ఉండును. నేను చెప్పుటకు ప్రయత్నించుదేమనగా, నేను మిమ్మల్ని భయపెట్టట్లేదు, బాధ పెట్టట్లేదు. మీ బొటన వేలు మీద మీరు ఉండాలని నేను కోరుతున్నాను. సంసిద్ధంగా ఉండండి, ప్రతి నిమిషము మెలకుగా ఉండండి. మీ బుద్ధిహీనతను విడిచిపెట్టడి, దేవునితో సంబంధం కలిగి ఉండండి. ఎందుకనగా నీవు అనుకున్న దానికంటే అది ఆలస్యమైపోయినది. నీవు జ్ఞాపకం ఉంచుకో, నిజమైన పెళ్లి కుమార్తె ఇప్పుడు అబద్ధ పెళ్లి కుమార్తె ఉన్నది. దాని మనం ప్రకటన 17లో చూస్తాము. ఆమె చెప్తుంది, నేను విధవరాలను, నాకేమీ అవసరం లేదు అని. మీరు గమనిస్తున్నారా, ఎర్రని మృగంపై ఆ విధముగా కూర్చుని ఉన్నది. అయితే నిజమైన పెళ్లి కుమార్తె వేలాది వేలాది మందితో తయారై ఉన్నది. అయితే ప్రతి ఒక్క సంఘ కాలములలో ఎన్నిక చేయబడినది. ప్రతిసారి వర్తమానం వెళ్లినప్పుడు ప్రజలు వెలుగునందు నమ్మి దానిని అంగీకరించినప్పుడు ఆ విమోచన దినం వరకు ముద్రించబడ్డారు. యేసు అదే విషయాన్ని చెప్పలేదా? ఆయన చెప్పాడు, ఆ 7వ జామున ధ్వని వినబడును, అది చివరి సంఘ కాలము. చూశారా, చెప్పబడినది. ఇదిగో పెళ్లి కుమారుడు వచ్చుచున్నాడు, ఆయనను ఎదుర్కొంటుకు సిద్ధపడు. అడు తరువాత తన కళ్ళు నిలుపుకుంటూ నిద్రించుచున్న కన్యక వచ్చెను, ఆ నూనెలో కొంచెము నాకు కావలసి ఉన్నది, మీరు కొంచెం ఇస్తారా? నిజమైన అసలైన పెళ్లి కుమార్తె నిలబడి ఉన్నది. అన్నదామే, మాకు సరిపడినంత మాత్రమే మాకున్నది, లోపలికి పోవుటకు సరిపడినంత మాత్రమున్నది. మీకు మేమేమీ ఇవ్వలేము, మీకు కొంచెము కావలినా మీరు వెళ్లి ప్రార్థించుడి. ఆమె వెళ్లిపోయినప్పుడు పెళ్లి కుమారుడు వచ్చాడు. పెళ్లి కుమార్తె లోపలకు వెళ్లిపోయినది. అక్కడ శేషించిన వారు సంపూర్తిగా సద్గుణము గలవారు. సంఘము బయట విడిచిపెట్టబడినది. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటూ ఉండును. చూశారా, అది ఏర్పరచుకున్నవారు. పెళ్లి కుమారుడు వచ్చుచున్నాడు అను శబ్దం వినబడగానే ఆ కాలమునట్లో నిద్రించి ఉన్నవారు ప్రతి ఒక్కరూ మేల్కొన్నారు. చూశారా, మనము అనుకున్నట్లుగా అది దేవుడు కాదు. ఈ కాలంలోని కొద్ది వేల మంది ఆయన్ను వెతుకుతారు మరియు వారిని తీసుకుని వెళ్తారు. అది ప్రతి కాలము నుండి ఎన్నుకొనబడిన వారు. ఆ కారణము చేత ఒక విజ్ఞాపనకర్తగా ఆఖర కాలములో నుండి ఆఖరి వ్యక్తి వచ్చు వరకు మధ్యవర్తిత్వపు స్థానము మీద క్రీస్తు ఉండవలసి ఉన్నది. అప్పటి ఈ ప్రత్యక్షతలు ఏమయ్యున్నవో ప్రజల ఎడలా తెరువబడి ఏం జరిగినదో వారు చూస్తారు. చూశారా, ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారా? సరే, గమనించుడి, మిగతా మృతులు సంఘ సభ్యులు 1000 సంవత్సరాలు గడుచు వరకు మృతులైన వారు తిరిగి జీవించరు. సంఘ సభ్యులు క్రైస్తవులు సంఘము 1000 సంవత్సరములు గడుచు వరకు తిరిగి జీవించరు. అటు తరువాత లేచి పెళ్లి కుమార్తె ముందు నిలబడతారు. అవును, రాజు రాణి ఎదుట నిలబడతారు. మహిమ! ఈ రోజు కొన్ని సంఘాలు పరలోకపు రాణి అని తమను తాము పిలుచుకుంటున్నవి. పరలోకపు రాణి ఎన్నిక చేయబడిన క్రీస్తు యొక్క పెళ్లి కుమార్తె, మరియు ఆమె ఆయనతో వచ్చును. దానియేలు అది చూచి చెప్పాడు, వేల వేల కొలది ఆయనకు పరిచారకులు ఉన్నారు అని. దానియేలులో అక్కడ లేఖనము మీరు గమనించితే తీర్పు తీర్చుటకై గ్రంథములు తెరవబడును. ఇప్పుడు జ్ఞాపకముంచుకోనండి, ఆయన వచ్చునప్పుడు ఆయన పెళ్లి కుమార్తెతో వచ్చును. భార్య భర్తకు పరిచర్య చేయడు మరియు వేల కొలది ఆయనకు పరిచర్య చేయుచుండిరి. తీర్పు తీర్చుటకై గ్రంథములు తెరవబడును, మరి ఒక గ్రంథము తెరవబడును, అది జీవ గ్రంథము. పెళ్లి కుమార్తె కాదు, కానే కాదు, ఆమె పైకి వెళ్లిపోయి తిరిగి వచ్చి సువార్తను ఎవరైతే తిరస్కరిస్తారో ఆ తరం వారి తీర్పునొద్ద నిలబడును. యేసు చెప్పలేదా, దక్షిణపదేశపు రాని ఈ తరం వారితో లేచి న్యాయ తీర్పప్పుడు ఈ తరం వారిని ఖండించును. ఆమె భూమ్యంతముల నుండి సొలొమోను జ్ఞానాన్ని వినటానికి వచ్చెను, మరియు సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. దక్షిణ దేశపు రాణి షేబా రాణి న్యాయ తీర్పు దినమున నిలబడి తన స్వంత సాక్ష్యమిచ్చును. చివరకు యూదుడు ఏ ఒక్కరూ ఈ తరం వారిలో లేరు లేక రారు. వారు గుడ్డివారు, ఆయనను పొగొట్టుకున్నారు, ఎందుకనగా వారు ఆయన కొరకు ఎదురు చూచుచుండిరి. అయితే ఆయన చాలా సామాన్యతలో వచ్చినందున ఆ విధముగా తలకిందులైపోయారు. అక్కడ ఆ గొప్ప రాణి ఆమె తను తాను తగ్గించుకున్నదై వచ్చి వర్తమానాన్ని అంగీకరించినది. తీర్పు దినమున ఆమె నిలవబడి ఆయన చెప్పాడు, ఆ తరం వారికి తీర్పు తీర్చును అని. ఇప్పుడు మీరు చూడండి, ఎల్లప్పుడూ మూడు తరగతులు. గ్రంథము మృతులు తీర్పు పొందిరి, మరి యొక్క గ్రంథము జీవగ్రంథము. ఎవరి పేరైతే జీవగ్రంథములో ఉండునో వారు చెప్తారు, జీవగ్రంథమందు నీ పేరున్నట్లయితే పర్వాలేదు. లేదండి, చూడు, జీవగ్రంథమందు ఇస్కరియోతు పేరు ఉన్నది, అది తప్పంటావా? మత్తయి 10లో దయాలు వెళ్లగొట్టుటకు వారికి అధికారం ఇచ్చాడు, రోగులను స్వస్థపరచుటకు వారిని పంపాడు, కుష్ఠరోగులు శుద్ధి చేయుటకు చనిపోయిన వారిని లేపుటకు వారిని పంపాడు. వారు వెళ్లిపోయి తిరిగి వచ్చారు, యూదా వారితో ఉన్నాడు, వారు దయ్యాలు వెళ్లగొట్టారు, అన్ని విధాలైన అద్భుతాలు చేశారు, తిరిగి వచ్చి చెప్పారు, చివరికి దయ్యాలు లోబడుచున్నవి అని అన్నారు. యేసు చెప్పాడు, దయ్యాలు మీకు లోబడుచున్నవని మీరు సంతోషించకుడి, అయితే పరలోకమందు మీ పేరులు రాయబడి ఉన్నవని సంతోషించుడి అని అన్నాడు. యూదా వారితో ఉన్నాడు. అయితే ఏం జరిగింది? ఏర్పరచుకున్న వారి గుంపు యొద్దకు వచ్చినప్పటికీ, అక్కడ పెంతికోస్తుకు వచ్చినప్పటికీ, పరిశుద్ధాత్మ నిజముగా పొందిన వారిని చూచినప్పుడు యూదా తన రంగులు కనపరిచాడు. అక్కడ తీర్పులో అతడుంటాడు. కాబట్టి గ్రంథములు తెరవబడినవి, జీవగ్రంథం తెరవబడినది, ప్రతి ఒక్కరూ తీర్పు తీర్చబడ్డారు. ఆ విధంగా లోకమును తీర్పు తీర్చుటకు పెళ్లి కుమార్తె నిలబడి ఉన్నది. వద్దు, పౌలు చెప్తున్నాడు, తెగించుచున్నాడా? పెళ్లి కుమార్తెతో మాట్లాడుచున్నాడు. మీలో ఒకడు మరి ఒకని మీదికి వ్యాజ్యమాడినప్పుడు అనీతిమంతుని అనీతిమంతమైన చట్టము యొద్దకు వెళుచున్నారు. పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీకు తెలియదా? చూశారా, అక్కడే మీరున్నారు. పరిశుద్ధులు లోకానికి తీర్పు తీర్చి దానిని స్వీకరించబోతున్నారు. అవునది నిజం. లోకములో ఆ చిన్న గుంపుకు అదిట్లు సాధ్యము అని అడగవచ్చు. అది ఏ విధముగా జరగబోచున్నదో నాకు తెలియదు, అయితే ఆ విధముగా జరగనయున్నదని ఆయన చెప్పాడు. కాబట్టి నాకు తెలిసినంత వరకు అది అలాగే జరుగుతుంది. ఇప్పుడు చూడు, ఇప్పుడు గమనించు, మిగిలిన మృతులు, సంఘ సభ్యులు, చనిపోయిన సంఘ సభ్యులు 1000 సంవత్సరం వరకు బ్రతకరు. తర్వాత 1000 సంవత్సరాలలో వారు కూడుకుంటారు, మరి ఒక పునరుద్ధానం వచ్చును, అది రెండో పునరుద్ధానము. వారు కూడుకుంటారు మరియు క్రీస్తు సంఘము పెళ్లి కుమార్తె సంఘము కాదు, పెళ్లి కుమార్తె క్రీస్తు మరియు రాణి సంఘము కాదు, క్రీస్తు మరియు పెళ్లి కుమార్తె అక్కడ నిలబడ్డారు. మేకలోండి గొర్రెలు వేరుపరచబడినట్లు వారు వేరుపరచబడతారు. అవునది నిజం. అక్కడ సంఘ సభ్యులు లేపబడతారు. వారు సత్యమును విని సత్యమును నిరాకరించినట్లయితే అలాంటప్పుడు పట్టకు అడ్డంగా ఒక పెద్దది పరవబడినట్లుగా ఉంటే ఏమని చెప్పబడుతుంది? నీ స్వంత తలంపులు ఉండగా దానిని గూర్చి నీ తలంపు ఏమైండును? దాని నుండి నీవెలాగూ తప్పించుకోగలవు? అక్కడున్న దేవుని పేద టెలివిజన్ ఎగు ఆకాశం యొక్క పట్ట మీద అది ఉండును. నీ స్వంత తలంపులే నీకు వ్యతిరిక్తములగును. ఆ సమయంలో నీ స్వంత తలంపులే నీకు వ్యతిరిక్తముగా మాట్లాడును. కాబట్టి ఒకటి నీవు మాట్లాడి మరొకటి తలస్తే నీవది మానుకుంటా మంచిది. నీ తలంపులు దేవునిపై ఉంచుకో, వాటిని పరిశుద్ధంగా ఉంచుకో, వాటితోనే ఉండు, ఎల్లప్పుడూ ఒకే దాన్ని మాట్లాడు. చూశారా, సరే నేనది నమ్మానని నేను చెప్తాను, అయితే నేను వెళ్లి కనుగొంటాను అని చెప్పవద్దు. నీవది నమ్మావు, అమేన్. గమనించు, ఈ పోలిక వారు చనిపోవుటకు కారణం శ్రమకాలంలో సంభవించు శోధనలో వారు పాలు పంచుకుని శుద్ధి చేయబడవలను, ఎందుకనగా వాస్తవంగా వారు రక్తము కింద లేరు, వారు ఉన్నారని వారు చెప్పుకుంటున్నారు, అయితే లేరు. వారిని శుద్ధీకరించుటకు శ్రమలోకి ఎలాగ వెళ్తారు? యేసుక్రీస్తు రక్తము బ్లీచ్ ప్రతి పాపం మరకను గుర్తును తీసివేయినప్పుడు ఎలా వెళ్తారు? నీవు ఎప్పుడూ చనిపోయావు, నీ జీవము ఆయనలో దాచబడినది, దేవుని ద్వారా మరియు పరిశుద్ధాత్మ ద్వారా ముద్రింపబడి ఉన్నది. దేని కొరకై నీవు తీర్పు తీర్చబడతావు? ఎక్కడ నీవు శుద్ధీకరణ పొందుకోబోతున్నావు? క్రీస్తులో పాపము లేని వానిగా పరిపూర్ణునిగా నీవున్నప్పుడు దేని నుండి శుద్ధి చేయబడవలను? దేని కొరకు న్యాయ తీర్పు? అయితే అది సరిచేసుకొనని ఆ ప్రజలైన నిద్రించుచున్న వారి కొరకు. సంవత్సరముల తరబడిగా వారు అది చేయకుండిరి. చూస్తున్నారా? అయితే ఇదే ప్రత్యక్షత యొక్క గడియ. చూశారా? చూశారా? పెళ్లి కుమార్తె వచ్చున్నప్పుడు బయలుపరచనయున్నది, చివరి ముగింపు, చివరి విషయాలు వచ్చుచున్నవి. స్నేహితుడా, అది అంతమునకు వచ్చుచున్నది. నేను నమ్ముచున్నాను. ఈ రాత్రి ఉన్నట్లుగానే ఈ రాత్రి జీవించాలనుకుంటున్నాను. నేను సంసిద్ధంగా ఉంటాను. చూశారా? ఆయన ఈ రాత్రి రావచ్చును. ఆయనను 20 సంవత్సరాల వరకు ఆయన రాకపోవచ్చును. ఆయన ఎప్పుడు వస్తాడో నాకు తెలియదు. అయితే అది ఎప్పుడైనా ఈ రాత్రికి నా జీవితము ముగియవచ్చును. ఆ తర్వాత ఇక్కడ నేనది చేసినది ఏకమయ్యున్నను, ఏమయ్యున్నను, ఆ గడియలో అది ముగియను. నేనిక్కడ జీవించిన జీవితాన్ని బట్టి తీర్పులో నేనాయనను కలుసుకోవలసి ఉన్నది. చెట్టు వాలిన మార్గాన్ని బట్టి ఆ మార్గాన అది పడుతుంది. జ్ఞాపించుకో, నూనె కొనుటకు వారు వెళ్లినప్పుడు, ఓ ఒక్క నిమిషం ఆగు సహోదర బ్రహం, దాని గురించి నాకు తెలియదు అని అంటావు. నూనె కొనుటకు వారు వెళ్లినప్పుడు వారు తిరిగి వస్తారు. పెళ్లి కుమార్తె వెళ్లిపోయింది మరియు తలుపు వేయబడింది. వారు తట్టి అన్నారు, మమ్మల్ని లోనికి రానియుడి, మమ్మల్ని లోనికి రానియుడి. అయితే బయట అంధకారంలో వారు ఉండిపోయారు. అటువంటి పోలిక ఒకటి నీకు కావాలనుకుంటే ఇప్పుడు చూడు. నోహు కాలంలో యేసు చెప్పున్నాడు, దాని వివరణ చెయ్యి. ఇప్పుడు నోహు కాలంలో ఓడలోనికి వారు వెళ్లారు. అయితే వారు న్యాయ తీర్పు కాలంలో, అది క్రీస్తు పెళ్లి కుమార్తెకు పోలిక కాదు, హానోకు పెళ్లి కుమార్తెకు పోలిక. హానోకు నోవహు శ్రమకాలం గుండా వెళ్లిపోయారు మరియు బాధపడ్డాడు, త్రాగుబోతాయాడు, చనిపోయాడు. అయితే హానోకు దేవునితో నడిచాడు 500 సంవత్సరాలు, సాక్ష్యము కలిగి ఉన్నాడు. ఎత్తబడే విశ్వాసముతో అతడు దేవుని సంతోషపరచాడు. మంచిగా నడిచి ఆకాశం గుండా పోయి చివరకు మరణము చూడకుండా గృహానికి వెళ్లిపోయాడు, చనిపోలేదు కూడా. అది ఒక పోలికగా. సజీవులమై నిలిచిండు మనము ఆ నిద్రించిన పోలిక గల వారి కంటే చేరము, నిలుపు చేయబడము. మానవ వయస్సును బట్టి నిద్రించిన వారు వెనుక వారు నిద్రించారు, అయితే వారు చనిపోలేదు, వారు నిద్రపోతున్నారు. ఆమేన్. వారు నిద్రించారు, చనిపోలేదు. కావలసిన ఒకే ఒకటి ఏదనగా వారిని మేల్కొల్పోటానికి పెళ్లి కుమారుడు కావలసి ఉంది. అవును, మరియు సజీవులమై నిలచిండు మనము ముందుగా నిద్రించిన వారి కంటే చేరము. ఏలయనగా దేవుని బూర మ్రోగును, క్రీస్తునందు మృతులు మొదట లేతురు, ఆ తర్వాత సజీవులమై బ్రతికిండు మనము వారితో కలిసి కొనిపోబడదుము. ఆకాశ మండలమున ప్రభువును కలిసి కొంటాము. మిగిలిన మృతులు 1000 సంవత్సరములు వరకు బ్రతకరు, అక్కడే మీరు ఉన్నారు. వారు శ్రమల గుండా, శ్రమకాలం గుండా వెళ్లారు. అదేంటి? హానోకు వలె నోవహు హానోకును గమనించాడు. మీకు తెలుసా, హానోకు అదృశ్యమైనప్పుడు న్యాయ తీర్పు సమీపంగా ఉందని అతనికి తెలిసెను. అతడు ఓడ చుట్టూ ఉండెను. అయితే నోవహు పైకి పోలేదు. అతడు చిన్న ముక్కను పైకెత్తి శ్రమల గుండా వెళ్లాడు. మరణించుడి కొరకై శ్రమకాలం గుండా వెళ్లాడు. చూశారా? అయితే నోవహు పయనించాడు. ప్రభువును మధ్యాకాశంలో కలుసుకుంటానికి నిద్రించున్న వారితో పాటు పైకి ఎత్తబడుచున్న సంఘమునకు, పెళ్లి కుమార్తెకు ఒక పోలికగా హానోకు మరణమును రుచి చూచకుండా కొనిపోబడ్డాడు. మిగతా సంఘము శ్రమకాలంలోకి వెళ్లిపోయినది. నేను దీన్ని ఇంకొకటిగా చేయలేను. హానోకు ఎత్తబడ్డాడు, మరణము లేదు. ఇప్పుడు మన పాఠానికి వెళ్లి కొంత మనము పట్టణం చేద్దాం. నేను దాన్ని కొనసాగించితే ఇందులోకి, ఈ ముద్రలోకి వెళ్లలేము. ఇప్పుడు గమనించు, ఇప్పుడు తీసుకుందాము. ఎందుకనగా ఒకవేళ రేపు రాత్రి లేక తరువాత రాత్రి అప్పుడప్పుడు బూరను తాకబోతున్నాం. ఎందుకనగా ముద్రలు విప్పబడిన అదే సమయములో బూర ఊదబడుతుంది. అది ఒకటే, సంఘకాలము తెరవబడును. ఒకే విషయం చూసారా? ఇప్పుడు బూర ఎల్లప్పుడూ యుద్ధాన్ని గుచ్చి కాని లేదా రాజకీయ గందరగోళమును గుచ్చి కాని సూచించును. బూర రాజకీయ కల్లోలమును కలుగు చేసి అది యుద్ధానికి కారణమవుతుంది. రాజకీయ గందరగోళంలోకి నీ వెళితే ఇప్పుడు దాన్ని కలిగినట్లు ఆ పరిస్థితిని చూచినేలా యుద్ధము సమీపముగా ఉన్నది. అయితే చూడు, రాజ్యము ఇంకనూ సాతానుకు చెంది ఉన్నది. ఇంకా ఈ భాగమునంతా తన హస్తాల్లో ఉంచుకుని ఉన్నది. ఎందుకని? అది క్రీస్తు ద్వారా విమోచించబడినది. అయితే ఆయన రక్త సంబంధమైన విమోచుకుని పనినే చేయుచున్నాడు. ఆయనకు సంబంధించిన వారిని తీసుకుంటూ ఆఖరి పేరు ఆ గ్రంథములో పెట్టు వరకు వారు ముందుగానే స్వీకరించి మరియు ముద్రించబడి ఉన్నారు. మీరది గ్రహించారా? అటు తరువాత ఆయన తండ్రి సింహాసనం నుంచి వచ్చును, ముందుకు నడుచుకుంటూ వచ్చి సింహాసనమందున్న దేవుని హస్తములో నుండి గ్రంథమును తీసుకుని తన హక్కును అడుగును. ఆయన చేయు మొదటి విషయము ఆయన యొక్క వధువును పిలుచును. అమేన్. తరువాత ఆయన దేనిని తీసుకును? ఆయన విరోధిని తీసుకుని, అనగా సాతానును, అతని బంధించి అతని వెంబడించిన అతని అనుచరులతో కలిపి అక్కడున్న అగ్నిలోనికి వేయును. ఇప్పుడు జ్ఞాపకముంచుకో, అది రష్యా కాదు. కాదు, అంత్యక్రీస్తు మెత్తనివాడు. ఎంత మెత్తనివాడో గమనించుడి, అతడు తెలివైనవాడు. అవునండి, అలా పరిశుద్ధాత్మను తీసుకో. జయించగలిగినది అదొక్కటే. గమనించుడి, బూరుడనగా అర్థం రాజకీయ కల్లోలములు, యుద్ధములు. మత్తయి 24 యేసు దాని గుర్చి మాట్లాడాడు. ఆయన చెప్పాడు, వారు యుద్ధముల గుర్చి యుద్ధ సమాచారముల గుర్చి విందురు. చూశారా? మార్గమంతటా యేసు అది చెప్పాడు. గుర్తుంచుకోండి, యుద్ధముల గుర్చి యుద్ధ సమాచారముల గుర్చి. అంతవరకు అవి ఉండును. ఇప్పుడు అది బూరలు ఊదబడుట. మనము బూరల యుద్ధకు వెళ్లినప్పుడు మనమక్కడ వెనుకకు వెళ్లి ఆ ఒక్కొక్క యుద్ధాన్ని తీసుకుని ఆ సంఘాలను అవి ఎలా వెంబడించినది, అవి ఈ ముద్రలను వెంబడించినది చూపించదను. యుద్ధములు యుద్ధ సమాచారములు. అయితే బూర రాజకీయ ఆందోళనను సూచిస్తుంది. ఇక్కడైతే ముద్రలు మత సంబంధమైన గందరగోళమును కలిగిస్తుంది. చూశారా? ఒక ముద్ర విప్పబడినది, ఒక వర్తమానమును వెల్లడైనది. అటు తరువాత సంఘమును ఎల్లప్పుడూ కూడా ఎంతగానో తన సొంత రాజకీయ మార్గాలయందు మరియు ఇంకేమైనా వాటి వైభవములందు కలిసిపోయినవి. ఆ యొక్క నిజమైన వర్తమానం వచ్చినప్పుడు ఆ వర్తమానికుడు వెళ్లిపోయి వాటిని ముక్కలుగా కదిలించును. అవును, ముద్ర విప్పబడినప్పుడు అది మత సంబంధమైన గందరగోళము. అక్కడ సంభవించినది అదే. అవును, వారందరూ సీయోనులో విశ్రమించిరి. సంఘమంతా స్థిరపడిది. మేము సాధించాం అని అనుకునేది. ఇంగ్లాండు సంఘం వలె అంతా స్థిరమైంది. కథలిక్ సంఘము అంతా స్థిరపడ్డారు. తర్వాత లూథర్ వచ్చాడు. మత సంబంధమైన గందరగోళము. అవునండి, నిజం. సంఘము జింగ్లీతో ముందుకు సాగెను. జింగ్లీ నుండి పలు విధములుగా వచ్చి కాల్విన్ యుద్ధకు వచ్చినది. మరియు కొంచెం కాలం తర్వాత ఆంగ్లికన్ సంఘం స్థిరపడినది. అది విశ్రాంతి పొంది వెస్లీ వచ్చాడు. అక్కడ మత సంబంధమైన గందరగోళములు. అవును, చూశారా? అది ఎల్లప్పుడూ మత సంబంధమైన కల్లోలము చూపిస్తుంది. ఇప్పుడు ముద్ర కొంచెం భాగం చదువుదాము. నేను దీనిని తీవలని ఉన్నాను, అది చదువుదాం. నేను మాట్లాడుచునే ఉన్నాను. నేను మరియు ఆ గొర్రెపిల్ల ఆ 7 ముద్రలో మొదటి దాన్ని విప్పినప్పుడు నేను చూడగా ఏమి సంభవించినది? ఒక ఉరువు వంటి స్వరమును నేను వింటిని. ఎంతగా దానిపైన కొద్ది నిమిషాలు విశ్రమించాలనుకుంటున్నాను. ఈ సంగతులు ప్రజలందరూ ప్రభు యొక్క ఆదరణకై ఎదురు చూస్తున్నవారు ఎంతో శ్రద్ధగా పట్టణము చేస్తారని నేను నిరీక్షిస్తున్నాను. మరియు టేపుల మీద కూడా ఇది మీరు ఆలోచించండి. ఆ గొర్రెపిల్ల మొదటి ముద్ర విప్పగానే మొదటి విషయం జరిగిందేమనగా ఒక ఉరుము ధ్వనించను. ఇప్పుడు దానికొక భావమున్నది, దానికొక అర్థమున్నది, దానికొక అర్థముంది. అర్థము లేకుండా ఏదీ జరగదు. ఒక ఉరుము ఉరిమినది. ఆ ఉరుము ఏమై ఉంటుంది? అద్భుతం. ఇప్పుడు కొంచెం భాగం చదువుదాము. మత్తయి తిప్పుదాము, కాదు పరిశుద్ధ యోహాను తీద్దాం. మొదట పరిశుద్ధ యోహాను ఒక నిమిషము అలాగే ఉంచుడి. పరిశుద్ధ యోహాను 12 అధ్యాయం, పరిశుద్ధ యోహాను 12 23 వచనం నుండి ప్రారంభిద్దాం. ఇక్కడ వినండి, ఇప్పుడు జాగ్రత్తగా వినండి. అప్పుడు మీరు ఏమిటి ఇది అని ఆశ్చర్యపడరు. అందుకు యేసు వారితో ఇట్లనెను, మనిషి కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. చూశారా, నీవు కాలం యొక్క అంతములో ఉన్నావు. అక్కడ ఆయన పరిచర్య ముగించబడుచున్నది. చూశారా, మనిషి కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చేయున్నది. ఆయన యొక్క పెళ్లి కుమార్తె కునిపోబడవలసిన గడియ వచ్చియున్నది. దాన్ని గుర్చి ఏంటి? గడియ వచ్చున్నది, ఇక సమయం ఉండదు. దూత ఒక పాదం భూమి మీదను మరి ఒక పాదం సముద్రం మీదను పెట్టుటకు సంసిద్ధంగా ఉన్నాడు. ఇంద్రధనస్సు ధరించుకుని ఉన్నాడు మరియు చెప్పుచున్నాడు, ఇక సమయం ఉండదు కాని అని. ఇంకా ఇది జరిగినప్పుడు సమయం ఇక ఉండదు అని ఆయన చేతులు పైకెత్తి మరియు ఒట్టు పెట్టుకుని చెప్పాడు. ఇట్లు సంఘానికది ఒక ధ్రువప్రతమై ఖచ్చితమై ఉన్నది. మనిషి కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడిలా అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడిలా విస్తారముగా ఫలించును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తన ప్రాణమును ప్రేమించువాడు దాన్ని పొగొట్టుకును. ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకును. ఒకడు నన్ను సేవించిన ఎడిలా నన్ను వెంబడింపవలను, అప్పుడు నేను ఎక్కడ ఉందనో అక్కడ నా సేవకుడు ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడిలా నా తండ్రి అతనిని ఘనపరచును. ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది. సరే, ఆయన మార్గము చివరికి వచ్చినందుకు నీకు కలవరం వచ్చినదని నీవు చెప్పవచ్చును. ఒక గొప్ప ఆత్మ సంబంధమైన జరిగితే నిన్ను కలవరపరిస్తే అది నిన్ను ఏ విధముగా ఆలోచించినట్లు చేయును. ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది, నేనేమందును? తండ్రి, ఈ గడియ తరిస్తించకుండా నన్ను తప్పించుము. ఆయనను ఇందుకోసమే నేను ఈ గడియకు వచ్చితిని. తండ్రి, నీ నామము మహిమపరచుమని చెప్పెను, అంతటా నేను దానిని మహిమపరచితిని. మరలా మహిమపరచును అని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. కాబట్టి అక్కడ నిల్చుండి వినిన జనసమూహము ఊరేమెను అనేది. అటు తరువాత గొర్రెపిల్ల గ్రంథము తీసుకుని మొదటి ముద్ర ఇప్పగా నిత్య సింహాసనం పైన ఆయన కూర్చుని దేవుడు మాట్లాడాడు. ఆ ముద్ర ఏమయ్యున్నదో చెప్పుటకు బయలుపరచుటకు. అయితే యోహాను ఎదుట అది పెట్టబడినప్పుడు అది ఒక సూచన. అది యోహాను చూచినప్పుడు అది ఇంకా మర్మము, ఎందుకని అది అప్పటికీ బయలుపరచబడలేదు. అంత్యకాలము అని ఆయన ఇక్కడ చెప్పు వరకు అది బయలుపరచబడదు. అయితే అది సూచనగా వచ్చినది. ఉరిమినప్పుడు గుర్తుంచుకోండి, ఉరుము యొక్క పెద్ద చప్పట్లు కొట్టు శబ్దము అది దేవుని యొక్క స్వరము. అందువలనే బైబిల్ గ్రంథము చెప్పుచున్నది ఒక ఉరుము యొక్క ధ్వని అని. వారు దానిని ఉరుము అనుకునేది, అయితే అది దేవుడు. దానిని ఆయన గ్రహించను, ఎందుకనగా అది ఆయనకు బయలుపరచబడెను. చూశారా, అది ఒక ఉరుము. మరియు గమనించుడి, మొదటి ముద్ర ఇవ్వబడినది. మొదటి ముద్ర అది సూచన రూపంలో ఇవ్వబడినప్పుడు అది ఉరిమినది. వాస్తవమైన అది ఇవ్వబడినప్పుడు అది ఏమయ్యును? గొర్రెపిల్ల ముద్రను తాకిన వెంటనే అది ఉరిమెను. అదేది బయలుపరచినది? అదంతా కాదు. మొదట అది దేవునితో ఉన్నది, తరువాత అది సూచనలో ఉన్నది, తరువాత అది బయలుపరచబడినది. మూడు విషయాలు. అది సింహాసనం నుండి వచ్చుచున్నది. మొదటిగా అది కనబడలేదు, వినబడలేదు, లేక ఏమీ లేదు. అది ముద్రించబడి ఉన్నది. గొర్రెపిల్ల రక్తము వెలను చెల్లించినది. ఆయన అది పలికినప్పుడు అది ఉరిమినది. మరియు ఆయన అది చేసినప్పుడు తెల్లని గుర్రం మీద స్వారి చేయువాడు ఒకడు బయలుదేరాడు. అది ఇంకా ఒక సూచనగా ఉండెను. ఇప్పుడు గమనించు, కడవర దినమున అది తెలియబడునని ఆయన చెప్పియున్నాడు. అయితే అది సంఘము గుర్తుగా వచ్చును. సంఘమా, నీవు అర్థం చేసుకున్నావా? అది సంఘం గుర్తుగా వచ్చుచున్నది. ఒక ముద్ర ఉన్నదని వారు తెలుసుకున్నట్లుగా. అయితే అది ఏమయ్యున్నది? ఇంకా వారికి తెలియదు, ఎందుకంటే అది ఒక తెల్లని గుర్రం మీద స్వారి చేయువాడు. ఈ అసలైన ముద్ర ఇవ్వబడినప్పుడు కడవర దినమున మాత్రమే బయలుపరచబడును. ఎవరికి ఇవ్వబడును? క్రీస్తుకు కాదు, అయితే సంఘానికి. ఎప్పుడు గమనించుడి, ఓ మాయ్, అది నన్ను వణికింపచేస్తుంది. సంఘం నిజంగా అది అర్థం చేసుకుంటుందని నా భావమేదో ప్రజలైన మీరు అర్థం చేసుకుంటారని నిరీక్షిస్తున్నాను. నేను మిమ్మల్ని పెళ్లి కుమార్తె అని పిలవబోతున్నాను. చూశారా, అది మీరు అర్థం చేసుకుంటారని. స్వరము ఉరుము స్వరము ఎక్కడి నుంచి వచ్చినది? ఒక విజ్ఞాపనకర్తగా ఉండి గొర్రెపిల్ల ఎక్కడ సింహాసనమును విడిచిపెట్టినో అక్కడి నుండి ఆయన ఇక్కడ తన స్థానమును మరియు తన హక్కులను స్వీకరించుటకు నిలబడి ఉన్నాడు. అయితే ఉరుము సింహాసనములో నుండి ఉరిమినది. గొర్రెపిల్ల ఇక్కడ నిలబడి ఉన్నది. ఉరుము గొర్రెపిల్ల విడిచిన స్థలము నుండి వచ్చినది. ఆయన యొక్క స్వంత సింహాసనమును తీసుకుంటూ తండ్రి సింహాసనమును విడిచెను. మహిమ కలుగును కాక. స్నేహితులారా, ఇది పోగొట్టుకోవద్దు. క్రైస్తవులుగా మనకందరికీ తెలుసు, దేవుడు క్రీస్తును లేపి దావీదు సింహాసనపైన కూర్చుండబెట్టి ఆయనకు ఇక్కడ భూమిపైన నిత్యరాజ్యం ఇచ్చారని దేవుడు దావీదుకు వాగ్దానం చేశారని మనందరికీ తెలుసు. అది ఆయన చేశాడు. యేసు చెప్పి ఉన్నాడు, నేను జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చున్న ప్రకారము అంత్యక్రీస్తును లోకములో ఉన్నదానంతా జయించిన వారిని నాతో కలిసి నా సింహాసనం పైన కూర్చుండును అని. అవునా? ఒక దినాన తండ్రి సింహాసనం నుండి ఆయన లేచును, ఆయన స్వంత సింహాసనము స్వీకరించుటకు వెళ్ళును. ఇప్పుడు ఆయన యొక్క ప్రజలను పిలుచుటకు ఆయన వచ్చుచున్నాడు. వారిని ఎలాగూ తీసుకోబోతున్నాడు? ఆయన యొక్క చేతిలో విమోచన గ్రంథం ముందుగానే ఉండి ఉన్నది. మహిమ కలుగును కాక. ఒక పాట పాడాలని నేను భావిస్తున్నాను. నిరంతరము ఆయన ప్రక్కనుండుటకు గొర్రెపిల్ల ఆయన పెళ్లి కుమార్తెను త్వరగా తీసుకును. పరలోక సైన్య సమూహమంతయు అది గమనించుటకు కూడుకును. ఓహో, అది మహిమకర దృశ్యము. మచ్చలేని తెలుపుదనముతో పరిశుద్ధులందరూ యేసుతో మనము నిత్యము విందారగించదము. ఓహో మాయ్, పరలోక స్థలములో ఇప్పుడు కూర్చుండటం గూర్చి మాట్లాడు. అదెట్లు ఉండను కదా. మనము ఈ విధంగా భావించితే ఎత్తబడుట రాకముందే మనమిప్పుడున్న ఈ స్థితిలోనే భూమి మీద ఇక్కడ కూర్చుని ఉంటే గోడల చుట్టూ అనుకుని వర్షములో నిలబడి ఇది వింటానికి ఆయన అక్కడ కూర్చుని ఉండగా అది ఏమవును? అది మహిమకరమైన సమయము. ఓ, ఆయన కుమారుడు తండ్రి యొక్క సింహాసనం విడిచి వచ్చి ఆయన దావీదు యొక్క కుమారుడు. అప్పుడు ఆయన చేయని ఇశ్రాయేలును తలంచినది అదే సిరోఫెనికయ స్త్రీ చెప్పినది జ్ఞప్తించుకోండి. దావీదు కుమారుడా, గుడ్డి బర్తమయ్యను జ్ఞప్తించుకోనండి, దావీదు కుమారుడా అని అన్నాడు. ఆ ప్రణాళిక ఏమయ్యున్నదో యేసు ఎరిగినవాడాయను. ఆయనను వారికి అది తెలియదు. వారు ఆయన బలవంతం చేసి సింహాసనం తీసుకునివ్వాలని ప్రయత్నించారు. చివరికి పిలాతు ఆయనను అడిగాడు. అయితే ఆయన అన్నాడు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే అలాంటప్పుడు నా ప్రజలు పోరాడుదురు, నా రాజ్యము పైనున్నది. అయితే ఆయన చెప్పాడు, మీరు ప్రార్థించినప్పుడు నీ రాజ్యం వచ్చునుగాక, పరలోకముందు ఎలాగో అలాగో నీ చిత్తం భూమి మీద జరుగునుగాక, ఆమేన్ అని ప్రార్థించుడి. ఈ గంభీరమైన విషయం ఎంత మహిమగలది. ఆయన స్వంత సింహాసనం తీసుకుంటానికి తండ్రి సింహాసనమును విడిచిపెట్టుట, ఆయన స్వంత సింహాసనమును అడుగుటకు, ఆయన విమోచించిన ప్రజలను అడుగుటకు, ఆయన యొక్క విజ్ఞాపన పని నుండి ఇప్పుడు ఆయన వచ్చుచున్నాడు. సింహాసనం నుండి వచ్చుటకు అది కారణమవుతుంది. అటు తరువాత సింహమును పోలిన జీవి వచ్చి చూడుము అని యోహాన్తో చెప్పెను. గమనించుడి, దీన్ని మీరు చదువుతున్నారా? ముద్రలో ఒకటి మరియు అది ఆ నాలుగు జీవుల్లో ఒకటి ఉరువు వంటి స్వరముతో. జీవులనగా ఏంటో మీకు తెలుసా? వాటిని మనము తీసుకున్నాము. ఒకటి సింహమును పోలినది, ఒకటి దూడను పోలినది, మరియు ఒకటి మనిషిని పోలినది, మరియు ఒకటి పక్షిరాజును పోలినది. గమనించు, నాలుగు గుర్రపు స్వారీ చేయవారు వచ్చిపోవు వరకు ప్రతిసారి వ్యత్యాసకరమైన జీవి. నాలుగు జీవులు మరియు నలుగురు గుర్రపు స్వారీ చేయవారు. గమనించుడి, ఆ జీవుల్లో ఒకటి ప్రకటించెను. మత్తయి, మార్కు, లూకా మరియు యోహాను. మనం వెనుకకు వెళ్లి ఏది మత్తయి, ఏది మార్కు, ఏది యోహాను, ఒకటి ఎటు వెళ్లినది ఏమిటని రుజువు చేద్దాం. జీవులలో ఒకటి రమ్మని చెప్పగా చూడుమని ఉరుము యొక్క శబ్దమును అతడు విన్నాడు. మరియు జీవుల్లో ఒకటి ఇప్పుడు వచ్చి చూడుము అని అనెను. మరి ఒక మాటల్లో గొర్రెపిల్ల ఇక్కడ నిలబడి ఉండగా అది జరుగుట యోహాను నిలబడి గమనిస్తున్నాడు. సింహాసనం నుండి గొర్రెపిల్ల లేచి వచ్చాడు. వధింపబడినట్లుండిన రక్తము చుట్టూ ఉండెను. యోగ్యుడిగా కనబడినవాడు ఆయన. మరియు ఆయన సమీపించి గ్రంథమును తీసుకున్నప్పటికీ ప్రతిదీ కూడా అరుపులు కేకలతో ఆనందంగా ఉన్నారు. చూశారా? ఎందుకనగా విమోచించబడ్డకు వెల చెల్లించబడును వారు ఎరిగి ఉండిరి. ఆయన తన సొంత వారిని అడుగుటకు వచ్చున్నాడు, కాబట్టి ఆయన గ్రంథాన్ని తీసుకున్నాడు. అక్కడ యోహాను ఎదురు నిలబడ్డాడు మరియు దానిని వెనుకకు లాగి ముద్రను విప్పాడు, ముద్రను క్రిందికి లాగాడు. ఆయన ముద్రను క్రిందికి లాగినప్పుడు ఆ స్థలమంతటిలో ఉరుము ధ్వనించెను. ఉరుము ధ్వనించినప్పుడు, ఉరుము గర్జించినప్పుడు యోహాను గాలిలో ఎగిరి ఉన్నందుకు ఎలాంటి సందేహము లేదు. అటు తర్వాత నాలుగు జీవుల్లో ఒకటి చెప్పెను, అదేమైనది? వచ్చి చూడుము, క్రింద ఏమి బయలుపరచబడినదో ఇప్పుడు వచ్చి చూడుము. ఓ మాయ్, యోహాను నీవు చూచినది వ్రాయి. కాబట్టి అది ఏమైంది చూచుటకు యోహాను చూచుటకు వెళ్లాడు. ఉరుము ఏమని చెప్పినది చూచుటకు యోహాను వెళ్లాడు. అప్పుడు ఆ జీవి యోహానుతో చెప్పినది, వచ్చి చూడు, మొదటి ముద్ర కిందనున్న మర్మము ఏమయ్యున్నది? ఉరుము, సృష్టికర్త యొక్క స్వరము పెద్దగా గర్జించెను. ఇప్పుడు అక్కడ ఏమి ఉన్నదని అతడు ఎరుగవలసి ఉండెను. చూశారా? ఓహో మాయ్, అయితే ఇప్పుడు ఆలోచించి దీన్ని అతడు వ్రాశాడు. అయితే ఆ మిగతా ఏడు ఉరుములు అతడు వ్రాయుటకు మొదలు పెట్టగా దాన్ని వ్రాయవద్దు అని ఆయన చెప్పాడు. అతడు చూచిన ప్రతిదీ వ్రాయుటకు అతడు ఆజ్ఞ పొందాడు. అయితే ప్రకటన పదిలో పలకబడిన ఈ ఏడు ఉరుములు గూర్చి అయితే ఆయన చెప్పాడు, వాటిని వ్రాయవద్దని అని అన్నాడు. అవి మర్మములు, అవి ఏమయ్యున్నది మనకు ఇంతవరకు తెలియదు. అయితే నా భావం అవి వెంటనే బయలుపరచబడును. అది అలాగైతే ఆ ఎత్తబడే కృపకు విశ్వాసమును అది అనుగ్రహించును, ఆ సంఘము కదిలింపబడుటకు. అవునా? మనము ప్రతి కార్యము నుండి, మనమెరిగిన అన్ని కార్యాల నుండి కదలవిలుచున్నాము. ప్రతిదీ మనము గమనించాము. మనము దేవుని యొక్క మర్మములో చూశాము. కడవర దినములో పెళ్లి కుమార్తె కూడిక యొక్క గొప్ప కలయొక కాన్పించుట మనము చూశాము. అయితే అయినప్పటికీ మనలను మనముగా వెలిగించుకోలేనిది అక్కడ ఒకటి ఉన్నది, ఇంకా ఏదో ఒకటి ఉన్నది. నేను ఊహిస్తున్నాను, ఈ మర్మములు వచ్చుట మొదలు పెట్టగానే దేవుడు అన్నాడు, దానిప్పుడు పట్టుకో, ఒక్క నిమిషం ఆగు, ఆ దినమున దానిని నేను బయలుపరచెదను. యోహాను అది వ్రాయవద్దు, ఎందుకనగా దానిమీద వారు అభ్యంతరపడతారు, అది అలాగే పోనిమ్ము. చూశారా? అయితే అది ఎప్పుడు బయలుపరచబడవలసి ఉన్నదో అప్పుడే నేను దాన్ని బయలుపరచెదను. దేని కొరకు వారు ధ్వనించలేదు? జ్ఞాపించుకోండి, చిన్న సిర చుక్కవలే, ప్రతిదీ ఒక ఉద్దేశ్యం కొరకు, ప్రతిదీ ఒక కారణము కొరకు. అయితే గమనించండి, సృష్టికర్త గర్జించను, అతడు ఆ స్వరం విన్నాడు, చూచుటకు వెళ్లిపోయాడు. అయితే ఇప్పుడు గొర్రెపిల్ల యోహానుకు సంఘం యొక్క సూచనలో సంఘము తెలుసుకుంటూ చూపెను, ఏమి వ్రాయవలను ఆయన అతనికి చూపెను అన్నాడు. అది ఏమై ఉన్నదని ఇప్పుడు ఇది చెప్పవద్దు. యోహాను క్రిందకు వెళ్లి ఇది ఏమై ఉన్నదని, ఈ ఏడవ ముద్ర క్రింద ఏమున్నదని చెప్పవద్దు. క్రిందకు వెళ్లి చెప్పవద్దు, ఎందుకనగా అది యోహానుకు నేను చెప్పినట్లయితే యుగ యుగముల్లో ఉన్న సమస్త ప్రణాళిక పగిలిపోవును. అది రహస్యం. చూశారా? ఆయన యొక్క రాకడను ఆయన చెప్పాడు. నేను ఎప్పుడు వచ్చేదనో ఎవరికీ తెలియదు, నేను వచ్చుచున్నాను. చూశారా? అంతే, అది ఎప్పటికీ, అది ఎప్పుడని తెలుసుకునుట నా పని కాదు, నేను సంసిద్ధంగా ఉన్నాను. చూశారా? కాబట్టి అతడు చెప్పాడు, యోహాను వెళ్లాడు. అతను అనుకున్నాడు, ఇప్పుడు దానిని చూడబోతున్నాను. యోహాను వెళ్లినప్పుడు అతడు ఏమి చేశాడు? అతడు ఏమి చేయవలసి ఉండెను? సంఘ కాలానికి అతడది వ్రాయవలసి ఉండెను, అదే అతడు చేయవలసి ఉండెను. సంఘ కాలాలకు అతడు అది వ్రాయవలసి ఉండెను. ఆ ఏడు సువర్ణ దీపస్తంభములు నీవు ఆరంభములో చూచిన దానిని వ్రాయము. ఈ సంఘానికి వ్రాసిన వారికి చెప్పు, ఒక ఉరుము యొక్క ఉరుము ఉరిమెను, అది దేవుని యొక్క స్వరమని యోహాను ఎరుగును. తర్వాత సింహపూర్ణ జీవి చెప్పెను, అది ఏమయుంది? వచ్చి చూడు. ఇప్పుడు యోహాను అతడేమి చూడబోతున్నాడో చూచి తన కలముతో వ్రాయటకు వెళ్లిపోయాడు. అతడేమయుంది ఖచ్చితంగా అతడు చూడలేదు, అతడు అది అర్థం చేసుకోలేదు. అయితే అతడు చూచినది ఏదనగా, ఒక సమయము కోసము సంఘము కొరకు దేవుడు ఏది పంపిణీనో అది అతడు చూశాడు. ఇప్పుడు ఆయన చేస్తాడు, ఆయన ఎల్లప్పుడూ చేస్తాడు. దాన్ని విశదపరిచే సమయం అప్పుడు ఆయన దాన్ని విశదపరుస్తాడు. అయితే అప్పుడు ఆయన దాన్ని విశదపరచలేదు. ఎందుకని? ఎందుకనగా ఆఖరి కాలం వరకు మరుగుగా ఆయన దాన్ని ఉంచబోతున్నాడు. మరియు ఏడవ దూత వర్తమానం ఊదునప్పుడు ఈ మర్మములు పురోగమును బయలుపరచబడును. చూశారా? అది విశదపరచబడలేదు. అయితే యోహాను ఏమి చూశాడో అతడు చూశాడు. స్వారీ చేయవాడు దానిపై కూర్చుండి ఒక తెల్లని గుర్రం బయలువెళ్ళెను, కాబట్టి దానినే అతడు వ్రాశాడు, వచ్చి చూడుము అది అతడు చెప్పాడు. కాబట్టి యోహాను తాను చూడగలిగినది చూచి సంఘమునకు వ్రాయుటకు అతడు అలాగు చేసినప్పుడు అతడది చూశాడు. ఒక తెల్లని గుర్రం మరియు దాని మీద కూర్చున్నవాడు విల్లు పట్టుకుని ఉండెను, మరియు జయించుటకు బయలువెళ్ళెను. జయించుటకు మరియు అతడు ఒక కిరీటము అతనికి ఇవ్వబడెను. అది యోహాను చూచినది, కాబట్టి అదంతా అతడు వ్రాశాడు. ఇప్పుడు చూడుడి, అది సూచనగా ఉన్నది. ఆ విధముగానే సంఘము దానిని స్వీకరించినది. అయితే కడవరి దినమున ఆయన దాన్ని బయలుపరచదనని, అది ఏమై ఉన్నది చూపించదనని వాగ్దానం చేశాడు. అర్థం చేసుకుంటానికి మనకు సహాయం చేస్తానని వాగ్దానం చేశాడు. సంఘకాలాలు అయితే ఈ ఆకులు సంఘకాలం యొక్క 7వ వర్తమానము వరకు అది సంపూర్తిగా తెలియబడదు. ఈ 7వ సంఘకాలం యొక్క వర్తమానికుని మీరు గమనిస్తే మిగతా వారు చేసినట్లుగా అతడు సంఘ శాఖను స్థాపించడు. జ్ఞప్తించుకోండి, అతడు స్థాపించుకునేడలా లేదు. మీరు కనుగొంటే అతడు దానికి వ్యతిరేక్తము. ఏలియా దానికి వ్యతిరేక్తమా? ఖచ్చితంగా అతడు అలాగే ఉండెను. ఏలియా ఆత్మతోనున్న యోహాను దానికి వ్యతిరేక్తమా? ఏలియా తనపైన ఎలాంటి ఆత్మను కలిగి ఉండెను? అతని గురించి ఎక్కువగా ఎవరికీ తెలియదు. అతడు కేవలము మానవుడు. అయితే అతడు ప్రవక్త. అతడు దేశించబడ్డాడు. అతడు ఏ కాలంలో వచ్చాడు? ఇస్రాయేలు లోకములో కలిసిపోయి కీర్తి ప్రతిష్టలు వచ్చిన కాలం. అతడెక్కడ ఉన్నాడు? మరియు అతడు స్త్రీ దేశకుడు. అవునండి, అతడు అలాంటివాడే. అతడు అడవులను ప్రేమించాడు. అది అతని యొక్క స్వభావము. అడు తరువాత ఈ యోహాను అదే ఆత్మను తనపై కలిగొనినని ఆ ప్రజలు ఎరుగొండవలసి ఉండెను. గత రాత్రి నేను చెప్పినట్లు ఆడంబరంగా దుస్తులు ధరించలేదు. వారు పిల్లలను ముద్దాడుచు మరియు పెండిలు చేయుచు మరియు సమాధి కార్యక్రమములు మొదలగు వాటితో నిమగ్నమై ఉండిరి. అయితే ఈ మనిషి అరణ్యవాసిగా వచ్చాడు. అతడేమై ఉండెను? అతడు అడవులను ప్రేమించెను. ఇంకొకటి అతడు చేశాడు, సంఘ శాఖలను అతను దేశించాడు. అతడు చెప్పాడు, మేము దీనికి సంబంధించిన వారము దానికి సంబంధించిన వారం అని చెప్పవద్దు. ఏలియనగా నేను మీకు చెప్తున్నాను, దేవుడి రాళ్ల వలన అబ్రహాముకు పిల్లలు పుట్టించగలరు. అతడు రాజీపడేవాడు కాదు. వారు అన్నారు, గాలికి కదలాడు రెల్లును చూర వెళ్ళితిరా, యోహాను కాదు. కాదండి, ఇంకా అతడు ఏమి చేశాడు? ఎజిబెల్ తో చెప్పిన ఏలియవలే హేరోదీతో చెప్పాడు. నేరుగా హేరోదు ముఖము యొద్దకు వెళ్లి చెప్పాడు, ఆమెను ఉంచుకునుట నీకు న్యాయం కాదు, అందుకొరకు అతని తలను నరికి వేసినది. అవునా? ఎలీషా కొరకు ఆమె ప్రయత్నించినది. ఎజబెల్ లోనున్న అదే ఆత్మ ఆ స్త్రీలో ఉండెను. ఎజబెల్ లో ఉన్న అదే ఈ రోజు సంఘంలో ఉన్నది. అదే విషయం. ఇప్పుడు అది గమనించుడి, ఎటువంటి గొప్ప పాఠాన్ని మనమిక్కడ చూస్తున్నాము. మరియు ఆ ప్రజలు ఎరిగినట్లుగా కనిపిస్తున్నాడు. యోహాను అక్కడ నిలబడి అది ఎలీషా ఆత్మ అని వారు ఎరుగునట్లుగా ఆ ప్రజల ఎల్ల కేకలు పెడుతున్నాడు. వారు అది అర్థం చేసుకోవలసి ఉన్నది. అది ఏమై ఉండెనో అది అతడే. లేఖన ప్రకారంగా సంఘకాలాల గుండా ఆ ఆత్మ తిరిగి వచ్చు వాగ్దానమును అంత్యకాలములకు ముందు కనుగొంటున్నాము. అది నిజం. ఇక్కడ గమనించు, దాని యొక్క స్వభావాన్ని గమనించు. లూథర్ మరియు వెస్లీ మరియు మిగతా వారందరూ చెప్పినట్టు చేసినట్టుగా మరొక సంఘకాలాన్ని అతడు ప్రారంభించలేదు. ఇంకొక సంఘాన్ని అతడు స్థాపించడు. ఎందుకనగా ప్రారంభించడానికి ఇక సంఘకాలాలు లేవు. చూశారా? ఇక మరి ఉండవు. కాబట్టి దానికి అతడు వ్యతిరేకమై ఉండాలి. ఎందుకనగా అతని ఆత్మ ఖచ్చితంగా వెనుకనున్న అదే ఆత్మ వలె ఉండును. గత రాత్రి నేను చెప్పినట్లుగా దేవుడు దాన్ని 3 వేరువేరు విధములుగా వినియోగించుకోవటానికి ఇష్టమాయను. అది ఆయన సంఖ్య 3, 2 కాదు, 3. అది 2 సార్లు వినియోగించబడినది. ఇప్పుడు ఆయన దీనిని తిరిగి వినియోగించబోతున్నాడు. ఆయన అలాగూ చెప్పాడు, అది వాగ్దానం చేశాడు. ఇప్పుడు గమనించు, అతడు చేసినప్పుడు అతడు సంఘ శాఖను ప్రారంభించట్లేదు. ఎందుకనగా లౌకిక సంఘకాలము చివరి కాలము. వర్తమానికుడు అనగా 7వ సంఘకాలానికి 7వ దూత, 7వ వర్తమానికుడు పరిశుద్ధాత్మ వలన ఈ అన్ని మరమైన విషయాలను బయలుపరచబోతున్నవాడు. గత రాత్రి ఇక్కడ ఎంతమంది ఉన్నారు? మీ చేయి చూపండి. అలాగైతే అది నేను చదవనవసరం లేదనుకుంటాను. అది ఎక్కడ ఉన్నదో అది మీకు తెలుసు. 10వ అధ్యాయం చూశారా? మంచిది. పడిపోయిన సంఘకాలంలో వాటిని దిద్దుబాటు చేయుటకు సంస్కర్తలు వచ్చారు. ఆ తర్వాత సంస్కర్తలు వచ్చి అది ఎక్కడ ఉన్నదో అట్టి స్థితి నుండి సంఘకాలాన్ని దిద్దుబాటు చేసి లోకములోకి వెళ్లిపోయేది. తర్వాత వారు కొత్త సంఘకాలాన్ని ప్రారంభించారు. వారు ఎల్లప్పుడూ అదే చేశారు, ఎల్లప్పుడూ. ఇప్పుడు మనమది చూశాము. చూశారా, మరో మాటలో ఇక్కడ కేథలిక్ సంఘకాలం ఉన్నది. రోమన్ కేథలిక్ సంఘము యొక్క ఆ వెంబడి లూథర్ వచ్చాడు, సంస్కర్త. అతడు సంస్కర్తగా పిలువబడ్డాడు. అతడు ఏం చేశాడు? అతడు ప్రారంభించి ఎదిరించాడు. అతడు చేసి సంఘమును ఎదిరించాడు. మొదటిగా అతడు ఏమి చేశాడో తెలుసా? దేనినైతే అతడు ఎదిరించాడో దానినే కట్టాడు, ఇంకో సంఘమును. అటు తర్వాత వారు మరొక సంఘకాలాన్ని కలిగి ఉండేది. తర్వాత మొదటి విషయం ఏంటంటే, సంఘకాలము గందరగోళంలోనికి ఉన్నది. ఇంకొక సంస్కర్త జాన్ వెస్లీ వచ్చాడు. చూసారా, మరొక సంఘకాలమును కట్టాడు. నా భావమేదో అర్థమైందా? మరొక సంఘకాలమును కట్టబడిను. వారందరూ సంస్కర్తలే. గమనించు, చివరి సంఘకాలం యొక్క ఈ చివరి వర్తమానము సంస్కర్త కాదు. అతడు ఒక ప్రవక్త, సంస్కర్త కాదు. ఒక సంఘకాలాన్ని స్థాపించిన ఒక ప్రవక్త ఉన్నాడు, నాకు చూపించు. అతడు సంస్కర్త కాదు, అతడు ప్రవక్త. మిగతా వారు సంస్కర్తలు, అయితే ప్రవక్తలు కాదు. వారైనట్లయితే ప్రభు వాక్యము ప్రవక్త యొద్దకు వచ్చును. ఆ కాదము చేత తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మక బాప్తిస్మమును కొనసాగించారు. మిగతావన్నీ చేశారు. కారణం, వారు సంస్కర్తలు, ప్రవక్తలు కాదు. అయితే ఆయనను, వారు దేవుని యొక్క గొప్ప ప్రజలు. వారు జీవించు దినం యొక్క అక్కర్ను వారు చూశారు. దేవుడు వారిని అభిషేకించాడు. వారు అక్కడికి పంపబడ్డారు. వాటిని ముక్కల ముక్కలుగా చేశారు. అయితే దేవుని యొక్క నిన్నైన వాక్యము వారి యొద్దకు రాలేదు. ఎందుకనగా వారు ప్రవక్తలు కాదు, వారు దిద్దుబాటు కర్తలు. అయితే కడవర దినముల్లో దేవుని యొక్క మర్మములు తీసుకుంటానికి అది వెనుకకు తెచ్చుటకు ప్రవక్త ఉండవలసి ఉండెను. ఎందుకనగా మర్మములు ప్రవక్తల ద్వారానే తెలియబడును. కాబట్టి ఇతడు రావలసి వచ్చెను. నా భావమేదో అర్థమైందా? అతడు సంస్కర్త కాలేడు, అతడు ప్రవక్త అయి ఉండవలసి ఉండేది. ఎందుకనగా వరము కలిగిన వాడై ఉండు, వాక్యమును పట్టుకును వాడై ఉండవలసి ఉండెను. ఇప్పుడు అక్కడ ఒక తప్పు ఉన్నదని ఆ సంస్కర్తలకు తెలుసు. ఆ రొట్టె క్రీస్తు శరీరము కాదని లూతులకు తెలుసు. కాబట్టి అతడు బోధించాడు, నీతివంతుడు విశ్వాస మూలముగా జీవించును. అది అతని యొక్క వర్తమానం. జాన్ వెస్లీ వచ్చినప్పుడు శుద్ధీకరణ ఉన్నదని అతడు చూశాడు. అది అతని యొక్క వర్తమానం. చూశారా, పెంతికొస్తు వారు పరిశుద్ధాత్మ తదితర వర్తమానం తెచ్చారు. అయితే కడవర దినములలో ఈ చివరి కాలంలో వర్తమానికుడు ఎటువంటి సంస్కరణలను ప్రారంభించడు. అయితే ఆ సంస్కర్తలు, ఆ సంస్కరణ కర్తలు వదిలిపెట్టిన అన్ని మర్మములన్నీ తీసుకుని వాటిని ఏకము చేసి వాటిని ప్రజలకు విశదపరచును. నేను మరలా వాటిని చదవనివ్వండి. అది నాకు చాలా బాగున్నది. నేనది చదువుటకు ఇష్టపడుతున్నాను. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకం నుండి దిగివచ్చుట చూచితిని. మేఘము ధరించుకుని ఉండెను. ఆయన శిరస్సు మీద ఇంద్రధనస్సు ఉండెను. ఆయన ముఖము సూర్యబింబం వలె, ఆయన పాదములు అగ్ని స్తంభముల వలెను ఉండెను. ఇప్పుడు ఒకే దానిని మనము చూశాము, అది క్రీస్తు. క్రీస్తు ఎల్లప్పుడూ కూడా సంఘానికి వర్తమానికుడని మనకు తెలుసు. సరే, ఆయన అగ్నిస్తంభమని, నిబంధన దూత అని తదితరంగా పిలువబడుచున్నాడు. మరియు ఆయన చేతిలో ఇవ్వబడి ఉన్న ఒక చిన్న పుస్తకం ఉండెను. ఇప్పుడు ఇక్కడ ముద్రలు ఇవ్వబడి ఉన్నవి. మనము ఇప్పుడు వాటిని విప్పుచున్నాము. అయితే దీనిని విషయము తెరవబడినది. ఆయన తన కుడిపాదము సముద్రం మీదను, ఎడమ భూమి మీదను మోపి సింహము గర్జించినట్లు గొప్ప శబ్దముతో ఆర్భటించెను. ఆయన ఆర్భటించినప్పుడు ఏడు ఉరుములు వాటి వాటి శబ్దములు పలికెను. మాయ సంపూర్తి. ఆ ఏడు ఉరుములు పలికినప్పుడు నేను యోహాను వ్రాయబోచుండగా, ఏంటి వ్రాయబోచున్నది? వారు చెప్పినది ఏంటి? ఏడు ఉరుములు పలికిన సంగతులు, ఏడు ఉరుములు పలికిన సంగతులకు ముద్ర వేయము, వాటిని వ్రాయవద్దని పరలోకము నుండి దేవుడు ఒక స్వరం పలుకుటి వింటిని. వాటిని వ్రాయవద్దు. చూశారా, మరియు సముద్రం మీదను నిలుచుండగా నేను చూచిన ఆ దూత తన చేతులు ఆకాశం తట్టు ఎత్తి పరలోకములో అందులో ఉన్నవాటిని, భూమిని అందులో ఉన్నవాటిని, సముద్రమును అందులో ఉన్నవాటిని సృష్టించి యుగయుగములు జీవించుచున్న వాని తోడు ఒట్టుబెట్టుకుని ఇక ఆలస్యముండదు. కాని గమనించు, ఇప్పుడు ఇది మరచిపోవద్దు, మనం ముందుకు వెళ్ళుకున్నది. అయితే ఏడవ దూత పలుకు దినములలో ఆ ఆఖరి దూత, భూ సంబంధమైన దూత, ఈ దూత పరలోకం నుండి దిగివచ్చాడు. అది ఆయన కాదు, ఆయన పరలోకం నుండి వచ్చను. అయితే ఆయన ఇక్కడ ఏడవ దూత స్వరమును గుర్చి మాట్లాడుతున్నాడు. అది ఒక దూత, అర్థం ఒక వర్తమానికుడు. అది ఎవరికైనా తెలుసు, మరియు సంఘ కాలానికి వర్తమానికుడు. ఏడవ దూత పలుకు దినములలో అతడు బూర ఓదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము ఏడు ముద్రలు మొత్తము మర్మమంతా సమాప్తమగును. సమస్త మర్మము తెరవబడినది. అదే ఆ దూత యొక్క పరిచర్య. చూశారా, ఎంతో సాధారణం. ప్రజలు దానికి పైగా దాటిపోతున్నారు. అయినను అది సంపూర్తిగా నిరూపించబడును, అది సంపూర్తిగా తెలియపరచబడును. అవునా, దానిని చూడాలని కోరిన ప్రతి ఒక్కరూ అది చూడగలరు. అవునా, అవునది నిజం. అయితే యేసు చెప్పాడు, ఆయన వచ్చినప్పుడు చెప్పాడు, మీరు కనులుండి చూడరు. యెషయా చెప్పాడు, మీరు అలాగని. అవునా, మీకు చెవులున్నవి, మీరు వినరు. ఇప్పుడు కనుక అది చూద్దాం. అది నాకు భయాన్ని కలిగిస్తుంది. ఆ గడియారం వైపునకు నేను వెనుకకు చూచి అది 10 గంటలు అనుకున్నాను. అయితే అది ఇంకా 9 కూడా కాలేదు. అవునా, మంచిది. ఇప్పుడు అది తీసుకుందాం. గమనించండి, నేనిది ప్రేమిస్తున్నాను. ఇతరులు సంస్కర్తలు అయితే దేవుని యొక్క గొప్ప దైవజనులయుండి దినం యొక్క అవసరతను ఎరిగి సంస్కరణను తెచ్చారు. అయితే ప్రకటన 10 చెప్తుంది, అతని యొక్క వర్తమానమును బయలుపరచుట, దిద్దుబాటు చేయుటి కాదు, మర్మములు బయలుపరచుట, మర్మములు బయలుపరచుట. అయితే అది మనిషిలో వాక్యం ఉండుట. హెబ్రీ 4 చెప్తుంది, దేవుని వాక్యం సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మల కీళ్లను మూలుగును విభజించున మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలు శోధించుచున్నది. చూశారా, ఈ మనుషుడు సంస్కర్త కాదు, అతడు ఒక బయలుపరచువాడు. దేనిని బయలుపరచును? దేవుని యొక్క మర్మములను. ఎక్కడ సంఘములు దిగుచుకుపోయిన సమయమున దేవుని యొక్క వాక్యముతో అతడు వచ్చి విషయాన్ని బయలుపరచును. ఎందుకనగా అతడు పిల్లల విశ్వాసమును తండ్రుల వైపునకు తిప్పును. అసలైన బైబిల్ విశ్వాసము ఏడవ దూత ద్వారా పునరుద్ధరణ చేయబడును. హో, ఇప్పుడు ఎంతగా దీనిని ప్రేమించవలను. ముద్రల యొక్క మర్మములన్నీ సంస్కర్తలు వాటిని సంపూర్తిగా అర్థం చేసుకోలేదు. అవునా, ఒక్క నిమిషం, మలాకి 4 చూడు. సరే, నీవు దాన్ని గుర్తుపెట్టుకో. ఆయన ప్రవక్త మరియు అసలైన తండ్రుల యొక్క విశ్వాసమును పునరుద్ధరణ చేయుటకు రంగం మీద అగుపించుటకు ఆ వ్యక్తి కోసం మనం ఎదురు చూస్తున్నాము. 10 మిలియన్లు 10 మిలియన్లుగా అతడు దీనులై ఉంటాడు. సరే, చిన్న గుంపు అది అర్థం చేసుకుంటారు. గత దినం మీరు జ్ఞాపకం ఉన్నదా, యోహాను రావలేనని చెప్పబడిను. క్రీస్తు రాకమునుపు వర్తమానికుడు. అరణ్యములో కేకవేయు ఒకని శబ్దం. మలాకి అతన్ని చూశాడు. చూడు, మలాకి 3 క్రీస్తుకు ముందటి వాడుగా నుండు ఏలియా రాకను గుర్చి. నీవు చెప్తావు, కాదు కాదు సహోదర బ్రహం, అది 4 నన్ను క్షమించండి, అది 3 యేసు చెప్పాడు. మీరు తీసుకోండి పరిశుద్ధ మత్తయి 11:6 ఆయన ఇది చెప్పాడు. 11:6 అని అనుకుంటున్నాను. 4, 5, 6 అక్కడే ఆయన చెప్పాడు. మీరు అంగీకరించగలిగితే ఆయన యోహాను గుచ్చి మాట్లాడుతున్నప్పుడు, నా దూతను నీకు ముందుగా పంపుతున్నాను అని ఎవరి గుచ్చి చెప్పబడినో అతడు ఇతరే. మలాకి 3 చదువు. వారిలో కొందరు దానిని మలాకి 4 వర్తింపజేస్తున్నారు. కాదండి, అది కాదది. మలాకి 4 గమనించు. ఆ వర్తమానికుడు వెళ్లిన తర్వాత ప్రపంచం సంపూర్తిగా కాలిపోగును. నీతిమంతులు వారి బూడిద మీద నడుస్తూ 1000 పాలనలో నడుస్తారు. కాబట్టి మీరు చూడండి, మీరు అతన్ని వెనుక ముచ్చితే అప్పుడు అది అలాగూ కాదని బైబిల్ చెప్పినట్లు అవుతుంది. మనకు 2000 సంవత్సరాలున్నవి. ప్రపంచం ఇంకా దహించబడలేదు మరియు నీతిమంతులందరూ జీవిస్తున్నారు. కాబట్టి అది భవిష్యత్తై ఉండవలను. ఇక్కడ ప్రకటనలోకి మీరు వచ్చి ఈ చివరి కాలం యొక్క వర్తమానికుడు ఏమి చేయనో చూచినీడెలా, అప్పుడు అది ఏంటో మీరు చూడగలుగుతారు. అతడు ప్రవక్త అయి ఉండవలెను. ఈ యొక్క సంస్కర్తలు చూచి అక్కడ అది పెట్టినవి వాటిని వాటి చోటులో ఉంచును. దేవుని ఆత్మ సంబంధం ప్రత్యక్షత లేకుండా మత్తయి 28:19 అపోస్తుల కార్యములు 2:38 పోల్చగలవు? దేవుని యొక్క ప్రత్యక్షత లేకుండా అద్భుత కార్యములు జరుగు కాలము ఎట్లు గతించి పోయినదని ఈ ప్రజలు ఎట్లు చెప్పగలుగుతారు? అదెరుగు ఒకే ఒక మార్గము, అది సరియా కాదా అని ఎరుగుటకు. చూశారా, అయితే వారు సెమినార్ల గుండా వచ్చారు. అందులోకి వెళ్ళుటకు మనకు సమయం ఉన్నదనుకుంటాను. నేను తొందరపడవలసి ఉన్నది, ఎందుకనగా వారికంటే ఎక్కువగా నేను మిమ్మల్ని ఇక్కడ ఉంచదలుచుకోలేదు. నా భావం మీకు అర్థమైందా? ఈ ముద్దలు ఇవ్వబడుటకు నాకు ఒక్కరోజు మాత్రముంది. నాకు వీలైతే ఆ దినము రోగుల కొరకు నేను ప్రార్థించగోరుతున్నాను. ఇప్పుడు చూడు, మలాకి 4, అతడు ఒక ప్రవక్త. పితరుల అసలైన విశ్వాసాన్ని పునరుద్ధరణ చెయ్యడు. అంత్యకాలంలో శ్రమకాలం వచ్చినప్పుడు, ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న విషయం ఒక నిమిషం మళ్ళా చెప్పవాలని ఉన్నాను. 3.5 సంవత్సరములు లేదా దానియేలు 70 సంవత్సరములు, దానియేలు 70 వారములు, ఆఖరి సగం అనగా 3.5 సంవత్సరములు. ఇప్పుడు ఎంతమందికి అది గుర్తుంది? సంఘ కాలాల నుండి. అవునా, 70 వారములు నిర్ణయింపబడినవి. ఎంత సంపూర్ణమో అది చూడు. చెప్పబడినది మెస్సయా వచ్చును మరియు అర్పణ కొరకు వారం మధ్యలో కొట్టివేయబడును మరియు ధర్మవిధులన్నీ నిలిపివేయబడును. తరువాత యూదులకు మెస్సయా సిద్ధాంతములకు ఇంకా 3.5 సంవత్సరములు మిగిలి ఉన్నవి. ఒకేసారి దేవుడు యూదులతో అన్యులతో సంప్రదింపులు చేయడు. ఒక రాజ్యముగా ఇస్రాయేలుతో ఆయన సంప్రదింపులు చేస్తాడు, అన్యులతో వ్యక్తిగతంగా సంప్రదింపులు చేస్తాడు. ఆయన యొక్క పెళ్లి కుమార్తెగా అన్యులను ఆయన ఎన్నడూ తీసుకోలేదు. అన్యుల్లోనున్న ప్రజలను ఆయన తీసుకున్నాడు. చూసారా, ఇస్రాయేలుతో ఒక దేశముగా సంప్రదింపులు చేస్తాడు. ఇప్పుడు ఆమె ఒక దేశముగా అక్కడే కూర్చున్నది. ఈ రోజు పాల్ బోయిడ్ యొద్ద నుండి ఒక ఉత్తరం పొందుకున్నాను. అతను నాతో చెప్తూ అన్నాడు, సోహర్ బ్రహాం, ఇది ఎంతటి నిజం! అదేం జరిగినప్పటికీ ఈ యూదులకు అన్యుడి ఒక వింతైన భావం కలిగి ఉన్నారు. ఏమి జరిగినప్పటికీ నిజం వారికి ఉంది, వారికి ఉండవలసి ఉన్నది. యూదులందరూ తనివేయబడవలని మరియు వారి గృహాలు కాల్చివేయబడవలని మార్టిన్ లూథర్ ప్రకటన చేసినప్పుడు, ఎందుకనగా వారు క్రీస్తు విరోధులు. చూశారా, మార్టిన్ లూథర్ తనకు తాను వ్రాతమూలముగా ఆ ప్రకటన చేశాడు. ఇప్పుడు హిట్లర్ మార్టిన్ లూథర్ ఏమి చెప్పాడో అది నెరవేర్చాడు. మార్టిన్ లూథర్ అదెందుకు చెప్పాడు? ఎందుకనగా అతడు సంస్కర్త, ప్రవక్త కాదు. దేవుడు అన్నాడు, ఇస్రాయేలును నా ప్రవక్త దీవించను. అతడు అన్నాడు, నిన్ను దీవించువారు దీవించబడదురు, నిన్ను శపించువారు శపించబడదురు. మరొక ప్రవక్త చెప్పిన దాన్ని ఒక ప్రవక్త తృణీకరిస్తాడో? అతడు చేయలేడు. అది సమతము కావాలి. చూశారా, అయితే ఆ కారణము చేత వారు జర్మనీ దేశము ఒక క్రైస్తవ దేశముగా ఉండి ఉండవలను. ఇస్రాయేలీయుల వారు ప్రవర్తించు ప్రవర్తన, వారింకా వారి భుజములపైన దండముంచుకున్నారు. వారిని నీవు నిందించలేవు. అయితే జ్ఞప్తించుకో, యూదులు కూర్చుని ఉన్నారు. నీవు భయపడవద్దు, దినము రాబోచున్నది. దేవుడు వారిని ఎన్నడూ మరవడు. మన నిమిత్తం వారు గుడ్డివారయ్యారు. ఆయన ప్రవక్తతో చెప్పాడు, మీకు తెలుసా, ప్రవక్త మొరపెట్టాడు. అన్నాడు, నీవు ఇస్రాయేలును మరచదవా? ఆయన చెప్పాడు, ఆ కొలకరను తీసుకో. ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నది, సముద్రం ఎంత లోతున్నది. అతడు అన్నాడు, నేనది కొలవలేను అని, ఎన్నడూ ఇస్రాయేలును మరువను అని అన్నాడు. అది ఆయన ప్రజలు, ఆయన దాసులు, అన్యజనులు. అందులో తీసుకున్న కొద్ది మంది మాత్రమే ఆయన పెళ్లి కుమార్తె కొరకు. అది ఖచ్చితంగా నిజం, అది పెళ్లి కుమార్తె. ఇప్పుడు 70 వారములు నిర్ణయింపబడి ఉన్నవి. సంపూర్తిగా మెస్సయ్యా వచ్చు వారము మధ్యలో కొట్టివేయబడును. అవునది దానిలో చెప్పినట్లు ఖచ్చితం. మరియు యేసు 3.5 సంవత్సరం ప్రవచించాడు. ఇప్పుడు దానియేలు యొక్క ఈ 3.5 సంవత్సరముల మధ్యలో ఆయన కొట్టివేయబడిను. అయితే ఇప్పుడు చివరి భాగము శ్రమకాలము, అక్కడ అన్యజనులో సంఘముండును. ఓ, ఇది గంభీరమైనది. ఇప్పుడు కాదు, పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుతో వెళ్లిపోవును. తరువాత 1000 ఏళ్ల పరిపాలన, దుష్టులు బూడిదపై నడుస్తారు. దీనిని మనము మన మనస్సులో ఉంచుకుని ఉండగా ఇక్కడ నేనొకటి మీకు చూపించనియండి. అదేమి చెప్పినది, బైబిల్ ఏమి చెప్పినది మీకు చూపుతాను. ఇది దేవుని వాక్యమై ఉండగా మనము తృణీకరించలేము. మనం అలాగు చేస్తే మనము అవిశ్వాసులము. చూశారా, మనము నమ్మవలసి ఉన్నది. నేను అర్థం లేక చేసుకోలేకున్నాను అని నీవు చెప్తే నాకు అంతే. అయితే దానిని ఆయన బయలుపరచవాలని నేను ఆయనకి ఎదురు చూస్తున్నాను. ఏలైనగా నియమింపబడిన దినం వచ్చుచున్నది. కొలిమి కాలునట్లు అది కాలును. గర్విష్ఠులందరూ అమెరికా వారి వారు మొదలగువారు, దుర్మార్గులందరూ కొయ్య కాలువలే ఉందిరు, అది కాల్చబడబోతుంది. వారిలో ఒకనికి వేరైనను చిగురైనను లేకుండా రాబో దినము అందరినీ కాల్చివేయనని సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అలాగైతే అక్కడ నిత్య నరకమునుట మీరెట్లు కలిగి ఉండగలరు? చూడండి, చివరి దినములలో ఈ విషయాలన్నీ బయలుపడును. నరకము నిరంతరమని బైబిల్ ఏ స్థలములో చెప్పబడలేదు. ఈలాగున నిత్య నరకము ఉండుటకు అక్కడ ఉండుటకు నిత్య జీవము కలిగి ఉండవలను. ఒకే ఒక నరకముకు నిత్య జీవం ఉన్నది, దాని కొరకే మనం పోరాడుచున్నాము. ప్రతి దానికి ఆరంభము అంతము ఉంటుంది. నరకము దయ్యానికి అతని దూతలకు సృజించబడినది మరియు అది దహించబడి అంతమైపోతుంది. సరే, చూశారా? అయితే ఇది జరిగినప్పుడు దానికి వేరైనను చిగురైనను ఉండదు. అయితే నా నామందు భయభక్తులు గల వారు మీకు నీతిశ్వరుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగు చేయును. కనుక మీరు బయలుదేరి క్రొవిన దూడలు గంతులు వేయుదురు. నేను నియమిపోబో దినమున దుర్మార్గులు మీ పాదముల క్రింద ధూళివలే ఉందరు, మీరు వారిని అనగదొరుకెదరని సైన్యముల అధిపతికి యెహోవా సెలవిచ్చుచున్నాడు. శ్రమకాలం తర్వాత దుర్మార్గులు ఎక్కడికి పోయేదరు? బూర్దెక్కు. హోరీబు కొండ మీద ఇస్రాయేలందరి కొరకై నేను మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును దాని కట్టడలను విధులను జ్ఞాపకం చేసుకునుడి. యెహోవా నియమించిన భయంకరమైన మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును. ఆమేన్. ఇక్కడ పాత నిబంధన ఆ విధంగా ముగింపు అవుతున్నది, మరియు ఇక్కడ క్రొత్త నిబంధన అదే విధంగా సమాప్తమగుతున్నది. దానిని ఏ విధముగా మీరు దూరంగా ఉంచగలరు? వీలు కాదు. చూడండి, ఆ దినము రాకముందు ప్రవక్తకు ఏలియాను మీ యొద్దకు పంపుదును, నేను వచ్చి దేశమును శపించుకున్నట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును. అక్కడే మీరున్నారు, అది ప్రభు యొక్క వాక్యము. ఆయన దాన్ని వాగ్దానం చేశాడు, అది జరగవలను. ఇప్పుడు ఇది ఎట్లు జరుగునని మీరు గమనించితే దాన్ని ఎట్లు దేవుడు చేయునో అది రమ్యతగా ఉండును. పెళ్లి కుమార్తె పెళ్లి కుమారునితో వెళ్ళును, మరియు ఆ తర్వాత దుర్మార్గులు ఆరనగ్నితో కాల్చివేయబడతారు, మరియు ప్రపంచం శుద్ధీకరించబడిన తర్వాత దానికదే పునరుద్ధీకరించబడుతుంది. ప్రతిదీ శుద్ధీకరించబడును. ఆ గొప్ప చివరి కాలంలో అగ్ని పర్వతాలు బద్దలగును, మరియు ప్రపంచం బద్దలవును, అగ్ని వెదలబడును, భూమి మీద ఉన్న పాపము మురికి గుంటలన్నీ కరిగిపోవును, మహావేడిమితో కాలిపోవును, శిరారంగును బ్లీచ్ కనబడకుండా చేయునట్లే చేయును. దేవుని ఎదురుండి వచ్చు అగ్ని ఎంతో వేడిగా నుండి ప్రతి ఒక్క మురికి వస్తును తమ అసలు స్థలానికి తెచ్చును. కాబట్టి దేవుని ఎదురుండి వచ్చు అగ్ని వేడిమి ప్రతి మురికి వస్తువును దాని అసలైన స్థానానికి తెచ్చును. సాతాను సమస్త పాపము సమస్తమును కాల్చివేయబడును. అటు తర్వాత ఏదైనా తోటలో ఏ విధముగా ఉండెనో అంత అందంగా ఉండును. అవును, ఓహో, ఆ గొప్ప సమయం మన ముందున్నది. శ్రమకాలంలో ఇక్కడ మీరు ఇప్పుడు గమనించాలని నేను కోరుచున్నాను. ఒక చిన్న విషయం నేను ఇక్కడ వదిలివేశాను. పెళ్లి కుమార్తె పిలువబడిన తర్వాత శ్రమకాలంలో సంఘము శ్రమకాలంలో గుండా వెళ్తుంది. ప్రకటన 11లోని ఇద్దరు సాక్షుల ద్వారా 144,000 మంది పిలువబడతారు. చూడు, వారు గోనెపట ధరించుకుని 1260 దినములు ప్రవచిస్తారు. రోమన్ క్యాలెండర్ లో ఇది ఉందని మనకు తెలుసు. మనకు 28, కొన్నిసార్లు 30 మరియు 31. అయితే వాస్తవంగా క్యాలెండర్ ఇలా పిలువబడుతుంది, ప్రతి నెలకు 30 రోజులు. అవును, 1 వంద తీసుకో, 1260 దినములు దానికి 30 పెట్టు, నీకేం వస్తుందో చూడు. 3.5 సంవత్సరంలో ఖచ్చితంగా అవుతుంది, నిర్ణయించబడిన సమయం అది. అక్కడ వెనకాల ఎలాగో ఇస్రాయేలుకు మెస్సయ్య వర్తమాన కాలం అది. ఆయన తిరిగి వచ్చి ఒక సూచన రూపంలో తనకు తాను బయలుపరుచుకును. యోసేపు ఆత్మస్థమైన మనిషిగా ఉన్నందువలన తన సహోదరుల వల్ల నిరాకరింపబడి వేరే దేశంలోకి కునిరాబడ్డాడు. అతడు దర్శనాలు చూడగలిగాడు, కలలు భావాలు చెప్పగలిగాడు. అతడు అలాగున్నప్పుడు ఇంకొక దేశంలోనికి కునిరాబడ్డాడు, 30 వెండి నాణాలకు అమ్మబడ్డాడు. ఖచ్చితంగా క్రీస్తుకు సాదృశ్యముగా ఉన్నాడు, ఎందుకనగా అతనిలో ఉన్నది క్రీస్తు ఆత్మ. గమనించు, తర్వాత ఏం జరిగినది అది గమనించు. అతడు ఇది చేసినప్పుడు అతడు చెరసాలలో పెట్టబడిను, మరియు ఒక రక్షింపబడ్డాడు, ఒక నశించిపోయాడు. ఖచ్చితంగా ఆయన చెరసాలలో సిలువపై నుండగా ఒక దొంగ రక్షించబడ్డాడు, మరొకడు నశించాడు. ఖచ్చితంగా సమాధిలో త్రోయబడ్డాడు, మరణించాడు అనుకున్నారు, పైకి తీయబడ్డాడు, ఫరో కుడిపార్శ్వకు ఎత్తబడ్డాడు. యోసేపును మొదట చూడకుండా ఫరో ఎవరూ చూడరు. యేసు దేవుని కుడి పక్కన కూర్చున్నాడు. కుమారుని ద్వారా తప్ప ఎవరినూ తండ్రి యొద్దకు రాలేడు. అవును, గమనించు, యోసేపు ప్రతిసారి విడిచినప్పుడు ఆ సింహాసనం కుడి పక్క నుండి యోసేపు లేచినప్పుడు గమనించండి, మహిమ కలుగును కాక. ఫరో యొక్క కుడి ప్రక్కన యోసేపు కూర్చున్నాడు. యోసేపు నిలబడినప్పుడు ఆ సింహాసనమును విడిచినప్పుడు బూర ఊదబడును. ప్రతి ఒక్కరూ మోకాళ్లు వంచుడి. ప్రతి ఒక్కరూ యోసేపు వచ్చుచున్నాడు. గొర్రెపిల్ల సింహాసనమును విడిచి మధ్యవర్తితో పని దినాలు విడిచి ఆయన ఎక్కడి నుండి సింహాసనమును విడిచి మరియు విమోచన గ్రంథమును తీసుకుని ముందుకు వచ్చినప్పుడు ప్రతి ముఖాలు వంగవలయును. అక్కడ ఆయన ఉన్నాడు. యోసేపు తన సహోదరుల ద్వారా నిరాకరించబడినప్పుడు అతనికి అన్ని జనుల భార్య అనుగ్రహింపబడిను. పోతిఫర్ అతనికిచ్చెను, లేక ఫరో అతనికి అన్య భార్యను ఇచ్చెను, మరియు అతడు అన్య జనుల పిల్లలను కనెను. సగము అన్యులు సగము యూదులు. వారు ఒక గొప్ప గుర్తు ఇచ్చారు. యాకోబు వారిని ఆశ్రవదించినప్పుడు ఎఫ్రాయిము ఒక ప్రక్కన, మనష్షే మరొక ప్రక్కన ఉండేది. అతడు తన చేతులు అడ్డంగా ఉంచి చిన్నవానికి ఆశీర్వాదమిచ్చాడు. ఇద్దరు పిల్లలు 12 గోత్రాలకు కలపబడ్డారు. అప్పటికి 10 గోత్రాలు. యాకోబు తనలోనే వారిని ఆశ్రవదించాడు. మరియు ప్రవక్త కుమారుడు యోసేపక్క నిలబడి అన్నాడు, తండ్రి నీవు పొరపాటు చేశావు అన్నాడు. నీవు నీ కుడిచేయి ఆశీర్వాదాన్ని చిన్నవాని మీద ఉంచావు, అది పెద్దవాని మీద ఉండవలసి ఉన్నది. అతడు చెప్పాడు, నా చేతులు అడ్డంగా పెట్టబడినవని నాకు తెలుసు, అయితే దేవుడు వాటిని త్రిప్పియున్నాడు. ఎందువలన ఇస్రాయేల్ పెళ్లి కుమార్తెగా ఉండేందుకు హక్కు కలిగి ఉండెను, తృణీకరించి వారి జన్మ హక్కును అమ్మవేసుకున్నాను. అది పాత కుమారుడు ఇస్రాయేల్ నుండి నూతన కుమారుడైన అన్యజనుల యొద్దకు వచ్చెను. ఆశీర్వాదం అక్కడి నుండి వెళ్లిపోయి శిలువ ద్వారా అన్యజనులకు వెళ్లిపోయాను. అయితే అడు తరువాత గమనించు, చూడు, దాని గుండా అతడు తన పెళ్లి కుమార్తెను తీసుకున్నాడు. అయితే ఆ పిల్లలు ఆహారం కొనడానికి వచ్చినప్పటికీ, ఓహో, అది ఒక అందమైన చిత్రం, నేను ముద్ర నుండి దూరంగా ఉన్నాను, నేను అది చెప్పవలసి ఉన్నది. చూశారా, ఎందుకనగా మీరు అది సరిగా గ్రహించగలరని నమ్ముచున్నాను. గమనించు, వారు ఆహారం కొనడానికి వచ్చినప్పుడు మీకు తెలుసా, యోసేపు వారిని గుర్తించాడు. యోసేపు ఫలభర్తుడైన కుమారుడు. అతడు ఎక్కడికి వెళ్ళినప్పటికీ అది ఎల్లప్పుడూ ఫలభర్తుడే. భూమి మీదకి ఆయన మరలా వచ్చే వరకు ఎదురుచూడు. మన యోసేపు వచ్చే వరకు ఎదురుచూడు. చూశారా, ఎడారి కస్తూరి పుష్పాలే వికసించును, మరియు నీతి సూర్యుడు ఉదయించును. అతని రెక్కలు ఆరోగ్యము కలుగు చేయును. ఓహో మాయ్, ఆరిజోనా చుట్టూనున్న ముండ్ల చెట్లు అందమైన వృక్షములుగా మారును, అది సౌందర్యవంతముగా ఉండును. గమనించు, అతడు వచ్చి వారి మీద చిన్న తమాషా చేస్తున్నాడు. మరియు అతడు పంపి అతడు అడిగాడు, నా తండ్రి ఇంకా జీవించున్నాడా? చూశారా, ఆ బాలు యొక్క తండ్రి జీవించున్నాడని తెలుసుకున కోరాడు. అవును, అది చెప్పబడను, అది అతని సహోదరుడని ఎరిగాడు. అయితే అతడు తన యొక్క సహోదరులకు తనకు తాను బయలుపరచుకున్నట్టుకు సిద్ధముగా ఉండని మీరు గమనించారా? అతడు వచ్చిన తర్వాత జన్మించిన చిన్న బెన్యామీను అతడు కనుగొన్నాడు. ఈ యూదులకు అతడు పోలిక. ఆయన వెళ్లిపోయిన తర్వాత ఈ 144,000 మందికి సూచనగా ఉన్నాడు. ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయన చెప్పాడు, బెన్యామీను అతడు చూశాడు, అతని గుండె బద్దలైనట్లయింది. మరియు గుర్తించుకోండి, అతడు ఎబ్రీ భాష మాట్లాడగలని వారికి తెలియదు. అతడు ఒక అనువాదికునితో మాట్లాడుతున్నాడు, ఒక ఐగుప్తుని వలె అతడు నటిస్తున్నాడు. అవునా? తర్వాత అది తెలియబడినప్పుడు అతడు తను తాను తెలియపరచుకోరాడు. చిన్న బెన్యామీను వైపోయే అతడు చూస్తూ ఉన్నాడు. జ్ఞాపకంచుకోండి, అతని భార్యను పంపివేశాడు. తన సహోదరులకు తన్ను బయలుపరుచుకున్నప్పుడు ఆమె రాజభవనంలో ఉన్నది. యేసు తన సొంత ప్రజల ద్వారా నిరాకరించబడిన తర్వాత ఆయన అన్య పెండ్లి కుమార్తెను తీసుకున్నాడు. అన్య పెండ్లి కుమార్తె భార్యను, ఆమెను ఇక్కడి నుండి భవనమునకు మహిమలోనికి ఆయన తండ్రి ఇంటికి పెళ్లి విందు కొరకు తీసుకుని వెళ్లాడు. తన సహోదరులైన 144,000 మంది తన్ను తాను కనపరుచుకుంటూ తిరిగి వచ్చును. ఆ సమయము అక్కడ అతను నిలబడి ఉన్నాడు. జ్ఞాపకంచుకో, సూచనను సరిగా గమనించు. ఇది ఎక్కడున్నదో అక్కడకు అతడు తిరిగి వచ్చినప్పటికీ వారి వైపు అతడు చూచి అతడు అన్నాడు, చూస్తున్నాడు. వారు మాట్లాడుటకు మొదలు పెట్టారు. వారు అన్నారు, ఇప్పుడు రూబేను, అందుకొరకే మనం ఇక్కడ ఉన్నాము. చూశారా, ఎందుకనగా మనమేం చేసి ఉన్నామో నీవు ఎరగవదు. ఈ అబ్బాయిని మనము గోతులో వేశాము. మన సహోదరుని అమ్మకుండా ఉండవలసినది. అక్కడ నిలబడి ఉన్నది వారి యొక్క సహోదరుడు, ఆ బలమైన యువరాజు. అది వారికి తెలియదు. ఆ కారణము చేత ఇస్రాయేలీలు ఈ దినాన ఆయన అర్థం చేసుకోలేకున్నారు. అది ఎరగవలసిన గడియ ఇంకా రాలేదు. అటు తర్వాత హెబ్రీ అతనికి అర్థం కాదని వారు అనుకున్నారు. అయితే అతడు వారిది వినుచున్నాడు. వారన్నారు, అందుకొరకే మనమున్నాం. యోసేపు వారి వైపు చూచినప్పుడు అతను నిలవలేకపోయాడు. ఇప్పుడు గుర్తుంచుకో, ఆ సమయంలో అతని భార్యా బిడ్డలు రాజభవనంలో ఉన్నారు. అక్కడ నుండి పరిశుద్ధులు వెళ్లిపోయారు. అతడు చెప్పాడు, నేను యోసేపును మీ సహోదరుడును అని. అతడు పరిగెత్తి చిన్న బెన్యామీను మెడ మీద పడి హత్తుకున్నాడు, ఏడ్చాడు. చూశారా, తనకు తాను తెలియపరచుకున్నాడు. అప్పుడు వారు చెప్పుకున్నారు, మనం అతన్ని అమ్మినామని మనకు తెలుసు. అతను అమ్మింది మనమే. అతని చంపుడుకు ప్రయత్నించింది మనమే. అతడు ఇప్పుడు మనలను చంపునని మనకు తెలుసు. అతడు అన్నాడు, కాదు, మీరు మీరే కోప్పడవద్దు. ప్రాణమును కాపాడుకొరకే మీరది చేస్తున్నారు. అందుకు దేవుడు నన్ను ఇక్కడికి పంపాడు. ఆయనకు ఆయన బయలుపరచుకున్నప్పుడు బైబిల్ చెప్తుంది, అందులో గుండా మనం వచ్చాము. ఆ 144,000 మందికి ఆయన బయలుపరచుకున్నప్పుడు ఈనాటి చిన్న బెన్యామీను, అక్కడ యూదుల్లో శేషించిన వారు. ఆయనకు ఆయన బయలుపరచుకున్నప్పుడు వారంటారు, ఆ గాయములు ఎక్కడుండి వచ్చినవి? అవి నీ చేతిలో ఎలాగున్నవి అని అంటారు. ఆయన చెప్తాడు, ఓ, అవి నా స్నేహితుల ఇంటిలో అయినవి. చూశారా, అప్పుడు వారు మెస్సయాను చంపినట్లు గ్రహిస్తారు. అయితే ఆయన ఏం చెప్తాడు? యోసేపు చెప్పినట్లుగానే చెప్పును. ప్రాణమును కాపాడుటకు మీరు చేశారు, కాదు, ప్రాణమును రక్షించుట. మిమ్మలను మీరు కోపగించుకోవద్దు. ఎందుకనగా యూదులు గుడ్డివారై ఆ విధముగా చేసి ఉండనియడలా అన్ని జనులలోనికి వచ్చి ఉండేటివారు కాదు. అన్ని జనులు లోపలికి వచ్చి ఉండేటివారు కాదు. కాబట్టి వారు చేసిన కార్యాల బట్టి సంఘం యొక్క ప్రాణమును ఆయన రక్షించాడు. కనుక మీరు అక్కడ ఉన్నారు. ఆ కారణము చేత నేటి దినాన ఇది వారు అర్థం చేసుకోలేకున్నారు. అది గడియ కాదు. అది అర్థం చేసుకునే సమయం వచ్చే వరకు ఈ విషయాలు మనం అర్థం చేసుకోలేము. ఓహో మై, ప్రకటనలోని 7 ఉరుములు కొనిపోబడి గొప్ప విశ్వాసం కొరకు ఏ విధముగా సిద్ధపడవలెను ఆయన పెళ్లి కుమార్తెకు చూపును కాక. ఇప్పుడు మనం త్వరపడదాం, ఎందుకనగా ఇంకా మనకు 15-20 నిమిషాలు కూడా లేవు. ఇప్పుడు ఈ తెల్లని గుర్రమనగా ఏంటి, అర్థమేంటి? నన్ను చదవనియండి, నేను దానిని ఎంతో దూరం వెళ్లాను. నా అంశాన్ని తప్పినందుకు క్షమించండి. అయితే వచనం మరలా చదువుతాను. 2 వచనాలు, ఆ గొర్రెపిల్ల ఆ 7 ముద్రలలో మొదలదాన్ని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవుల్లో ఒకటి రమ్ము చూడుము అని ఉరువు వంటి స్వరముతో చెప్పుడ వింటిని. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రం కనబడెను. ఇప్పుడు 2వ వచనంలోకి పోచున్నాము. ఒక తెల్లని గుర్రము, దానిమీద ఒకడు విల్లు పట్టుకుని కూర్చుని ఉండెను. అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను. అప్పుడు అది లేదు. అతడు జయించుచు జయించుటకు బయలు వెళ్ళెను. అదంతా అంతే. అది ముద్ర. ఇప్పుడు సూచనలు చూద్దాం. ఉరుమనగా అర్థం మనం కనుగొన్నాము. పూర్తిగా అది ఎరిగి ఉన్నాం. చూశారా, ఉరుమనగా ముద్ర విప్పబడినప్పుడు వచ్చు దేవుని యొక్క స్వరము. ఇప్పుడు తెల్లని గుర్రమనగా అర్థమేంటి? ఇప్పుడు దాని ప్రత్యక్షత వచ్చుచున్నది. ఇక్కడ నేను నిలబడి ఉన్నది ఎంత వాస్తవమో, ఇది దేవుని వాక్యమని నేను బహునిత్యముగా ఎరిగి ఉన్నాను. దాని గూర్చి నాకు దొరికిన ప్రతి పుస్తకమును నేను చదివాను. చివరిసారి నేను అది చదువుటకు ప్రయత్నం చేశాను. కేవలం బోధ చేస్తూ సుమారు 30 సంవత్సరాల క్రితం నేను గ్రంథాన్ని తీసుకున్నాను. క్రీస్తు యొక్క 2వ రాకడను గూర్చి ఎరిగిన అందరికంటే దాని మీద అడ్వెంటిస్ట్ వారిని ఎక్కువ వెలుతురు కలదని ఒకరు నాకు చెప్పారు. కాబట్టి అది చదువుటకు కొన్ని వారి పుస్తకాలు తీసుకున్నాను. దానియేలు మీద ప్రకటనలపైని స్మిత్ పుస్తకం నేను తీసుకున్నాను. అతడు చెప్పాడు, తెల్లనిదిగా వెళ్లిన ఈ తెల్లని గుర్రం అది జయించు ఒకనికి సూచనగా ఉన్నది. మరియు ఈ జయించుట ఇక్కడున్న అనేక మంది అడ్వెంటిస్టులైన సహోదరులకు ఆ పుస్తకం తెలుసు. మీలో మిగతా వారికి కూడా అది చదువుట వలన. మిగతా వారు 2-3 చదివాను. నేను చదివాను, వాటిని చెప్పలేను. మరి 2 పుస్తకాలు చదివాను. అది సరి అని ఇద్దరు అంగీకరించారు. వారు మంచి ఉపదేశకులు, ఉత్తమమైన వారు, వెలుగును కలిగిన్నవారు. కాబట్టి నేను అనుకున్నాను, సరే, నాకు తెలియకపోతే వారేమి చెప్పారో నేను చెప్తాను, అది ఆ విధంగానే ఉపదేశించుటకు ప్రయత్నిస్తాను అని తలంచాను. దాని గురించి నిజంగా అర్థమేమని చాలా మంది ఆశ్చర్యార్థకంగా వారిచ్చారు. వారు చెప్పారు, ఇప్పుడు ఇక్కడ ఒక తెల్లని గుర్రం ఉన్నది. తెల్లని గుర్రం ఒక శక్తి. మరియు చెప్పారు, ఆ తెల్లని గుర్రం మీద కూర్చున్న మనిషి పరిశుద్ధాత్మ, ఆ కాలం యొక్క దేవుని రాజ్యము కొరకై ఆరంభ కాలములో వెళ్లిన వ్యక్తి. అతని చేతిలో విల్లు ఉన్నది. దాని అర్థం, మన్మధును వలె అతడు ప్రేమ బాణములు ప్రజల గుండెల్లోకి వేశాడు. దేవుని ప్రేమను వేసి జయించాడు. దాని భావం ఎంతో బాగుంది. అయితే అది సత్యం కాదు. కాదండి, అది కాదు. తెలుపు నీతికి అర్థం. మనం అది గ్రహించున్నాం. తెలుపు నీతి అని అర్థం. బోధకులు అది బోధించారు. పరిశుద్ధాత్మ మొదటి కాలంలో జయించిందని బోధించారు. అయితే నా యొక్క ప్రత్యక్షత పరిశుద్ధాత్మను బట్టి ఆ విధముగా కాదు. పరిశుద్ధాత్మ వలన నా యొక్క ప్రత్యక్షత ఏదనగా, క్రీస్తు పరిశుద్ధాత్మ ఒకే ఒక వ్యక్తి అయి ఉన్నాడు, వేరే రూపమున తప్ప. కాబట్టి ఇక్కడ నిలబడి ఉన్నది క్రీస్తు గొర్రెపిల్ల. ఆయన గొర్రెపిల్ల అని మనకు తెలుసు. ఆయన చేతిలో గ్రంథమును పట్టుకుని ఆయన ఇక్కడ నిలబడి ఉన్నాడు. మరియు అక్కడ తెల్లని గుర్రం మీద స్వారీ చేయవాడు వెళ్ళుచున్నాడు. చూశారా? కాబట్టి అది పరిశుద్ధాత్మ కాదు. కడవరి దినములో మర్మములో ఒకటి, క్రీస్తు ముగ్గురు వ్యక్తుల్లో ఒకటిగా ఎట్లున్నాడు? అది ముగ్గురు వేర్వేరు వ్యక్తులు కాదు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ, ముగ్గురు దేవుళ్ళు అని త్రిత్వవాదులు మనకు చెప్తున్నట్లు కాదు. ఒకే ఒక వ్యక్తి యొక్క మూడు ప్రత్యక్షతలు, లేకుంటే మూడు కార్యాలయాలని నీవు పిలవచ్చు. నీవు సేవకులతో మాట్లాడుతుంటే కార్యాలయమును ఉపయోగించరు. ఎందుకనగా నేను టేపు మీద ఉన్నానని అనుకుంటున్నాను. కనుక నేను నీకు చెప్తున్నాను. ఇలాగనగా నా కార్యాలయము కొరకు నేను ప్రార్థించును, మరియు ఆయన మిమ్మల్ని మరి యొక్క కార్యాలయములకు పంపును అని క్రీస్తు చెప్పడు. అది మనకు తెలుసు. అయితే అది ఒక్క దేవుడు, మూడు గుణగణాలు. అవునా? అది ముగ్గురు దేవుళ్ళు కాదు, ఒకే దేవుని యొక్క మూడు గుణలక్షణాలు. చూశారా? కాబట్టి క్రీస్తు ఆ తెల్లని గుర్రం పైన కూర్చుని అక్కడ జయించుచు ఇక్కడ పుస్తకం చేతిలో ఉంచుకుని ఎట్లుండగలడు? కాబట్టి అది కాదు. అది క్రీస్తు కాదు. గమనించుడి, పరిశుద్ధాత్మ ప్రకటనలో మరియు క్రీస్తు వేరొక రూపములో ఉన్న క్రీస్తే ఆ పరిశుద్ధాత్మ అయి ఉన్నది. అవును, గమనించుడి, గ్రంథములను తెరిచినది గొర్రెపిల్ల. గొర్రెపిల్ల క్రీస్తు. అప్పటి నుండి క్రీస్తు ఇక కనబడలేదు. అయితే ఆయన ప్రకటన పుస్తకంలోని 19వ అధ్యాయంలో తెల్లని గుర్రం మీద వస్తూ ఆయన కనబడుతున్నాడు. మీరు అది చదవాలనుకుంటే ప్రకటన 19:11 తిప్పుదాం. త్వరగా చదువుదాం, మనకు చాలినంత సమయం ఉన్నదని అనుకుంటున్నాను. కాబట్టి మనకు ఇంకొద్దిగా చదువు బాగుండును. 19:11 పదకొండు వచనం ఆరంభము నుండి 16 వచనం వరకు, మరియు పరలోకము తెరవబడినటువంటి సూచితిని. అప్పుడు అదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను, భూమి మీద కాదు పరలోకములు. చూశారా? దాని మీద కూర్చుని ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామం గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వంటివి. ఆయన శిరస్సు మీద అనేక కిరీటములున్నాను. చూడు, కిరీటము వ్రాయబడిన ఒక నామము ఆయనకు కలదు. అది ఆయనకే గాని మరి ఎవనికి తెలియదు. ఒక నిమిషం దాని మీద నిలుపు చేయాలనుకుంటున్నాడు. ఓహో మాయ్, నాకు మంచి తలంపు వచ్చినది. అయితే మీరు చూశారా? అది ఎవరికీ తెలియదు. యెహోవాను నామము సరికాదని మీకెప్పుడైనా తెలుసా? ఎవరికైనా తెలుసా? డాక్టర్ వెయిల్, అది నిజమని నీకు తెలుసు. అనువాదికులు ఎన్నడూ అనువాదము చేయలేదు. అది JUHV JVHU అని పలకబడినది. అది యెహోవా అని కాదు. వారు దాన్ని తాకలేదు. అదేమైంది వారికి తెలియదు. అది యెహోవా అని పిలిచారు, అయితే అది ఆయన పేరు కాదు. చూడు, జయం పొందు ప్రతిసారి లేక ఏదైనా కార్యం జరిగినప్పుడు పేరు మార్చబడను. అబ్రహాము దినాలు చూడు, అతడు మొదట అబ్రహాముగా ఉండెను. అబ్రహాముగా అతని పేరు మారు వరకు ఆ బిడ్డను అతడు పొందుకోలేదు. మరియు షారాయి SARRA ఏమీ లేదు. ఆమె పేరు SARAHIగా మారు వరకు మృతితుల్యమైన గర్భము ఆమె కలిగి ఉండెను. యాకోబనగా మోసగాడు, వంచకుడు. అతడు చేసినది తన పైన గొర్రె చర్మం పెట్టుకుని తన ప్రవక్త తండ్రిని మోసం చేశాడు జన్మ హక్కులు పొందుట కొరకై. అతడు నీటిలో నిరవంజి చువల వేసి గర్భముతో నుండి పశువులకు మచ్చలు చారలు పడులాగా చేశాడు. అవి మచ్చలు గల పశువులు గొర్రెలు పుట్టినట్లు చేసింది. అతడు మోసగాడు కాక మరొకరు కాదు. ఒకరోజు ఒక నిజమైన ఒక దాన్ని పట్టుకున్నాడు. అది నిజమని అతను తెలుసుకున్నాడు. దానితోనే అతను ఉండిపోయాడు మరియు జయించు వరకు పట్టుకున్నాడు. అతని పేరు మారినది, ఇస్రాయేలు అని పిలువబడినది. దాని అర్థం దేవుని ఎదురు శక్తిగల రాజకుమారుడు. అవునది నిజమా? జయించు ప్రతివాడు. సీమోను చేపలు పట్టువాడు. యేసు అతనితో తానే మెస్సయానని, అతని పేరు అతని తండ్రి పేరు ఏమిటో అని చెప్పినప్పుడు, అతని యొక్క విశ్వాసం ద్వారా దానిని కనుగొని ఆయనే యేసు అని ఎరిగినప్పుడు, అతడు జయించువాడై సీమోనును పేరు నుండి పేతురను పేరుగా మార్చబడ్డాడు. సౌలు ఒక మంచి పేరు. సౌలు ఒక సమయమందు ఇశ్రాయేలుకు ఒక రాజు. అయితే అతడు ఒక సౌలు, ఒక అపోస్తుడుగా సరిపడలేదు. రాజుకు సరిపడవచ్చునేమో, అయితే ఒక అపోస్తుడుగా. కాబట్టి అతని పేరును యేసు మార్చాడు. దేని నుండి? సౌలు నుండి పౌలుకు. ఉరిమెడు కుమారుడును చూడు. మరియు యేసు భూమి మీద, ఆయన పేరు విమోచకుడు. యేసు భూమి మీద ఆయన ఉన్నప్పుడు ఆయన విమోచకుడు, అది నిజం. అయితే మరణమును, పాతాళ లోకమును ఆయన జయించినప్పుడు, వాటిని జయించినప్పుడు, ఉన్నత స్థలములకు వెళ్లినప్పుడు ఆయన కొత్త పేరును పొందాను. ఆ కారణము చేత మీరు ఎంతగా కేకలు వేసినను వారు పొందరు, అది ఉరుములలో బయలుపరచబడును. చూశారా? మర్మములు గమనించుడి, ఆయన వచ్చుచున్నాడు, స్వారీ చేయుచున్నాడు. ఈ సంఘాన్ని మార్చుటకు ఒకటి కావలసి ఉన్నది, అది మీకు తెలుసు. ఒకటి ఉండవలసి ఉన్నది, గమనించు, ఆయనకు తప్ప ఏ మనుషునికి తెలియదు. ఇప్పుడు గమనించు, ఏ మనుషునికి తెలియదు ఆయనకు తప్ప. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకుని ఉండెను, మరియు దేవుని వాక్యమును నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. ఓ మహై, గమనించుడి, పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకుని తెల్లని గుర్రములెక్కి ఆయన వెంబడించుచుండిరి. జనములను కుట్టుడుకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలువెళ్ళుచున్నది. ఆయన ఇనుపదండముతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షమైన ఉగ్రత అను మధ్యపు తొట్టి త్రొక్కును. రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రం మీదను, తొడ మీదను వ్రాయబడి ఉన్నది. అక్కడే మెస్సయ వచ్చుచున్నాడు, అక్కడే ఆయన ఉన్నాడు. ఇక్కడ వెనుక గుర్రం మీదనున్న వ్యక్తి కాదు. వ్యత్యాసాన్ని గమనించు. ఇక్కడ ఆయన చేతిలో గ్రంథాన్ని పట్టుకుని ఇక్కడ ఆయన నిలబడి ఉన్నాడు. ఇక్కడ విమోచన కార్యము. ఇంకా ఆయన స్థానాన్ని ఆయన తీసుకోలేదు. కాబట్టి బయలుదేరినది క్రీస్తైనా పరిశుద్ధాత్మ కాదు. ఆ గొప్పవారితో నేను విభేదించట్లేదు. లేదండి, నేను చేయట్లేదు. ఆ విధముగా చేయవలని నేను అనుకోవట్లేదు. అయితే అందును గుర్చి నా ప్రత్యక్షత. గమనించారా? మీకు వ్యతిరేకమైంది ఒకటి ఉంటే సరే, అయితే అది నాకు సరైనది కాదు. మీరు గమనిస్తున్నారా? నేను ఈ విధంగా నమ్ముతాను. ఇప్పుడు మీరు తెలుసుకున్నారా? చూశారా? గమనించండి, అక్కడి నుండి క్రీస్తు కనబడట్లేదు. అయితే ఆయన తెల్లని గుర్రంపై ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఉన్నతను ఒక తెల్లని గుర్రంపై స్వారీ చేస్తున్నాడనగా, అతడు క్రీస్తును అంగీకరించిన వారి వలె నటించుచున్నాడు. చూశారా? మీరు గ్రహించారా? గమనించు, తెల్లని గుర్రం మీద స్వారీ చేయవానికి ఏ పేరు లేదు. రెండు మీడు బురుదులు అతడు వినియోగించవచ్చు. చూశారా? అయితే అతనికి పేరు లేదు. అయితే క్రీస్తుకు పేరు ఉన్నది. అదేంటి? దేవుని యొక్క వాక్యము. అది అదే. ఆది ఎందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యం దేవుడై ఉండెను, వాక్యం శరీరధారి అయ్యను. అవునా? స్వారీ చేయవానికి పేరు లేదు. అయితే క్రీస్తు దేవుని యొక్క వాక్యముగా పిలువబడుచున్నాడు. అది ఆయనే అయ్యున్నాడు. ఆయన ఆ విధముగా పిలువబడిను. ఆయన ఏ మానవుడు ఎరుగని పేరు కలిగి ఉన్నాడు. అయితే ఈయన దేవుని యొక్క వాక్యముగా పిలువబడుచున్నాడు. ఇతనైతే దేనితో పిలువబడట్లేదు. అవునా? అయితే అతడు తెల్లని గుర్రంపై కూర్చున్నాడు. స్వారీ చేయవానికి అతని విల్లుకు బాణములు లేవు. మీరు గమనించారా? అతని విల్లును కలిగి ఉన్నాడు. అయితే బాణములున్నట్లు చెప్పబడలేదు. కాబట్టి అతడు ఒక అబద్ధికుడు. అవును, బహుశా అతని యొద్ద గొప్ప ఉరుము ఉండవచ్చును, మెరుపు లేదు. అయితే నీవు చూస్తున్నావు, క్రీస్తుకు మెరుపు ఉరుము రెండు ఉన్నది. ఆయన నోటి నుండి రెండంచుల గల వాడి అనే ఖడ్గము బయలువెళ్ళుచున్నది. దానితో ఆయన దేశమును కొట్టుచున్నాడు. ఇతరు దేనిని కొట్టుట్లేదు. చూశారా? అయితే వేషధారి పాత్రను నటన చేస్తున్నాడు. ఇతడు తెల్లని గుర్రం మీద స్వారీ చేయుచు జయించుటకు వెళ్ళుచున్నాడు. క్రీస్తు వాడి అనే ఖడ్గము కలిగి ఉన్నాడు. మరియు గమనించు, ఆయన నోటి నుండి అది వచ్చుచున్నది. జీవము గల వాక్యము అనగా ఆయన దాసులకు బయలుపరచబడిన దేవుని యొక్క వాక్యము. ఉదాహరణగా ఆయన మోషేకు చెప్పినట్టు వెళ్లి అక్కడ నిలబడు, ఆ దూరాన కర్ర పట్టుకుని ఈగలను పిలువు, ఈగలు కలిగినవి. నిజం, అతడేమి చెప్పాడో అది ఆయన చేశాడు, మరియు అది జరిగినది. ఆయన జీవముగల వాక్యము, దేవుడు. ఆయన యొక్క వాక్యము ఒక్క వ్యక్తి, దేవుడు వాక్యము. అలాగైతే మొదటి సంఘ కాలం యొక్క మరమైన ఈ స్వారీ చేయి వ్యక్తి ఎవరు, ఈతని ఎవరు, దాని గురించి ఆలోచిద్దాం. మొదటి సంఘ కాలంలో ప్రారంభమై నిత్యత్వం వరకు చివరి వరకు స్వారీ చేయుచు వచ్చు ఈ మరమైన వ్యక్తి ఎవరు? రెండవ ముద్ర బయలువెళ్లి చివరి వరకు వెళ్తుంది. మూడవ ముద్ర బయలువెళ్లి చివరి వరకు వెళ్తుంది. నాలుగు, ఐదు, ఆరు, ఏడు, ప్రతి ఒక్కటి చివరి వరకు వచ్చి ముగుస్తుంది. ముగింపులో గడిచిన కాలమంతా చుట్టబడి వాటిలో ఉన్న మర్మములు అది విప్పబడుతుంది. అప్పుడు మర్మములన్నీ అవి ఏమిటని చూచుటకు తెలియబడుతుంది, తెలియబడును. అయితే వాస్తవంగా మొదటి సంఘ కాలంలోనే బయలువెళ్లినవి, ఎందుకనగా సంఘము మొదటి సంఘ కాలంలోనే ఇలాంటి వర్తమానం పొందుకున్నది. తెల్లని గుర్రం మీద స్వారీ చేయవాడు బయలువెళ్ళను, అవునా? అతడెవరు? అతడు తన జయించు శక్తిలో బలవంతుడైన వాడు, తన యొక్క జయించు శక్తిలో అతడు గొప్పవాడు. అతడెవరో నేను మీకు చెప్పాలని ఉందా? అతడు అంత్యక్రీస్తు. సరిగ్గా అతడు అతడే. ఎందుకనగా మీరు గమనిస్తే ఒక అంత్యక్రీస్తు అయితే యేసు చెప్పాడు ఏదనగా, సాధ్యమైతే ఏర్పరచుకున్న వారిని సైతము మోసపరచునట్లు రెండు ఎంతో సమీపముగా ఉండును. అంత్యక్రీస్తు, అది అంత్యక్రీస్తు ఆత్మ. జ్ఞాపకముచ్చుకో, సంఘ కాలాలలో అక్కడ వెనుక మొదటి సంఘ కాలమును మనము తెరచినప్పుడు ఆ సంఘ కాలములో వారు ప్రారంభించిన ఒకదానికి పరిశుద్ధాత్మ వ్యతిరేకముగా ఉండెను. అవి నికోలాతల క్రియలని పిలువబడెను. అది మీకు జ్ఞాపకముందా? నికో అనగా జయించుట, లాయిటీ అనగా అర్థం సంఘము, నికోలాయితు అనగా సంఘమును జయించుట. అదేమనగా సంఘములోండి పరిశుద్ధాత్మను తీసివేసి అదంతా ఒక పరిశుద్ధమైన మనిషినికి ఇచ్చుట. దానినంతటికి అతడే అధినేత అవుతా. మీరు దాన్ని చదివి ఉన్నారు. నికోలాయితును గమనించుడి, నికోలాయితు ఒక సంఘములో ఒక మాట, అది ఒక బోధగా మారిపోయినది. ఆ తర్వాత సంఘ కాలంలో మరియు మూడవ సంఘ కాలంలో అది ఒక బలవంతము చేయబడినది. వారు దాన్ని నైసియా ఆలోచన సభ ఎందు పెట్టారు. అటు తర్వాత సంఘంలో ఒక సిద్ధాంతమైనది. మొదట జరిగిందేంటి? దాని నుండి ఒక సంస్థాపకమును చేసినది, అవునా? ప్రప్రథముగా నిర్మాణాత్మకమైన సంఘం ఎక్కడి నుండి వచ్చినదో నాకు చెప్పు. రోమన్ కేథలిక్ సంఘము ప్రకటన ఇలా చెప్పుట్లేదా? ప్రకటన పుస్తకము 17 ఆమె వేశ్య అని, ఆమె కుమార్తెలు వేశ్యలని చెప్పుట్లేదా? అది నాకు చెప్పు. ఆమెతో సమస్తగా చేరిన అదే విషయం వేశ్యలు. వారు హేయమును తమ జారత్వం యొక్క అపవిత్రతను ఆ బోధ కొరకు తీసుకున్నారు. మానవుల యొక్క ఆజ్ఞలను బోధగా వారు బోధించారు. గమనించుడి, చూడు, అతడు జయించుటకు బయలువెళ్లను. గమనించుడి, అతనికి కిరీటం లేదు. ఇక్కడ నేను తెల్లని గుర్రం మీద స్వారీ చేయువాని గురించి మాట్లాడుతున్నాను. గమనిస్తున్నారా? ఒక విల్లు, అటు తర్వాత అతనికి కిరీటం ఇవ్వబడినది, అవునా? ఆరంభములో అతనికి కిరీటం లేదు, అయితే కిరీటము ఇవ్వబడినది. గమనించు, తర్వాత అతనికి కిరీటం ఇవ్వబడినది, అవును. మూడు కిరీటములు, ఒకదానిపై ఒకటిగా మూడు కిరీటములు. అది 300 సంవత్సరాల తర్వాత నికియా ఆలోచన సభలో ఇవ్వబడిన. అతడు అది ప్రారంభించినప్పుడు నికోలాయితో ఆత్మ ప్రజల మధ్య ఒక సంస్థను రూపొందించినది. అది అలాగే అలాగే ఉండిపోయి ఒక మాట అయి అడు తర్వాత బోధగా మారిను. తిరిగి సంఘములో క్రీస్తు మాట్లాడుచున్నాడు, ఈ నికులత క్రియలు నీవు ద్వేషిస్తున్నావు కనుక నేను కూడా ద్వేషించుచున్నాను అని అంటాడు, అని అంటాను. జయించుటకు ప్రయత్నించుట పరిశుద్ధాత్మను తీసుకుని ఒకే ఒక పరిశుద్ధ మనుషుని మీద. అతడు అన్ని పాపములు క్షమించగలడు, ప్రతిదీ. అక్కడ ఇప్పుడే అది చదివి ఉన్నాము, పౌలు అది చెప్పాడు. ఆ వస్తువు కడవర దినాలలో కూర్చుండును. చివరి దినముల వరకు అతడు బయలుపరచబడడు. ఆ తర్వాత ఆయన దానిని అనుమతించి దేవుని యొక్క ఆత్మను అక్కడి నుండి తీసివేయును, మరియు తర్వాత ఆయనకు ఆయన బయలుపరచుకును. ఈ రోజు అతడు తెల్లని గుర్రం ముసుగులో ఉన్నాడు. కొన్ని నిమిషాల్లో గమనించు ఏ విధముగా ఆ తెల్లని గుర్రం నుండి మారునది. అతడు తెల్లని గుర్రముగా మారుట మాత్రమే కాదు, కాని అనేకమైన తలలు కొమ్ములు గల మృగముగా మారుతుంది. చూశారా, చూశారా, తెల్లని గుర్రం. ఇప్పుడు అతడు మోసగాడు, మరియు ఆ కారణము చేత ప్రజలు ఈ సమయమంతట్లో గుర్తింపలేకున్నారు. వారు దాన్ని తలంచెరి, అయితే ఇప్పుడు అది ఉన్నది. లేఖనమూలన అది బయలుపరచబడినయున్నది. గమనించుడి, ఒక నికొలాయితు చూశారా, అంత్యక్రీస్తు చివరికి మానవుల్లో అవతారమెత్తాడు. అడు తరువాత కిరీటధారి అయ్యాడు. సంఘంలో నికొలాయితు ఆత్మగా ఆరంభమైనప్పుడు అతను ఒక ఆత్మ. ఆత్మకు కిరీటమును తొడగలేవు. అయితే 300 సంవత్సరాల తర్వాత అతడు పోపు అయ్యాడు. అప్పుడు అతనిని కిరీటధారినిగా చేశారు. అతనికి ప్రారంభంలో కిరీటము లేదు, తర్వాత అతనికి కిరీటమిచ్చారు. చూశారా, ఆ ఆత్మ మానవుడైన తర్వాత చూశారా, అతడు మానవుడయ్యాడు. నికొలాయిత బోధ మానవుడుగా మారాడు. తరువాత అతని కిరీటం ధరింప చేశారు. వాళ్ళది చేయలేకపోయారు, ఎందుకనగా అతడు కేవలం బోధ మాత్రమే. మహిమ కలుగును కాక. గమనించుడి, మనము కలిగి ఉన్న ఈ పరిశుద్ధాత్మ మన కొరకు శరీరధారి అయ్యాడు. ఇప్పుడు మన మధ్య ఉన్న ఒకరు, పరిశుద్ధాత్మ రూపమును ఉన్న ఒకరు మన కొరకు శరీరధారి అయ్యాడు. యేసు క్రీస్తు అన్న వ్యక్తులు రాజుల రాజుగా ఆయన్ను కిరీటధారుడుగా చేస్తాము. అవునది నిజం. చూశారా, ఇప్పుడు జ్ఞప్తించుకోండి, క్రీస్తు సింహాసనంపైకి వచ్చునప్పటికీ అంత్యక్రీస్తు సింహాసనంపైకి వచ్చును. యూదా క్రీస్తు భూమిని వదిలిన అదే సమయంలో యూదా కూడా భూమిని వదలను. ఆ సమయంలో పరిశుద్ధాత్మ తిరిగి వచ్చాడు, అంత్యక్రీస్తు తిరిగి వచ్చాడు. ఇక్కడ యోహాను చెప్పింది మీకు తెలుసా, చిన్నపిల్లలారా, మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అంత్యక్రీస్తును గుర్చి, అది ఎప్పుడూ వచ్చి అవిధేయ వారి మధ్య పనిచేస్తుంది. అప్పుడు అంత్యక్రీస్తుగా ఉన్నాడు. ఒక సంస్థను స్థాపించుటకు నికొలాయిత ఆత్మగా ఉన్నాడు. నేను ద్వేషించుట్లో ఎటువంటి ఆశ్చర్యం లేదు. చూశారా, అక్కడే మీరున్నారు, అది నేను కాదు. ఇక్కడ ఒకటి ఉన్నది, అది విషయం, అది బయటకు వచ్చినది. మీరు చూస్తున్నారా, దాని చుట్టుప్రక్కల నేను చూస్తున్నాను. ఇప్పటి వరకు దాన్ని చూడలేకున్నాను, ఇప్పుడు అది నాకు తెలుసు. దేవుడు ద్వేషించిన నికొలాయిత ఆత్మ అక్కడే ఉన్నది. ఇప్పుడు ఆ ఆత్మ అవతారమెత్తినది. వారు దానికి కిరీటం పెట్టారు, మరియు ఇది ఇక్కడే ఉన్నది. దానితో వారేమి చేయుదురని బైబిల్ చెప్పినదో అదే వారు చేశారు. అది ఖచ్చితం అవతారమెత్తుట. అతడు మానవుడయ్యాడు, వారతని కిరీటధారిగా చేశారు. చదువు, గమనించు, లేక చదువు. సంఘరాజ్యమును అతను ఎట్లు తీసుకునేది అన్నది దానియేలు చెప్పింది. చదువు, మీరు చదవాలని ఉందా? అది చేయుటకు మనకు సమయం ఉంది. మనకు లేదా? సరే, వినండి. తిరిగి దానియేలుకు వెళ్దాం ఒక క్షణం. మనం చదువుదాం, బహుశా 15-20 నిమిషాల కంటే ఉండం, లేక 30 లేక అంతా. ఇక్కడ దానియేలు తీద్దాం, 11:21 తీద్దాం. ఇక్కడ దానియేలు ఏ విధముగా ఇతడు తీసుకునబోతున్నాడు. దానియేలు మాట్లాడుతున్నాడు. అతనికి బదులుగా నీచుడకు ఒకడు వచ్చును. రోమ్ మాట్లాడుతుంది. అతనికి రాజ్య ఘనత నీయరు కాని, ఇప్పుడు గమనించు, నెమ్మది కాలమందు అతడు వచ్చి ఇచ్చకపు మాటల చేత రాజ్యమును అపహరించును. ఖచ్చితంగా అదే జరిగినది. ఈ అంత్యక్రీస్తు చేయునని దానియేలు చెప్పినది అదే. జనుల స్థానములకు వాడు సరిపోవును. అవును, సంఘాలకు ఈ దినాన వారి యొక్క రుచి కొరకు సరిపోవును. ఎందుకనగా ఈ సంఘకాలంలో వారికి వాక్యము క్రీస్తు అవసరం లేదు. అయితే వారికి సంఘము కావాలి. మొదటి విషయం, నీవు క్రైస్తుడువైతే వారు నిన్ను అడగరు ఏ సంఘానికి నీవు సంబంధించిన వాడవని. ఏ సంఘం అని అడుగుతారు. క్రీస్తు వాక్యము వారికి అవసరం లేదు. నీవు వెళ్లి వాక్యాన్ని గుర్చి వారికి చెప్పు, ఎలాగూ సరిచేయబడాలో చెప్పు. అది వారికి అవసరం లేదు. వారు కోరిన రీతిగా జీవించడం వారికి కావాలి. మరింకా సంఘానికి సంబంధించి ఉండాలి, మరియు వారి సాక్ష్యం వారికి కావాలి. చూశారా, చూశారా. కాబట్టి వారు కోరుకున్నట్లు అనుకూలంగా ఉండును, వారిని తృప్తిపరచువానిగా ఉండను. జ్ఞాపించుకోండి, అతడు చివరికి బైబిల్ గ్రంథంలో ఆమె అని పిలువబడును. ఆమె వేశ్య, మరియు ఆమెకు కుమార్తెలు కలరు. ప్రజలకు ఏం కావాలో ఆ రోజు బిల్లుకు ఆమె సరిగ్గా సరిపోతుంది. అక్కడ ఆమె ఉంది. దేవుడు అది వాగ్దానం చేశాడు. వాక్యమును తృణీకరించినప్పుడు అప్పుడు వారి కోరికలపై వారు తిరిగారు. తెస్సలోనికేయులు మరలా చదుదాం. ఒక నిమిషం మీరు గమనించాలని కోరుతున్నాను. సరే, కొంచెం సేపటి క్రితము మనం చదివాము. రెండవ తెస్సలోనికులు 2:9-11 వరకు అది ఇలాగ చూపుచున్నది. వారు సత్యమును త్రోసివేయుదురు, భ్రష్ట మనస్సు వారికి వచ్చును, అబద్ధమును నమ్మునట్లు మోసపోయి శిక్షావిధి పొందుటకు పోయిదరు. ఇప్పుడు అదే పరిశుద్ధాత్మ చెప్పినది. ఇప్పుడు సంఘం యొక్క కోరిక ఈ రోజు అదే కాదా, ఇది చేయి అది చేయి లేక మరొకటి చేయి అని ప్రజలకు నీవు చెప్పినలా వెంటనే వారు చెప్తారు. వారు మెథడిస్టు, ప్రెస్బిటేరియన్ లేక మరేదో అంటారు. నీతో కలిసి వచ్చుటకు వారు ఇష్టపడరు. చూసారా, ఖచ్చితం వారికి అది కావాలి. దేవుడు చెప్పాడు వారికి అది కావాలంటే వారు దాని ప్రకారంగా ఉండనిమ్ము. అది సత్యమైన నమ్మునట్లు నేను వాస్తవంగా వారిని చేశాను. ఎందుకనగా సత్యమును గుచ్చి భ్రష్ట మనస్సు నేను వారికిచ్చాను. ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందో చూడు. ఇంకా ఎన్నే ఎంబ్రే అని వారు మోషేను ఎదిరించినట్లు వీరును సత్యమును గుచ్చి చెడిన మనస్సు కలవారై మరియు వారు మన దేవుని కృపను తమ దురాశలకు వాడుకుంటారు, ప్రభువైన దేవుని నిరాకరిస్తారు. అదెక్కడున్నది మీరు చూశారా? కేథలికులు మాత్రమే కాదు, అయితే ప్రొటెస్టాంట్ లో కూడా. అది సర్వ ప్రపంచము నిర్మాణాత్మైనది. అది ఆ తెల్లని గుర్రం మీద స్వారి చేయవాడు ఒక తెల్లని నీతి అను సంఘముగా ఉన్నాడు. చూశారా? అయితే అది అంత్యక్రీస్తు. అది ఆ విధముగానే అగుపించవలసినది, ఒక గుర్రం మీద. చివరికి క్రీస్తు గుర్రం మీద వచ్చినట్లుగా. అవునా? ఓహో, వ్యతిరేకం. ఏర్పరచుకున్న వారిని మోసం చేయనంతగా ఎంతో సమీపం. అతడు ఇక్కడ ఉన్నాడు. అతడు అంత్యక్రీస్తు. అతడు మొదటి సంఘ కాలంలోనే స్వారీ చేయుటకు ప్రారంభించాడు. ప్రతి కాలంలోనూ స్వారీ చేయుటకు ప్రారంభించాడు. ఇప్పుడు అతన్ని గమనించండి. మీరంటారు వెనుక అపోస్తుల కాలంలోన అతడు నికోలైతుగా పిలువబడ్డాడు. తరువాత సంఘకాలంలో తరువాత అతడు సిద్ధాంతమయ్యాడు. సంఘములో మొదటిగా అతడు ఒక మాట అలాగుండి తరువాత అది సిద్ధాంతముగా మారినది. అతడు మారాడు. వినోదాలు ఆచరించు ప్రజలు, చక్కని వస్త్రములు ధరించేవారు, గొప్ప విద్యావంతులు, కీర్తి ఘనతలు కోరువారు, సంఘములో అది కొనసాగించుటకు ఇష్టపడరు. లేదు, పరిశుద్ధాత్మను కూర్చుందంతా వారికి అవసరం లేదు. సంఘముగా ఉంటే చాలు. మరియు రోములోని నిస్సియా సభగుండా మనం వెళ్దాం అని అంటారు. తరువాత వారు అక్కడికి వచ్చినప్పుడు వారు సంఘమును తీసుకుని, అన్యత్వమును తీసుకుని, రోమన్ కేథలిక్ను తీసుకుని లేక అన్యుల అలవాట్లు తీసుకుని అన్ని రోమ్ నుండి కొన్ని మూఢాచారాలు తీసుకున్నారు. మరియు అస్తారోతు ఆకాశపు రాణిని తీసుకుని తల్లిని మరీగా మార్చారు. చనిపోయిన వారిలో నుండి విజ్ఞాపన చేయువారిని తయారు చేశారు. గుండని పలచని రొట్టెను తీసుకుని దానిని మరింత గుండ్రంగా చేసి దాన్ని క్రీస్తు శరీరమని పిలిచారు. ఎందుకనగా అది ఆకాశపు తల్లికి పోలిక. ఒక కేథలిక్ వెళ్తున్నప్పుడు అతనికతనే దాటి వెళ్తాడు. ఎందుకనగా అక్కడ వెలుగుచున్న దీపములు యాజకుని యొక్క శక్తి వలన అక్కడున్న పలుచని రొట్టెలు దేవునిగా భావించును. లోకంలో అదేమీ లేదు, కాని అది కేవలం విషదముగానున్న అన్యత్వం మాత్రమే. చూశారా, అది నిజం. వెంటనే నాకు అర్థం కాలేదు. సరే, అవును, నాకు అర్థమైంది. అవునండి, దేవుని కృప ద్వారా అది నాకు అర్థమైంది, నిజం. ఇప్పుడు గమనించు, ఓహో మాయ్, వారెట్లు దాన్ని చేయగలరు? చూశారా, మరియు వారి కోరికలను వారిచ్చారు. లేదు, అది నిజం. అది వారు చేయనవసరం లేదు. లేదండి, నీవది చేయనవసరం లేదంటే నీవది బలవంతముగా చేయనవసరం లేదు. దేవుడు జీవించే మార్గంలో ఆరాధన మొదలగు వాటిలో నీవు సమతూగకూడదనుకుంటే నీవు అది చేయనవసరం లేదు. అది ఎవరో చేయాలని దేవుడు కోరడు. ఒక విషయం నీకు చెప్పని, జగత్తుకు పునాది వేయబడక ముందే గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు నీ పేరు పెట్టబడినట్లయితే అది చేయుటకు నీవెంతో సంతోషిస్తావు. అది చేయుటకు ఒక నిమిషం ఆగవు. ఇక్కడ చూడు, నేను భక్తి గల వాడును కనుక నాకు అర్థమగునని అనుకుంటున్నాను అని చెప్తావు. అది సత్యము కాక కావచ్చు. చూడు, ప్రభుని యేసు దినాలలో ఆ యాజకులు భక్తి గలవారు కారని ఎవరు చెప్పగలరు? అనన యాత్రలో ఇస్రాయేలు భక్తి గలవారు కారని ఎవరు చెప్పగలరు? చివరికి వారు అనేక సార్లు దేవుడు నన్ను దీవించాడు. అవును, వారిని కూడా, వారి జీవనోపాధి కోసం వారు పనిచేయలేదు కూడా. ఆకాశం నుండి ఆయన వారిని పోషించాడు. యేసు చెప్పాడు, వారు ప్రతి ఒక్కరూ నశించారు. మా పితరులు, వారు అడిగారు, 40 సంవత్సరాల అరణ్యములో మన్నాను తిన్నారు. యేసు చెప్పాడు, వారిలో ప్రతి ఒక్కరూ చనిపోయారు, నిరంతరముగా వేరైపోయారు. అవునా? ఆయన చెప్పాడు, పరలోకం నుండి దేవుని ఎదురు నుండి దిగివచ్చిన జీవాహారము నేని, ఈ హారము తినువాడు అతడు ఎన్నడూ చనిపోడు. చూశారా, జీవ వృక్షము ఆయనే. ఎప్పుడు ఏ విధముగా యేసు వచ్చునని గమనించుడి. అక్కడికి వచ్చిన ఆ యాజకులు చాలా భక్తి గలవారు, అబ్బాయి వారు మంచివారు కాదని ఎవరు చెప్పలేరు, మాయ్ ఆ ధర్మశాస్త్రం యొక్క బాటలో వారు నడిచారు, సంఘం ఏం చెప్పిందో అదే వారు చేశారు, వారు చేయకపోతే వారు రాళ్లతో కొట్టబడతారు. కాబట్టి ఆయన బయటకు నడిచి యేసు వారిని ఏమని పిలిచాడో తెలుసా? యోహాను వారిని పిలిచాడు, గడ్డిలోని సర్పములారా, మీరా సమస్తకు సంబంధించిన వారు అనుకుంటున్నారా? దేవునితో ఎటువంటి సంబంధం మీకున్నదా? యేసు అన్నాడు, మీరు మీ తండ్రి అయిన అపవాది సంబంధులు అన్నాడు. ప్రతిసారి దేవుడు ప్రవక్తను పంపినప్పుడెల్లా ఏమి జరుగుతుంది? మీరు అతనిపై రాళ్లు వేసి సమాధిలో పెడుతున్నారు, ఇప్పుడు మీరక్కడికి వెళ్లి అతని సమాధిని అలంకరిస్తున్నారు. కేథలిక్ సంఘం చేసింది అదే పని కదా. జోన్ ఆఫ్ ఆర్క్, సెయింట్ పేట్రిక్, వారిలో మిగతా వారిని చూడు, వారిని లోపల పెట్టిన వారు వారే. అడు తరువాత జోన్ ఆఫ్ ఆర్క్ శరీరము త్రవ్వి పైకి తీసి నదిలో పడవేశారు. 200 సంవత్సరాల తర్వాత మంత్రగత్తని కాల్చి చంపారు. మీరు మీ తండ్రి అయిన అపవాది సంబంధులు మరియు అతని కార్యములు చేయిచున్నారు, అది ఖచ్చితం. ఇది ప్రపంచమంతటికి వెళ్తుంది. అవును, సరే, అది యేసు చెప్పినది. ఆ తెల్లని గుర్రం చాలా చక్కగా ఉన్నదని, బాగున్నదని మీరు అనుకుంటున్నారా? అయితే మీరేమి స్వీకరించారో అది చూడండి, అది స్వారీ చేయనది, ఖచ్చితంగా అది అదే. ఇప్పుడు అయితే అది వారికి కావాలని ఆయన చెప్పుచున్నాడు. కాబట్టి బలమైన మోసమునకు అప్పజెప్పును. జ్ఞప్తించుకోండి, ప్రకటన 17లోని ఈ వేశ్య ఆమె మర్మము. ఇది మర్మమగులు బబులోను వేశ్యలకు తల్లి. యోహాను అద్భుతపరుచున్నాడు, ఆశ్చర్యపరుచున్నాడు. ఈ మనుషులు వలె మనం ఇక్కడికి వచ్చి అతన్ని కనిపెడదాం, ఇక్కడ ఈ గుర్రాన్ని గమనిద్దాం. చూడండి, అయితే మీరది గమనిస్తే అక్కడ సంభవించిందేమనగా, అతడు ఆమెను చూచి బహుగా ఆశ్చర్యపడ్డాడు. అయితే మరోమేదనగా క్రీస్తు యొక్క హతసాక్షుల రక్తము ఆమె త్రాగినది. ఊదారంగుతోనూ బంగారముతోనూ అలంకరించబడిన అందమైన సంఘం అక్కడ ఉండెను. ఆమె యొక్క వ్యభిచార సంబంధమైన అపితతో కూడిన ఒక పాత్ర ఆమె చేతిలో ఉన్నది. జరత్వనగా ఏంటి? అది అవినీతి కార్యము. ఆమె ఇచ్చుచున్న సిద్ధాంతం అది. దేవుని యొక్క వాక్యం తీసుకుని దాని నిరుపయోగం చేసి ధనిరాలకు మరియా అనుకునేటి ద్వారా నిరుపయోగం చేసి వదిలిపెట్టుట. భూరాజులు ఆమెతో విచరించారు. మంచిది, అది కేథలిక్ సంఘము అని మీరు చెప్తారా? అయితే ఆమె వేశ్యలకు తల్లి. చూశారా, ఆమె అదే, అక్కడేని ఉన్నావు. ఏం జరిగినది? ఒక సంస్కర్త చనిపోయినప్పుడు, అతని వర్తమానం చనిపోయినప్పుడు మీరు దాని నిర్మాణాత్మకము చేశారు మరియు రెక్కెల గుంపును అక్కడ ఉంచారు. మీ ఇష్టమొచ్చినట్లు జీవించటకు వాక్యంతో నిలబడరు. వాక్యంతో ముందుకు కదలటకు బదులు ఇది అదే అని అక్కడే వారు నిలబడతారు. నీవది చేయరాదు, ఆయన అది. చూశారా, అక్కడ ఆయన. గమనించు, అదొక విషయం. ముగించక ముందు ఇంకా రెండు కార్యములు తాకుదాం. వాడు దానియేలు యొక్క ప్రజలను నాశనం చేసిన అధిపతి. మీరది నమ్ముతున్నారా? కొద్ది నిమిషములు మీరు నాతో ఉండి సహకరించినలా నేనిది చేయబోతున్నాను. నేను ఎంత త్వరగా చేయవలను అంత త్వరగా చేస్తాను. అయితే నేనిది ఖచ్చితంగా చేయవలను. కారణం, నేనిక్కడ నిలబడి ఉండుట ఎంత నిశ్చయమో అంత నిశ్చయముగా పరిశుద్ధాత్మ అది నాకు ఇచ్చును. చూశారా, చూశారా, చూడు. ఒక్క నిమిషం, తిరిగి దానియేలుకు వెళ్లి తిద్దాం. నేనొకటి మీకు చదవాలని కోరుతున్నాను, మీరు త్రిప్పకపోయినా పర్వాలేదు. దానియేలు 9, నేను చదవాలని ఆశిస్తున్నాను. దానియేలు 9:26-27 వచనాలు నేను చదువుతాను. మరియు గమనించండి, దానియేలు ప్రజలను నాశనము చేయునది అతడైనట్లయితే అతడేమి చేయబోతున్నాడు? ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషక్తుడు నిర్మూలము చేయబడును. చూశారా, 70 వారముల నుండి 62 వారములను ఆయన నిర్మూలము చేయబడును. వచ్చునట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింప చేయుదురు. వాని అంతము హఠాత్తుగా వచ్చును, మరియు యుద్ధ కాలాంతం వరకు నాశనము జరుగునని నిర్ణయింపబడును. ప్రజలైన మిమ్మల్ని నేను ఒకటి అడగాలనుకుంటున్నాను. భూమి మీద క్రీస్తు కొట్టివేయబడిన తర్వాత ఆయన యొక్క 3.5 సంవత్సరాల పరిచర్య కాలంలో దేవాలయమును ఏది నాశనం చేస్తుంది? ఎవరు దాన్ని నాశనం చేశారు? రోమ్ నిశ్చయం, కాన్స్టాంటైన్ లేక, కాదు, నన్ను క్షమించండి, టైటస్ రోమా సైన్యాధిపతి అధిపతిని అతడు నిర్మూలన చేశాడు. ఇప్పుడు గమనించుడి, వీరిని గమనించుడి, అతడు ఈ గోడ వరకు వచ్చి ఉన్నాడు. యేసు జన్మించినప్పుడు పరలోకమందున్న ఎర్రని మహాఘట సర్పము అది శిశువును కనగనే మృంగవల్లని ఆ స్త్రీ ఎదుట నిలబడి ఉన్నది. అవునా? అది జన్మింపగానే శిశువు మింగవేయుటకు ప్రయత్నించినది. ఎవరు అది? రోమ్. చూసారా, అక్కడ ఎర్రని ఘటసర్పు ఉన్నది. ఇక్కడ మీ అధిపతి ఉన్నాడు, ఇక్కడ మీ మృగం ఉన్నాడు. చూసారా, వారెక్కడే ఉన్నారు? వారిలో ప్రతి ఒక్కరూ ఒకే విధముగా. చూసారా, శిశువును మృంగివేయుటకు దేవుడు ఆ శిశువును పరలోకానికి తీసుకుని వెళ్లి ఆయన సింహాసనంపై కూర్చుండబెట్టాడు. నిర్ణయకాలం వచ్చే వరకు క్రీస్తు అక్కడ ఉన్నాడు. చూసారా, ఇప్పుడు అతనేమి చేయును గమనించుడి. ఓ, ఇక్కడ నేను ఒకరితో మాట్లాడుతున్నాను. దీనిని గూర్చి ఈ రోజు సహోదరుడు రాబర్సన్ లేక ఇంకొకరితో నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ దీనిని గురించి కాదు. అయితే అలాంటి విషయమే, దానిని గూర్చి కొంచెం కాలం క్రితము ఇక్కడ నేను బోధించాను. ఈ ద్రవ్య సంబంధమైన దాని మీద ఈ సంయుక్త రాష్ట్రాలకు ఏమి సంభవిస్తుందని. చూశారా, ఇప్పటి నుండి 40 సంవత్సరాల వరకు చెల్లించవలసిన అప్పులపై పన్నులు ఇప్పుడు మనం చెల్లిస్తున్నాము. అంతవరకు మనము వెనుకబడి ఉన్నాము. వాషింగ్టన్ నుండి వచ్చు కైర్ లేక లైఫ్ లైన్ ఎప్పుడైనా మీరు విన్నారా? ఎందుకని మనము సంపూర్తిగా మునిగిపోయిన్నాము? అది అంతే. కారణమేంటి? బంగారమంతా దాచిపెట్టబడినది. యూదుల యొద్ద బ్యాండు పత్రాలున్నవి. అది రోమ్ యొద్దకు పోవును. ఇప్పుడు గమనించు, పెద్ద వ్యాపార సంస్థలు ఎవరి యొద్ద ఉన్నవో మనకు తెలుసు. అయితే రోమ్ ప్రపంచంలోని సంపదలో అధిక భాగము కలిగున్నది. మిగతా అది యూదుల యొద్ద ఉన్నది. ఇప్పుడు దీన్ని గమనించుడి, ఇది వినండి. ఏ విధంగా పరిశుద్ధాత్మ నాకై దీన్ని బయటకు తెచ్చినో వినుడి. అతడు ఒక వారమునకు అనేకులకు నిబంధన స్థిరపరచును. ఇప్పుడు గమనించండి, అర్ధవారమునకు బలిని నైవేద్యములను నిలిపివేయును. హేయమైనది నిలుచు వరకు నాశము చేయవాడు వచ్చును. నాశము చేయవానికి రావాలని నిర్ణయించిన నాశనము ముగించు వరకు ఇలాగూ జరుగును. గమనించు, ఎటువంటి బుద్ధి కుశలత కలిగిన కార్యం అతడు చేశాడు. ఇక్కడే అతడున్నాడు. మన పటమును మనం తీసుకుని అతడు రోమ్ అని తెలుసుకున్నాము. మనము అతడు తెల్లని గుర్రం మీద స్వారీ చేయవాడని మనం తెలుసుకున్నాము. మనము ఒక సిద్ధాంతముగా అతడు వెళ్లి ఉండెనని మనకు తెలుసుకున్నాము. తరువాత అన్య రోమ్ ఏమై ఉండెను? అది పోప్ రోముగా మార్చబడి కిరీటం పొందుకున్నది. ఇప్పుడు గమనించు, అంత్యకాలంలో క్రీస్తు బోధించిన ఆరంభ కాలంలో కాదు, కానీ అంత్యకాలంలో వారం యొక్క చివరి భాగమున. అక్కడే మనము దానియేలు 70 వారములు తీసుకున్నాము. మరియు క్రీస్తు 3.5 సంవత్సరములు ప్రవచించాడు. ఇంకా 3.5 సంవత్సరములు నిర్ణయింపబడి ఉన్నవి. అవునా? ఆ సమయంలో ఈ అధిపతి దానియేలు ప్రజలతో అనగా యూదులతో నిబంధన చేయును. ఇప్పుడు పెళ్లి కుమార్తె ఎత్తబడిన తర్వాత జరుగును. ఆమె అది చూడదు. గమనించుడి, దానియేలు యొక్క చివరి అర్ధవార భాగమున ప్రజలు నిబంధన చేస్తారు. ఈ అధిపతి రోముతో నిబంధన చేయును, వారితో నిబంధన చేయును, నిస్సందేహంగా ఆర్థిక సంపద కొరకు. ఎందుకనగా కేథోలిక్కులు యూదులు ప్రపంచ సంపదను కలిగి ఉంటారు. నేను వాటికన్లో ఉన్నాను. నేను ముక్కోనపు కిరీటము చూశాను. పోపుతో సమాలోచన చేయవలసి ఉండెను. బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు బారన్ వాన్ బోమ్బ్లర్క్ ఏర్పాటు చేశాడు. వారు నన్ను రాజునొద్దుకు తీసుకుని వెళ్లినప్పుడు నా ట్రౌజర్ యొక్క మడత అంచును తీసి వేశారు. అయితే వెనుకకు తిరగకుండా అతని యొద్ద నుండి వెళ్లమన్నారు. అంతే. అయితే నేనడిగాను, ఇతని ఎదుట నేనేమి చేయాలి అని. చెప్పారు, సరే నీ వెళ్లి ఒక మోకాలు మీద మోకరించి అతని వ్రేలిని ముద్దు పెట్టుకో. నేను చెప్పాను, అది జరగదు, అది జరగదు. లేదండి, నేను చెప్పాను, ఎవరినైనా సహోదరుడిగా ఉండకోనేడిలా వారెవరైనా సరే వారి నేను సహోదరుడా అని పిలుస్తాను. ఎవరైనాను రెవరెండ్ అని పిలుచుకున్నట్టుకు ఆశించినేడిలా అతన్ని ఆ విధంగా పిలుస్తాను. అయితే మనిషిని ఆరాధించుట అదంతా యేసుక్రీస్తుకే చెందుతుంది. అవునా? కాదు, కాదండి. అలాగ మనిషిని చేతిని ముద్దు పెట్టుకునుట కాదు, ఏమాత్రము కాదు. కనుక నేను చేయలేదు. అయితే నేను వాటికన్ అంతా వెళ్లవలసి ఉండెను. ఎందుకని? నీవు దాన్ని 100 బిలియన్ల బిలియన్లతో కొనలేవు. సరే, నీవు మరి ఆలోచించి లోకం యొక్క సంపద. బైబిల్ చెప్తుంది ఆమె యొద్ద ఉన్నది. ఓహో, గొప్ప స్థలాలను గురించి ఆలోచించు. బిలియన్ రెట్లు. ఎందుకు రష్యాలో కమ్యూనిజం పుట్టినది? అనేక మంది ప్రసంగికులు కమ్యూనిజంను గురించి కేకలు వేస్తుంటే అది నా కడుపులో త్రిప్పినట్లయితే వారెందుకు అరుస్తున్నారో కూడా వారికి తెలియదు. అవును, కమ్యూనిజం ఏమీ లేదు. భక్తుల రక్తం నిమిత్తమై భూమిపైన పగ తీర్చుకొను దేవుని చేతిలో సాధనం. అవునది వాస్తవం. సంఘము కొనిపోబడిన తర్వాత రోమ్ మరియు యూదులు ఒకరితో ఒకరు నిబంధన చేసుకుంటారు. పరిశుద్ధులతో వారు ఆ విధముగా నిబంధన చేసుకుంటారని బైబిల్ గ్రంథం చెప్పుచున్నది. ఇప్పుడు గమనించుడి, వారు ఆ విధముగా చేస్తారు. ఇందువలన ఈ దేశము దివాలా తీయబోతుంది. మిగతా ప్రపంచం యొక్క బంగారపు ధర కూలిపోతుంది. మీకు తెలుసా, అది మనం ఇప్పటి నుండి 40 సంవత్సరములు పన్నులు బిల్లులు వసూలు చేసిన ఎడలా మనం ఎక్కడ ఉన్నాము? ఒక విషయం జరగగలదు, అదేదనగా ద్రవ్యము తీసుకుని పత్రములు చెల్లించవచ్చును. మనం అది చేయుటకు వీలు పడదు. వాల్ స్ట్రీట్ వాటిని స్వంతం చేసుకున్నది, మరియు వాల్ స్ట్రీట్ యూదుల ఆధీనంలో ఉన్నది. మిగతాది వాటికన్ లో ఉన్నది, మిగతాది యూదుల యొద్ద వాల్ స్ట్రీట్ లో ఉన్నది. ప్రపంచం యొక్క వ్యాపారంతో ఉన్నది. వారు అది చేయగలిగితే మీరు అనుకుంటున్నారా, ఈ యొక్క విస్కీ వ్యాపారులు, ఆ యొక్క పొగాకు వ్యాపారులు, మరియు వారు ఒక సంవత్సరంకు కోట్ల కొలది డాలర్లు అసభ్యమైన చిత్రములు తీయటం ద్వారా ఆదాయపు పన్నును ఎగవేస్తారు. అక్కడకు అరిజోనాకు వెళ్లిపోయి లక్ష కొలది ఎకరాలు కొంటారు, పెద్ద బావులను త్రవ్వుతారు, $50,000 వారి ఆదాయ పన్నులో సరిచేస్తారు. నీవు నీది చెల్లించకపోతే వారు నిన్ను ఖైదీలు పెడతారు. అయితే వారు ఆదాయ పన్నును చెల్లింపక త్రవ్విన బావులను పెంచివేసి బుల్డోజర్లతో మూసివేస్తారు. మరియు వారు ఏం చేస్తారు? వారు సంపాదించిన డబ్బుతో గృహ నిర్మాణ పనులు అక్కడ పెడతారు, ఒక పెట్టుబడి పెడతారు. గృహ నిర్మాణాలు ప్రణాళికలు పెట్టి $1,000,000 వాటికి అమ్ముతారు. వారు కరెన్సీ మార్చుటకు రాజీ పడతారని మీరు అనుకుంటున్నారా? ఇక్కడున్న ఈ చిన్న వ్యక్తి, అతడి పేరు కాస్ట్రో చేశాడు. అతడు ఎన్నడూ చేయని తెలివైన కార్యం చేశాడు. అడు తరువాత ద్రవ్యం చెల్లించి పత్రములు తీసుకుని వాటిని నాశనం చేశాడు. గమనించు, అయితే మనం అది చేయలేము. వీరు దాన్ని అనుమతించరు. ప్రపంచంలోని ధనికులైన వర్తకులు దాన్ని పట్టుకుంటారు. ఒకటి మాత్రం చేయవలసి ఉన్నది, కేథలిక్ సంఘం దాన్ని చెల్లించగలదు. డబ్బును కలిగి ఉన్నది ఆమె యుద్ధ మాత్రమే. ఆమె చేయగలదు, ఆమె చేస్తుంది. ఇది చేయుట కొరకు అది పొందుకుంటానికి యూదులతో ఆమె రాజీ పడుతుంది. నిబంధన చేయుట కొరకై యూదులతో ఈ నిబంధన ఆమె చేసినప్పుడు జ్ఞాపించుకోండి, ఇప్పుడు నేను లేఖనమును తీసుకుంటున్నాను. ఇప్పుడు ఆమె ఇది చేసినప్పుడు, ఈ నిబంధన చేసినప్పుడు, దానియేలు 8:23-25 మనం గమనిస్తున్నాము. అతడు వర్ధిల చేయు ఉత్పత్తులను చేయును, మరియు ఉత్పత్తి అని అర్థం. అతని చేతిలో అతడు ఈ నిబంధనను యూదులతో చేయును. మరియు ఈ 3.5 సంవత్సరాల కాలం మధ్యలో విషయమంతా చేరవేసుకున్న తర్వాత, యూదుల డబ్బంతా చేరవేసుకున్న తర్వాత తన నిబంధనను తెంచివేయును. అతను చేసినప్పుడు ఓ మై, సంఘకాలం యొక్క ముగింపు వరకు ఇతడు అంత్యక్రీస్తుగా పిలువబడుచున్నాడు. ఎందుకనగా అతడు మరియు అతని యొక్క పిల్లలు క్రీస్తుకు వాక్యమునకు విరోధము. ఈ మనుష్యుడు అంత్యక్రీస్తుగా పిలువబడుచున్నాడు. డబ్బును అతడు పట్టుకోబోతున్నాడు. అది వచ్చునని అక్కడే నేను నమ్ముతున్నాను. ఒక నిమిషం, నేను ఇది చెప్పి తర్వాత దాని కొరకై ఒక నిమిషంలో వెనుకకు వెళ్తాను. అతడు అంత్యక్రీస్తని పిలువబడును, మరియు అంత్యక్రీస్తని పిలువబడతాడు చివరి కాలంలో దేవుని దృష్టిలో. ఇప్పుడైతే అటుపిదప మరొకటిగా పిలువబడతాడు. ధనమంతా తన స్వాధీనంలోకి తీసుకున్నప్పుడు దానియేలు చేయునని ఇక్కడ చెప్పినట్లు, అప్పుడు అతడు యూదులతో చేసిన నిబంధనను తెగతించుకును. దానియేలు యొక్క 70 వారములు ఆఖరి సగం యొక్క మధ్యలో. అడుతరువత సహోదరుడా, అతను ఏం చేస్తాడు? అతని చేతిలో ప్రపంచ వ్యాపారము వాణిజ్యము ఉండును. ప్రపంచంతో ఒక ఒప్పందం కుదుర్చుకును. ఎందుకనగా ప్రపంచపు సంపద అంతా పూర్తిగా అతని స్వాధీనంలో ఉండును. ఆ సమయంలో ఆ ఇద్దరు ప్రవక్తలు రంగం మీదకి లేచి 144,000 మందిని పిలుస్తారు. తర్వాత ఏమి జరుగుతుంది? అప్పుడు ప్రకటన 13లోని మృగం యొక్క ముద్ర స్థిరపడును. కారణం, సమస్త వ్యాపారము వాణిజ్యము ప్రపంచంలోని సమస్తమును తన వశమును ఉంచుకును. అప్పుడేమి జరుగును? మృగం యొక్క ముద్ర వచ్చును. ఏ మనుషుడు ఏదియు అమ్మలేడు కొనలేడు. మృగం యొక్క ముద్ర అతనికి లేకుండా. దేవునికి ధన్యవాదాలు. సంఘము 3.5 సంవత్సరము ఆ గొప్ప మహిమలో సంతోషించుచుండదు. అందులో ఉండి వెళ్లనవసరం లేదు. ఇప్పుడు గమనించు, అంత్యకాలంలో, సంఘకాలం యొక్క అంతములో, ఇప్పుడు అతడు పిలువబడును. అతడు అతని యొక్క సంతానము అంత్యక్రీస్తు అని పిలువబడదురు. ఎందుకనగా క్రీస్తుకు విరోధమైనది ఏదైనను అది అంత్యక్రీస్తు. వాక్యములకు వ్యతిరేకమైనది ఏదైనను క్రీస్తుకు విరోధమైతే, ఎందుకనగా క్రీస్తు వాక్యమయ్యున్నాడు. ఎప్పుడు? అతడు అంత్యక్రీస్తు. అది తర్వాత ప్రకటన 12:7-9 నేరం మోపువాడైన సాతాను బయటకు వెళ్లగొట్టబడినప్పుడు మీరు దాన్ని గుర్తుపెట్టుకుంటారా? కారణం అది నేను చదవాలని కోరుతున్నాను. ఇప్పుడు మనకు సమయం లేదు, ఇది ముగింపు. 10:20-15 చూశారా? అయితే ప్రకటన 12:7-9 సాతాను ఆత్మ దయ్యము ఇప్పుడు పైనున్నాడు, మన సహోదరుల మీద నేరం మోపుమాడు. అవును, సంఘం ఎత్తబడుతుంది మరియు సాతాను బయటకు త్రోసివేయబడును. సంఘం పైకి వెళ్లినప్పుడు సాతాను క్రిందికి వచ్చును. అప్పుడు సాతాను అంత్యక్రీస్తులోకి వెళ్లి అవతారమెత్తును, అది మృగం అని పిలువబడును. అటు తర్వాత ప్రకటన 13 అతడు ముద్ర వేయును. చూశారా? అడ్డగించుచున్నవాడు మాత్రమే. ఇప్పుడు భూమి మీద క్రైస్తవ్యం మాత్రమే పవిత్రముగా ఉన్నది, ఎందుకనగా అడ్డగించువాడు అడ్డగించు వరకు. ఇక్కడ వెనుక తెస్సలొనికలో ఇది జ్ఞప్తించుకోండి, దేవునాలయంలో తానే దేవుడినని పిలుచుకొనుచు భూమి మీద పాపములు క్షమిస్తూ కూర్చుని ఉన్నాడు, మరియు అదంతా ఆ విధముగానే కొనసాగును, అక్రమం విస్తరించును. ఎందుకనగా అది తెలియబడదు, ఆయనను అతడు బయలుపరచబడు సమయం రాలేదు కనుక అది ఎవరికీ తెలియదు. అడు తర్వాత సంఘం ఎత్తబడును, అది ఎత్తబడి పిమ్మట ఇప్పుడున్న అతడు అంత్యక్రీస్తు రూపమును మార్చుకును. సంఘము, గొప్ప సంఘము ఆ విధముగా ఇప్పుడు మృగముగా మారును. ప్రజలు అది చూడాలని కోరుతున్నాను. ఇప్పుడు జ్ఞప్తించుకోండి, అంత్యక్రీస్తు మరియు మృగము ఒకే ఆత్మ, త్రిత్వం ఉన్నది. అవునండి, అది ఒకే దయ్యపు శక్తి యొక్క 3 దశలు. జ్ఞప్తించుకో, నికొలాయితులను గమనిస్తున్నారా? అది కిరీటధారి కాకమునుపు అది అవతారం ఎత్తవలసి ఉన్నది. చూశారా? ఇప్పుడు ఈ 3 దశలు గమనించు. 1 దశ అంత్యక్రీస్తుగా పిలువబడుచుండెను, 2 దశ అబద్ధ ప్రవక్తగా పిలువబడెను, 3 దశ అతడు మృగముగా పిలువబడుచున్నాడు. నికొలాయితులు గమనించు, అంత్యక్రీస్తు బోధ వాక్యములకు విరుద్ధమైనది. అంత్యక్రీస్తు పౌలు దినాల్లో ప్రారంభమైన తరువాత అతడు అబద్ధ ప్రవక్తగా పిలువబడుచున్నాడు, అది బోధ మానవుడయ్యాడు. కేథలిక్ సంఘం యొక్క ఆచార్య పద్ధతి యొక్క బోధకు ప్రవక్త అయ్యాడు, అబద్ధ వాక్యములకు ప్రవక్త పోపు, అది అతనిని అబద్ధ ప్రవక్తగా చేసినది. 3 దశ మృగము, కడవర దినములో కిరీటము ధరించిన ఒక మనిషి అన్య రోమ్ కలిగియున్న అన్ని శక్తిని కలిగియున్నాడు, ఎందుకనగా 7 తలలు గల మృగము ఘట సర్పము పరలోకము నుండి పడద్రోయబడిను వచ్చి అబద్ధ ప్రవక్తగా అవతారమొందాడు. అది అక్కడున్నది, 7 కిరీటములు ధరించిండెను. అతడు భూమి మీదను సముద్రం మీదను పడద్రోయబడ్డాడు. సరే, మనమేమి చెప్తున్నాము? ఈ స్వారీ చేయవాడు, ఈ గుర్రం మీద స్వారీ చేయవాడు ఎవరు? అదేమిటో మీకు తెలుసా? అది సాతాను యొక్క అధికుడైన మానవుడు. గత రాత్రి నేను వెళ్లాను. ఇప్పుడు కూర్చున్న 2 సహోదరులు, అక్కడ వెనుక సహోదరుడు నార్మన్ మరియు సహోదరుడు ఫ్రెడ్ అంత్యక్రీస్తును గూర్చి బోధిస్తున్నది వినుటకు మేమక్కడ ఉన్నాము. అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ వారిలోనున్న బాగుగా బోధించే ఒకరు అంత్యక్రీస్తును గూర్చిన అతని అనువాదం మీదనగా వారు ఒక విధమైన విటమిన్ ను మానవు నుండి తీసి ఈ జీవును పెద్ద ప్రతిమలోకి మారుస్తారు. అది ఒక్కసారే ఒక నగరములోకి అడుగుపెట్టును. పరిశుద్ధాత్మతో నింపబడిన ఒక మనిషి అలాంటి భ్రమతో లేక అలా చెప్పగలడా? ఎవరు అంత్యక్రీస్తు అని ఇక్కడ బైబిల్ చెప్తుంది? అది కాదు, అది మానవుడు. ఈ స్వారీ చేయవాడు సాతాను యొక్క అధికుడైన మానవుడు తప్ప ఇంకొకరు కాదు. అవతారమెత్తిన దయ్యం, అతడు ఒక విద్యావంతుడైన మేధావి. మీరు మీ చెవులు తెరుచుకున్నారని అనుకుంటున్నాను. కొంచెం కాలం క్రితమే అతని బిడ్డల్లో ఒకరిని ప్రెసిడెంట్ గా పాలన చేయుటకు ఎదురువానికన్నా మేధస్సు గలవాడా కాదా అని చూచుటకు టెలివిజన్ మీద ప్రసారం చేయటకు ప్రయత్నించారు. అవునా? అయితే అతనికి అధికమైన తెలివితేత కలవు. సాతానుకు అంతే. అతడు అది అమ్ముటకు ప్రయత్నిస్తున్నాడు. అతడు హవ్వకు అమ్మాడు, అతడు మనకు అమ్మాడు. మన అతీతమైన మానవుని కోరుతున్నాము, మనము అది పొందియున్నాం. సరే, ప్రపంచం మొత్తము అతీతమైన మానవుని కోరుచున్నది, వారు దాన్ని పొందుకుంటారు. సంఘము కొనిపోబడే వరకు ఆగు, మరియు సాతాను వెళ్లగొట్టబడుతుంది, అతడి అవతారం ఎత్తును. అవును, పనిని నిజముగా నిర్వర్తించు ఒకరు వారికి కావాలి, అతడు అది చేస్తాడు. విద్యావంతుడు, ఇది ఒక విద్యతోనూ జ్ఞానముతోనూ తన స్వంత మాటలతో కూడిన సంఘ వేదాంతముతోనూ తన్ను స్వతంత్రంగా తయారు చేసుకున్న దానితోనున్న అతీతమైన మానవుడు సాతాను. ప్రజలను మోసపరచుడుకై తన యొక్క తెల్లని సంఘశాఖ గుర్రం పైన స్వారీ చేయును. లోకములోని అన్ని మతాలను అతడు జయించును. ఎందుకనగా అతన్ని సంఘముల సమాఖ్యలోకి, ప్రపంచం సంఘముల సమాఖ్యలోకి వెళ్లనయ్యున్నవి. వారి భవనాలు ఎప్పుడో నిర్మాణమయ్యున్నవి. ప్రతిదీ సిద్ధముగా ఉన్నది, ఏది మిగిలి ఉండలేదు. ప్రతి ఒక్క సంఘశాఖ దానిలోనికి విలీనమైపోయినది, సంఘముల సమాఖ్యలోకి. దాన్ని ఏది బలపరుస్తుంది? రోమ్. మరియు మనమందరం ఒక్కటే, మనం ఏకమవుదాం, ఒక్కటిగా నడుద్దాం అని పోపు కేకవేస్తున్నాడు. వీరు సంపూర్ణ సువార్తను చెప్పు మీలో కొందరు అలాంటి అడుగును స్వీకరించుటకు అలాంటి బోధనను వదులుకోవలసి ఉంటున్నది. మీరేం చేస్తారు? ఆ సంఘశాఖ సంగతిని చూచుటకు ఎంతో గుడ్డివారుగా ఉన్నారు. మీరు సత్యమును తృణీకరించారు. సత్యం వారి ఎదుట పెట్టబడింది, వారు దాని నుండి దూరంగా వెళ్లిపోయి దాన్ని విడిచారు. ఇప్పుడు వారు అసత్యమును నమ్మి శిక్షావిధి పొందినట్లు ఘోరమైన వంచనకు పాత్రులగుదురు. అది ఏమైందో ఖచ్చితంగా అది అదే. దాన్నంతటినీ అంత్యక్రీస్తు తీసుకుంటాడు. బైబిల్ చెప్తుంది అదేదనగా అతడు అందరినీ మోసగించెను అని. ఏ రెండు ఎల్లు భూమి మీదనున్న అందరిని, జగత్తు పునాది వేయబడక మునుపు ఎవరి పేరైతే ముద్రల కింద వ్రాయబడలేదో వారిని అతడు చేశాడు అని బైబిల్ చెప్తే అతడు చేశాడు. వారు చెప్తారు, సరే నేను దాని చెందినవాడను అని. అక్కడే నీ ఉన్నావు, అది ఖచ్చితం. అది అలాంటి వేషల పాఠశాల. అది అదే పద్ధతిలో ఆరంభమైనది. అది అంత్యక్రీస్తు, అలాగే కొనసాగుతున్నది. దాని నుండి నేను వింటాను, అయితే అది సత్యం, నేను ఎదురు చూచుతున్నాను. ఆమేన్. ఇప్పుడు గమనించుడి, అతడు జయించును, మరియు ఇప్పటికే అతడు తన స్వాధీనమందించుకుని ఉన్నాడు. అతడు మృగముగా మారక మునుపు అతడు ఇంకా అంత్యక్రీస్తుగానే ఉన్నాడు. క్రూరమైన శిక్షణ గురించి మీరు మాట్లాడుచున్నారా? మీరు కొద్దిగా నిదానించండి. వారిని గమనించుడి, భూమి మీద విడిచిపెట్టబడవలసిన వారు ఏ విధముగా వెళ్లవలసి ఉన్నదో చూడండి. అక్కడ ఏడ్పును, రోదనయు, పళ్ళు కొరుకుటయు ఉండును. పెళ్లి కుమార్తె ఎన్నిక చేయబడి కొనిపోబడిన తర్వాత శ్రేష్టమైన స్త్రీ సంతానముతో యుద్ధము చేయుటకు ఘటసర్పం అనగా రోమ్ తన నోటి నుండి నీటిని చిమ్మును. ఘటసర్పము శేషముతో యుద్ధము చేయును. వారు లోపలికి వచ్చుటకు ఇష్టపడకపోయిరి, మరియు వేటాడబడిరి. సాధ్యమైతే నిజమైన సంఘము దానిలో గుండా వెళ్ళును. అయితే మీరు చూడండి, క్రీస్తు కృపను బట్టి ఈ రక్తం కింద ఉన్నవారున్నారు. ఎలాంటి శ్రమలోకి వారు వెళ్లరు. వారికి శ్రమల కాలం ఉండదు. సంఘానికి తదుపరి విషయము ఎత్తబడుట. ఆమేన్. మరియు ఆమేన్. దేవునికి స్తోత్రం. ఓహో, ఎంతగా నేనేది ప్రేమిస్తున్నాను. నన్ను చెప్పనివ్వండి, అతడు ఎటువంటి జయశాలి కాబోతున్నాడనియు, మరియు నిజముగా జయించుననియు మేము చెప్తున్నాము. అతడిది వరకే చేసి ఉన్నాడు. అది ముందుగానే సిద్ధంగా ఉన్నది. దాని అంతటినీ ఒకటిగా కూర్చుకునిచున్నాడు. ధనముతో, అసహ్యమైన సుఖభోగములతో, అది ఖచ్చితం. దేవుని కంటే ఎక్కువగా డబ్బును వారు ప్రేమిస్తారు. ఇప్పుడు వారు ఆలోచన చేసేదంతా అతని యొద్ద ఎంత ధనమున్నది, అది ఏమిటి? అనేక సార్లు ఇలా చెప్పబడుతుంది, మీకు తెలుసా, సంఘానికి ధనమివ్వండి, ఆమె ప్రపంచమును విప్లవాత్మకంగా మార్చును. సంఘమునకు ధనమివ్వండి, ఆమె ప్రపంచమంతటా స్వార్థికులను పంపును. మరియు ఆమె ఏం చేస్తుంది? ఆమె క్రీస్తు కొరకు ప్రపంచమును జయించును. దీనుడైన నా గుడ్డి స్నేహితుడా, నేను నీకొక విషయం చెప్పనివ్వు. ప్రపంచము డబ్బు ద్వారా జయించబడదు, అయితే యేసుక్రీస్తు రక్తము ద్వారా. ధైర్యశాలులైన మనుషులను దేవునికివ్వు. ఆ వాక్యం మీద నిలబడతారు, బ్రతకటమా లేక చావటమా, జయిస్తారు. జయించుడికి ఒకే ఒక విషయం, జగత్తుకు పునాది వేయబడక మునిపే ఎవరి పేరైతే గొర్రెపిల్ల యొక్క జీవగంధమందు వ్రాయబడి ఉన్నదో వారు జయిస్తారు. వారు దానికి మాత్రమే వింటారు, దానిని మాత్రమే వింటారు. ధనము ఏమీ చేయలేదు. వారి యొక్క సంఘశాఖల ఆచారంలోకి దూరంగా వారిని పంపు. మనము చూద్దాము, అవును విద్యా మేధస్సుతో అతడు తెలివైన వాడు. మాయ్ 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 మరియు అతని చుట్టూనున్న అతని బిడ్డలు తెలివైన వారవుతారు. పిహెచ్డి, ఎల్ఎల్డి, డబ్ల్యూఎల్డి, క్యూఎస్డి, ABCDEF, అక్కడి నుండి జడ్ వరకు అదంతా వారికి ఉంటుంది. ఎందుకని అది సాతాను యొక్క క్రమము. బైబిల్కు వ్యతిరేకమైన ఇటువంటి తెలివి యుక్తి గాని అది సాతానుకు సంబంధించినది. అది ఖచ్చితంగా అవయొద్ద వినియోగించిన కార్యము. పవ చెప్పినది, ఓహో ఇలాగూ వ్రాయబడి ఉన్నది, అది చేయకూడదని దేవుడు మాకు చెప్పాడు. ఆతరు చెప్పాడు, అయితే ఆగు, నిజంగా దేవుడు అలాగూ చేయడు. అయితే నేను మీ కన్నులు తెరచి కొంత జ్ఞానమిస్తాను. దానిని ఆమె పొందుకున్నది. మనమతన్ని కోరుచున్నాము, మనమది పొందియున్నాము. ఈ దేశము కూడా గమనించు, సర్వ మత ప్రపంచమును అతడు జయించును. దానియేలు యొక్క ప్రజలతో ఒక నిబంధన చేయును. ఇక్కడే అది ఉన్నది. అన్ని జనులలోనూ మరియు దానియేలు జనులలోనూ ఆఖరి వారంలోనున్న యూదులలోనూ ఉన్నది. మరియు మనం ఇక్కడున్నాము. బోర్డుల మీద కూడా గీయబడి ఉన్నది. మీరు చూస్తున్నారు సంపూర్తిగా అది ఎక్కడున్నదో అక్కడ. దేవునికి ధన్యవాదాలు, అతడెక్కడ ఉన్నాడు. ఆ నిర్మాణాత్మక సమస్త పద్ధతి దయ్యానికి సంబంధించినది మరియు దానిపైన ఎలాంటి రంధ్రాలు పొడవబడవు కూడా. చూశారా, ఖచ్చితం అది దయ్యం యొక్క మార్గం. ఇప్పుడు అక్కడున్న ప్రజలు కాదు, వారిలో అనేకులు దేవుని ప్రజలు. అయితే ఏంటో తెలుసా, మనము ఇచ్చుటకు వచ్చు వరకు, ఈ బోర్ల యొద్దకు మనము వచ్చు వరకు, తరువాత నేను వచ్చినప్పటికీ ఈ బోర్లు ఊదబడతవి. జ్ఞాపకముంచుకోండి, ఆఖరి దూత యొక్క ఆ మూడవ దూత వచ్చి, నా ప్రజలారా ఆమెలోండి బయటికి రండి. ఆ యొక్క దూత ఎగురుచున్నప్పుడు ఇక్కడ ఆఖరి బూరకు, ఆఖరి దూత వర్తమానముకు, ఆఖరి ముద్ర తెరవబట్టుకు, వర్తమానం విడువబడ్డది అదే సమయం. అన్ని ఒకేసారి జరుగుతవి. అవునండి, అన్ని సమకూడి నిత్యత్వంలోకి వెళ్తవి. ఇదేమిటి, అదే సమయంలో అతడు జయించుచుండును. తరువాత నేను ముగిస్తాను. అప్పుడు దేవుడు ఒక కార్యమును చేయబోతున్నాడు. ఇక్కడ అంతా సాతానుకు యోగ్యత ఇయ్యకూడదు. అతని గురించియే అంతా మాట్లాడకూడదు. చూశారా ఈ గొప్ప విషయము అక్కడ జరుగుచుండగా, ఈ యొక్క సంస్థలో ఈ గొప్ప పద్ధతి ఒక్కడిగా ఇమిడిపోచుండగా, ఐక్యమగుచుండగా, వారికి వారు ఐక్యతగా కూడి కమ్యూనిజంకు వ్యతిరేకంగా నిలబడతారు. మరియు వారిని జయించుటకు దేవుడు కమ్యూనిజంను లేపాడని వారికి తెలియకుండానే చేస్తారు. ఖచ్చితం రష్యాలో కమ్యూనిజం లేచుటకు ఏది 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 కారణం, రోమ్ సంఘం యొక్కయు మరియు మిగతా వాటి యొక్కయు అపవిత్రతయే కారణం. రష్యాలోనున్న డబ్బంతా వారు తీసుకుని ప్రజలను ఆకలితో చంపారు. వారికేమీ ఇవ్వలేదు, లోకం వలె జీవించారు. కొంచెం కాలం క్రితం నేను మెక్సికోలో ఉన్నాను. పేదలైన చిన్న పిల్లలను చూశాను. ఈ యొక్క కేథలిక్ దేశం కూడా తనకు తాను పోషించుకోలేదు. వాటిలో ఏ ఒక్కటి లేదు. ఎక్కడ అని నన్ను అడగండి, వారు ఎక్కడున్నారో నాకు చూపండి. ఏ ఒక్క కేథలిక్ పరిపాలనా దేశం కూడా స్వయం పోషకంగా లేదు. ఫ్రాన్స్, ఇటలీ, ఇవన్నీ, మెక్సికో, నీవెక్కడికి వెళ్లినా అవి స్వయం పోషకమైనవి కావు. ఎందుకని వాటికి ఉన్నదంతా సంఘము తీసుకున్నది. ఆ కారణము చేత రష్యా దాన్ని బయటకు నెట్టివేసినది. ఏం జరిగినదో గమనించుడి. ఇది నాకు నేనుగా ఎరుగుదును. నేనక్కడ నిలబడి ఉన్నాను. స్వర్ణోత్సవం అని మీరు అనుకుంటారు, గంటలు మరొకట మీరు వింటారు. ఇక్కడ ఒక పేద స్త్రీ తన కాళ్లు ఇచ్చుకుంటూ వీధుల్లోకి వస్తుంది, మరియు ఒక తండ్రి ఇద్దరు ముగ్గురు పిల్లల్ని ఎత్తుకుని ఏడుస్తూ వస్తున్నాడు. ఆమె అక్కడున్న చనిపోయిన స్త్రీ యొద్ద పూసలు పట్టుకుని ప్రార్థిస్తూ ఉన్నది. ఆమె దాని ద్వారా ఆమె పరలోకానికి వెళ్తుందని తలంపు కలిగున్నది. ఎంతటి జాలిగల స్థితి అది. తర్వాత నేనక్కడ నిలబడి చూశాను. వారి యొక్క ఆర్థిక స్థితి చాలా దీన స్థితి అందున్నది. వారికి ఉన్నదానినంతా సంఘము తీసుకునుచున్నది. ఇక్కడ ఒక చిన్న పాంచో, బహుశా పాంచో అనగా ఫ్రాంక్ అని అర్థము. అతడు వచ్చాడు. అతడు ఇటుక మేస్త్రి, మరియు అతడు 20 పెసోస్లు సంపాదిస్తాడు. అయితే ఆ మొత్తం 20 పెసోస్ తీసుకుని అతనికి ఒక జత చెప్పులు కొంటారు. అది వారి ఆర్థిక స్థితి. అయితే ఇప్పుడు అలాగైనట్లయితే ఇంటి, అతడు మేస్త్రి అయ్యుండి మరియు ఇటుకులు పెట్టువాడయ్యుండి మరియు ఒక వారంనకు 20 పెసోస్లు సంపాదిస్తూ అలా చెప్తున్నాను. నాకు తెలియదు ఎంత అతడు సంపాదిస్తాడని. అయితే సమానత గల ఒక ఆర్థిక పద్ధతి అని చెప్పుట. ఇప్పుడు గమనించు, ఒక వారానికి అతడు 20 పెసోస్లు సంపాదిస్తే ఇక్కడ ఒక చీకు ఉన్నాడు. చూశారా దాని అర్థం, చిన్నవాడు అని అర్థం. అక్కడ అతడు వారానికి సుమారు 5 పెసోస్కు పనిచేస్తాడు. అతను పోషించుటకు అతనికి 10 మంది పిల్లలున్నారు. అయితే అక్కడ ఒకరు తలుపు తడుతున్నారు, సుమారు 5 పేసెస్లు లేక 4, ఎలాగైనా తీసుకుంటానికి. దేనికనగా, లక్షల విలువ చేయు బంగారు బలిపీఠం పైన అతని పాపముల కొరకు క్రువోత్తి వెలిగించుటకు. అక్కడే నీ ఉన్నావు, అది వారి యొక్క ఆర్థిక స్థితి. అలాగుంటవి ఆ దేశాలు. అది దానినంతటినీ తీసుకుంటుంది, సంఘం దానినంతటినీ తీసుకుంటుంది, అది ఆమె హస్తాల్లో పెట్టుకుంటుంది అంతే. మరియు ఆమె యూదుల యొక్క ధనముతో ఆ నిబంధన ద్వారా బైబిల్ చెప్పినట్లు వారు సమస్తమును తీసుకుంటారు. అటు తరువాత అతను మృగముగా మారుతాడు, అతని నిబంధన ఉల్లంఘించి దోచుకుంటాడు. అతడు శేషించిన స్త్రీ సంతానమును అతడు ఆ విధముగా చేయును, అతని నోట నుండి నీటిని చిమ్మి యుద్ధం చేస్తాడు. అక్కడ ఏడ్పును రోధన పళ్ళు కొరుగుట ఉండును, మరియు అదే సమయంలో మహిమలో పెళ్లి కుమార్తె వివాహము చేసుకును. స్నేహితుడా, ఇది పోగొట్టుకోవద్దు. దేవా, నాకు సహాయం చేయము, నేను అక్కడ ఉండగోరుతాను. అదెంత మూల్యమైనా పర్వలేదు, నేను అక్కడ ఉండగోరుతాను. ఇప్పుడు గమనించు, ఇదే సమయంలో ఇది జరుగుతుండగా భూమి మీద దేవుడు వాగ్దానం చేశాడు. ఆ అన్ని సంఘశాఖల ముక్కలు వారి సిద్ధాంతాలను గుర్చి వాదిస్తుండగా దేవుడు వాగ్దానం చేశాడు. మనకై ఆయన నిజవాక్యం యొక్క వర్తమానంతో నిజమైన ప్రవక్తను పంపుతానని వాగ్దానం చేశాడు. అసలైన దేవుని యొక్క వాక్యము కొరకు మరియు పితరుల విశ్వాసం యొద్దకు త్రిప్పుటకు, పరిశుద్ధాత్మక శక్తిని ప్రజల యొద్దకు తెచ్చుటకు, ఈ విషయాలకు పైగా ఆమెను పైకెత్తుటకు తగిన శక్తితో అదే సమయంలో ఆమెను లోపలకు తెచ్చుటకు. అవును, యేసుక్రీస్తు యొక్క ఒకే వాక్యము రుజువటం ద్వారా ఆయన నిన్న నేడు యుగములు ఒక్కటే రీతిగా ఉన్నాడని రుజువటం వలన, ఇదిగో యుగ పర్యంతము మీతో కూడా ఉన్నాను, నేను చేయు కార్యములు మీరును చేతురు, నేను మీతో కూడా ఉందును, కొంచెము కాలము వారు నన్ను చూడరు, ఎందుకనగా వారికి వారు నిర్మాత్మకం చేసుకుని చెదరిపోదురు, అయితే మీరు నన్ను చూతురు, ఎందుకనగా యుగ పర్యంతరము నేను మీతో కూడా ఉందును, మీలో ఉందును. ఇప్పుడు యుగ సమాప్తి తర్వాత ఆయన యొక్క ఉగ్రత కృమనింపబడును, మీరు దాన్ని గ్రహించుడి. ఓ దేవా, ఆ తెల్లని గుర్రం మీద స్వారీ చేయువాడెవరు? మీరు గుడ్డివారు కాదు. అది ఎవరైనది మీరు చూస్తున్నారా? అది అంత్యక్రీస్తు వెళ్లిపోయి పెనవేసుకున్న ఆ మోసపూరిత ఆత్మ. మరియు అడు తర్వాత మరలా దేవుడు దానిని ఉంచాడు. తెల్లని గుర్రం మీద వెళ్ళుచున్న ఒక మనిషినిగా ఆయన అది చూపుతున్నాడు. వెళ్ళు కలిగి బాణము లేకుండా ఉండినట్లు. అతను మోసగాడు, అతనికి బలము లేదు, సంఘం యొక్క శక్తి అని చెప్పుచున్నాడు. అదెక్కడా? వారేం చేస్తారు? వారంటారు, మేమే అసలైన సంఘము అని. అసలైన సంఘము దయ్యములు వెళ్లగొట్టును, రోగులను స్వస్థపరచును, చనిపోయిన వాని లేపును, దర్శనములు చూచును, ప్రతిదీ కలిగిండును. ఇప్పుడు అది ఎక్కడా? చూశారా? అది మోసము. వెళ్ళు ఉన్నది, బాణము లేదు. అవునది నిజం. అయితే చూడండి, క్రీస్తు వచ్చినప్పుడు ఆయన నోటి నుండి ఖడ్గమొకటి బయలువెళ్ళను, మెరుపు కాంతి వలె. అది వెళ్లిపోయి ఆయన శత్రువులను కాల్చివేయును, దయ్యమును వెళ్లగొట్టును, ప్రతిదానిని అది ఛేదించును. ఆయన వచ్చును, ఆయన వస్త్రము రక్తములో ముంచబడి ఉండును, మరియు ఆయన తొడ మీద దేవుని యొక్క వాక్యము అని వ్రాయబడి ఉండెను. ఆమేన్. ఇక్కడ ఆయన వచ్చుచున్నాడు, ఆయన యొక్క సైన్యముతో పరలోకం నుండి వచ్చుచున్నాడు. ఆ తెల్లని గుర్రం మీద స్వారీ చేయవాడు ఎల్లప్పుడూ భూమి మీదనున్నాడు. అతడు అంత్యక్రీస్తు నుండి మారును, అతడు అలాగు చేయును, అబద్ధ ప్రవక్తగా మారును. చూశారా? ఒక అంత్యక్రీస్తుగా మొదట ఆరంభించాడు, ఒక ఆత్మగా అడు తర్వాత అబద్ధ ప్రవక్తగా మారాడు. తర్వాత దయ్యం బయటకు గింటివేయబడినప్పుడు ఆ దయ్యం అవతారమెత్తును. 3 దశలు. మొదటిగా అతడు దయ్యం, ప్రారంభంలో దయ్యం యొక్క ఆత్మ. ఆ తర్వాత అతడు అబద్ధ ప్రవక్తగా మారాడు, అబద్ధ సిద్ధాంతానికి ఉపదేశకుడు. తర్వాత దయ్యమే తనకు తాను అవతారమెత్తి వచ్చును. చూశారా? అది తన పని. అదే సమయంలో దయ్యం పరలోకం నుండి పడిపోయి మనుషుల్లో అవతారమెత్తును. పరిశుద్ధాత్మ పైకి వెళ్లి కిందకి వచ్చి మనుషులలో స్వరూపము దాల్చును. ఆమేన్. ఓహ్ మై, ఎంతటి సమయం! దేవుని చిత్తమైతే రేపు రాత్రి 2వ ముద్ర. మీరు ఆయన ప్రేమిస్తున్నారా? మీరది నమ్ముతున్నారా? నేనిప్పుడు టేపును ఆపాను, దాని నుండి నేను వెలుగొరుచున్నాను. ఇప్పుడు అది మీకు తెలుసా? చూశారా? అయితే నేను ఎదురు చూస్తున్నాను. సహోదరుడా, నేనొకటి నీకు చెప్పనివ్వు. ఇప్పుడు నేను తెలుసుకున్నాను, ఆ యొక్క సంస్థాపకులకు వాటికి విరోధముగా ఆ ఆత్మ హెచ్చరిక చేస్తున్నాడు, నా జీవితంలో ఒకసారి తెలుసుకున్నాను. ఈ విషయాలు నాకు చూపించినందుకు ప్రభువైన దేవునికి నేను కృతజ్ఞుడను. అది సత్యమని నాకు తెలుసు. అది అక్కడ బయలుపరచబడినది. ఇక్కడ అతడు కాలమంతటిలోనూ స్వారీ చేయొచ్చు. ఇక్కడికే వచ్చి ఇక్కడే బయలుపరచుకున్నాడు. తనకు తాను సంపూర్ణముగా బయలుపరచుకున్నాడు. చూశారా, అది అతడే. దాని ద్వారా మనము మోసగించబడము. మీ కళ్ళు తెరవబడి ఉన్నవి. ఆ రకమైన చెత్తకు దూరంగా ఉండుడి. మీ నిండు హృదయముతో ప్రభును ప్రేమించుడి, ఆయనతో నిలచిరుడి. అవునండి, బబులోను నుండి బయటికి రండి. మూడు విషయాలు వాక్యం ద్వారా రుజువు చేయబడ్డవి, పఠము ద్వారా చూపించబడినది, ఆత్మ కార్యముల ద్వారా ప్రత్యక్షపరచబడినది. అది వాక్యమని రుజువు చేయబడుచున్నది. ప్రభువా, ఈ చేతిరుమాలపైకి వాక్యం వచ్చునుగాక. రోగులను స్వస్థపరచుము, హాజరైన ప్రతి వ్యాధిగ్రస్తుని స్వస్థపరచుము. ప్రభువా, మరియు అక్కడ వ్రాసిన వారిని, అడిగిన వారిని కూడా. తండ్రి, ఈ గడియలో ఇప్పుడే జరగవలసిన మరొక స్వస్థత ఉన్నది. మేము స్వస్థత పరిచర్యకు వెళ్లవలసి ఉన్నది. అయితే ప్రభువా, అది ఆ ఆత్మ, అది క్రమములో ఉండవాలని కోరుచున్నాము. ప్రభువా, ఈ విషయాలు రావలసి ఉన్నది. దేవా, ఇప్పుడు చెప్పబడిన ఈ మాటలు తీసుకుని ప్రజలకు వాస్తవం చేయమని మేము ప్రార్థిస్తున్నాము. ప్రభువా, వారు వాటిని చూచెదరు కాక. కాలాన్ని కదిలిస్తూ, తండ్రి, ఇది నీకు తెలుసు కనుక నేను ప్రార్థిస్తున్నాను. ఆ చాలినంతా చెప్పుచున్నది. పరిశుద్ధాత్మ దానిని తీసుకుని హృదయాలకు అది బయలుపరచును. ఎవరైతే లేఖనాలు రాసుకుంటున్నారో వాటిని వారు చదువుదురు కాక. ఎవరైతే టేపులు తయారు చేస్తున్నారో లేక టేపులు వింటున్నారో వారు వాటికి స్వంత అనువాదమును పెట్టక వారు వాటిని చదువుదురు కాక. అయితే వాక్యమే చదువుదురుగాక. తండ్రి, అనుగ్రహించుము. ఇవన్నీ యేసు నామములో నీకే అర్పించుకుంటున్నాము, నీ మహిమ కొరకే. ఆమేన్. ఆమేన్. ఓ, ధన్యవాదాలు నీకు. క్షమాపణలో ఆయన ఎరుగుని వారు ఇక్కడెవరైనా ఉన్నట్లయితే ఇప్పుడే అది చేయుడి. ఆ సరళమైన గట్టి గద్దింపును వినండి. దగ్గరికి వచ్చుట మీరెన్నడూ అనుకోకపోతే ఇప్పుడు చేయుడి. ఇదైన దినాలలో ఆ ముద్ర తెరవబోట అది అయినట్లయితే ఏమవుతుంది? అక్కడికి పంపబడిన ఆ దూత గత దినం ముగ్గురు సాక్షులు దగ్గరగా నిలబడి ఉన్నప్పుడు నేల మీద నన్ను పేల్చినట్లయితే ఏమవును? నేను వెళ్లక ముందు చెప్పినది నన్ను సంపూర్తిగా పంపునటువంటి ఒక ప్రేరుడు జరుగును. నేను ఏడుగురు దూతల ద్వారా పైకెత్తబడి తూర్పు వైపునకు వచ్చేదను. భూమి మీద నుండి నన్ను కదిలింప చేసిన విషయం టూసన్ పైన అక్కడ అది జరిగినప్పుడు నాతోనున్న సహోదరుడు నార్మన్, సహోదరు సాత్మన్, అది నిజమేనా? కూర్చొని నా బట్టల మీద నుండి ముళ్ళకాయలు ఏరుకుంటున్నాను. దర్శనం ఏమి చెప్పిందో ఖచ్చితంగా అలాగే. టూసన్ వైపునకు, అది నిజమైతే సహోదరు ఫ్రెడ్, నీ చేయి పైకెత్తు. సహోదరు నార్మన్, వారెక్కడ ఉన్నారు? మీరెక్కడ ఉన్నారని సాక్ష్యంగా ప్రజలు చూచినట్లు మీరు లేచి నిలబడండి. అలాంటిది నా జీవితంలో ఎన్నడూ వినలేదు. తక్షణమే మిగతా రోజంతా వారు వేటాడలేదు. మరుసటి ఉదయం ఫ్రెడ్ ని నేను బ్రతిమలాడాను. ఇది అతనికి తెలియదు. వేటాటుకు వెళ్ళమని నేను అతని బ్రతిమలాడాను. అది చేయి, అది చేయి అని చెప్తూనే ఉన్నాను. అయితే అతడు చెప్పాడు, అక్కడ తిరిగి చెప్పాడు, అది అతడు చేయడని. ఇప్పుడే నీవు తూర్పుకు వెళ్తున్నావు. ఏడుగురు దూతలు, మొదటి ప్రేరుడు, ఆమె తెరచినది. ఆ, అదైనట్లయితే ఇంటి కడవరి గడియలో మనమున్నాము. అవునా? నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మనం ఆయన ఆరాధన చేద్దాం. నేను ఆయన ప్రేమిస్తున్నాను. ఎందుకనగా ఆయన నన్ను మొదట ప్రేమించెను. నిలబడదాం. నా రక్షణకు నిన్ను కలవరి చెట్టుపైన. సహోదరులారా, మనం తల్లవంచుకుంటూ ఇప్పుడు మన హృదయాలు కడుక్కుందాం. నా సహోదరులు, మీతో కఠినంగా మాట్లాడాను, అయితే దైవిక ప్రేమలో నేనది చేశాను. ఎందుకనగా నేను మిమ్మల్ని ప్రేమించాను. పొడవాటి వెంట్రుకలు పెంచుకుంటూను, వస్త్రధారణ, క్రమమైన నడవడి మొదలైన వాటిని గూర్చి నేను చేశాను. ఎందుకనగా దైవికమైన ప్రేమను బట్టి. దేవుని యొక్క క్లోరెక్స్ ఉండగానే మన మనస్సాక్షిని శుద్ధి చేసుకుందాం. ఉదయ వేళలో బహుశా చాలా ఆలస్యం ఆయన ముందడుగు వేయవచ్చు. ప్రియులారా, ఈ విషయాలు ఈ విధంగా వచ్చును. బహుశా విజ్ఞాపన కార్యం యొక్క అంతములో కావచ్చు. ఎప్పుడైనా అది ఆలోచన చేసావా? సరే, అది నాకు తెలియదు, అది నేను ఇది అని చెప్పను. అయితే అది అదైనట్లయితే దాని గురించి ఏంటి? ఇక విమోచనే లేదు. ఆ సమయానికి అది అయిపోయినది, అది కాలేదని నా నిరీక్షణ. అయితే అది కావటానికి అనుకూలత ఉన్నది. నేను మిమ్మల్ని ప్రేమించుతున్నాను, మమ్మల్ని శుద్ధి చేయు ప్రభువా. ప్రేమిస్తున్నాను, ఎందుకనగా ఆయన నన్ను మొదట ప్రేమించెను. నా రక్షణ కొనెను. కల్వరి చెట్టుపైన ప్రభునామకు స్తుతి కలుగును కాక. దేవునికి మహిమ. మధురమైన ఆ భావన నేను ప్రేమిస్తున్నాను. మీకు అనిపించట్లేదా? అనిపించట్లేదా? పరిశుద్ధాత్మ, అలాగ మిమ్మల్ని మునగనివ్వండి, దాని చుట్టూ నడవండి. ఎంతటి అద్భుతం! ఓహో, ఆయన కనికరాన్ని గురించి తలంచండి. నేను ఆయన ప్రేమిస్తున్నాను, నేను ఆయన ప్రేమిస్తున్నాను. ఏలయనగా ఆయన నన్ను మొదట ప్రేమించెను. నా రక్షణ కొనెను. కల్వరి చెట్టుపైన. స్నేహితుడా, దాన్ని మరచిపోవద్దు. నీతో ఇంటికి తీసుకుని వెళ్ళు, దానితోనే ఉండు. నీ దిండిలో ఉంచుకో, దాన్ని మరచిపోవద్దు, దానితోనే ఉండు. ఇప్పుడు దేవుడు నిన్ను దీవించునుగాక. సహోదరు నెవిల్, మీ కాపరి.